విద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తపకమకరాందశ్రుతిధిరి దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ఓం క్లీం కృష్ణాయ గోపీజనవల్లభాయ నమః. మహానుభావుడు నిరంతర ధర్మమూర్తి అయిన భీష్ముడు ధర్మరాజు అనే ఒక ధర్మమూర్తిని తనకి సురతగా చేసుకుని అనేక ధర్మాలని వివరించాడు ఆయన. అందులో భాగంగా ఒక్కొక్కప్పుడు ఏదో ఒక కారణం చేత ఆయువు తీరకపోయినా శరీరం విడిచిపెట్టేవాళ్ళు కొందరుంటారు. కొన్ని కొన్ని దోషాల వల్ల ఇంకా ఆయువు ఉంటుందిట, కానీ ఆయువు నశిస్తుంది. ఇటువంటి వాళ్ళు శరీరం విడిచిపెట్టాక మళ్ళీ బ్రతికే అవకాశం ఉందా, లేక ఒకడెవడన్నా ఆయువు కోల్పోతే ఈ ఆయువుని తిరిగే పొందేటటువంటి అవకాశం ఉన్నదా? లోకల్లో మహాపాపాలు చేస్తే ఆయువు తగ్గిపోతుంది. భయంకరమైన కొన్ని దోషాలు ఉన్నాయి. అందులో కొంతమంది బాగా జ్ఞానం కలిగినటువంటి పండితుల్ని ఏడిపించడం కానీ, స్త్రీలని పరమపతివ్రతల్ని బాగా హాస్య పట్టించి వాళ్ళని ఏడిపించడం కానీ, ఇప్పుడు దుర్యోధనుడు చేసిన పనేదేగా, పాంచాలి యొక్క కబరిని లాగాడు, జుట్టు ముడి పుట్టుకు లాగాడు, ఆ పాపం వల్ల వాడికి ఆయువు నశించింది. అలాగే మహానుభావులైనటువంటి గురువుల్ని కూడా ద్వేషించి తద్వారా ఆయువు పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. నహుష చక్రవర్తి ఇంద్ర పదవిని అగస్త్యుణ్ణి తన్ని పోగొట్టుకున్నాడు. కాబట్టి ఆయువు సహజంగా లోకంలో చాలామంది పోగొట్టుకుంటూ ఉంటారు. ఈ పోగొట్టుకున్న ఆయువు తిరిగి పొందొచ్చా? ఈశ్వరానుగ్రహం వల్ల మళ్ళీ బ్రతికే అవకాశం ఉందా అని అడిగితే అప్పుడు ఆయన చెప్పాడు భీష్ముడు, సందేహం లేకుండా అరుదుగా కొన్ని చోట్ల పోయిన ఆయువుని తిరిగి తెచ్చుకునేవాళ్ళు ఉంటారు. ఈశ్వరానుగ్రహం వల్ల శ్మశానానికి వెళ్ళి కూడా బ్రతికొచ్చిన వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఇటువంటివి అరుదుగా జరుగుతాయి. ఈ విషయంలో నీకు ఒక గొప్ప కథ చెబుతాను. గురుద్ధర జంబుకోపాఖ్యానం అంటారు దాన్ని. కశ్యచిద్ బ్రాహ్మణస్యాసీ దుఃఖలబ్ధ సుతోమృత బాలయేవ విశాలాక్షో బాలగ్రహ నిపీడిత. ఒకనొకప్పుడు అయోధ్యానగర ప్రాంతంలో ఓ బాగా చదువుకున్న ఓ పండితుడు ఉన్నాడు, ఒక విప్రుడు. ఆయనకి లేక లేక ఒక కొడుకు పుట్టాడు. ఈ కొడుక్కి బొత్తిగా మూడేళ్లు రాగానే బాల్యమరణం వచ్చింది. చిన్న పిల్లవాడు చచ్చిపోయాట. బాల్యమరణం నిజంగా అది పూర్వజన్మ కర్మయోగమే. ఏవో తెలుసో తెలియకో మనం చేస్తాం కదా, కావాలని చెయ్యం కొన్ని. దేశ కాలమాన పరిస్థితులను పెట్టి కొందరు చేస్తారు, కొందరు అనేక జన్మల సంస్కారం వల్ల పుట్టడమే పాపపు బుద్ధితో పుట్టి యావజ్జీవితం పాపాలు చేస్తారు, కొందరు తాత్కాలికమైన కష్టాలు తొలగించుకోవడానికి పాపాలు చేస్తారు. అందరూ అవినీతి పరులుగా సంపాదించాలనుకున్నారు. ఒక్కోసారి కష్టం వస్తుంది, ఆ కష్టంలోంచి బయటపడడానికి అవినీతిని పొందుతారు. సరే, ఏది ఏమైనప్పటికీ ఏదో ఒక దోషం వల్ల ఈ విప్రపుత్రుడు మరీ ఒత్తిగా మూడో సంవత్సరం అలా నిండగానే చచ్చిపోయాడు. భయంకరమైన బాధ తండ్రికి. తన కళ్ళ ముందు పిల్లలు పుట్టి చచ్చిపోవడం, అందులో చిన్నపిల్లలు చచ్చిపోవడం అది మరీ బాధ అనిపిస్తుంది. అందులో ఆ కుర్రాడు కూడా మూడేళ్లకే చచ్చిపోయిన కుర్రాడు చాలా అందంగా ఉండేవాట, విశాలమైన కళ్ళతో తెల్లని స్వచ్ఛమైన కాంతితో ముద్దు ముద్దు మాటలతో ఉండేవాడు. అటువంటి అందుకే ఇక్కడ బాలయేవ విశాలాక్ష అని ప్రత్యేకంగా ఒక విశేషణం వేశారు. విశాలమైన కళ్ళు, పెద్ద పెద్ద కళ్ళు అనమాట. ఈ కుర్రాడు పెద్ద పెద్ద కళ్ళతో అలా చూస్తే చాలా ముచ్చట వచ్చేది. చిన్నపిల్లలకి కొందరికి చాలా తొందరగా మాటలు వస్తాయి, వీడికి తొందరగా మాటలు వచ్చాయి, ఆ మాటలు కూడా ముద్దు ముద్దు మాటలు చాలా బాగుండేవి. అటువంటి కుర్రాడు ఓ బాలగ్రహణి పీడితుడై, అంటే చిన్నప్పుడు పిల్లలకు వచ్చే కొన్ని తెగుళ్ళు ఉంటాయి, ఆ తెగుళ్ళ వల్ల చాలా తొందరగా చచ్చిపోయాడు. ఇంకా చూడండి, తల్లి తండ్రి గుండెలు బాదుకుని ఏడ్చేశారు, అసలే మాకు సంతానం ఉండడం లేదు బావోయని తల బాదుకుంటున్నాం, ఏడుస్తున్నాం. ఏదో 16 ఏళ్ల తర్వాత పెళ్ళయిన తర్వాత పిల్లాడు పుట్టాడు, పుట్టిన పిల్లాడు ఇంత దుర్మరణం పాలవుతాడు అనుకోలేదు. ఆరోగ్యంగా ఉన్నవాడికి హఠాత్తుగా ఆరోగ్యం పోయింది, అనారోగ్యం వచ్చింది. ఈ అనారోగ్యం ఏమిటో తెలుసుకుని మందు వేసేలోపే చచ్చిపోయాడు. అసలు ఏమిటో రోగం తెలియదు, ఆ రోగానికి మందు వేసే అవకాశమూ లేదు, టక్కన చచ్చిపోయాడు. ఈ పుట్టిన పిల్లవాడు ఇంత తొందరగా చచ్చిపోయాడని గుండెలు బాదుకుని తల్లి తండ్రి ఒకటే ఏడవడం మొదలెట్టారట. తల్లి అయితే ఇంక చెప్పక్కర్లా, 3 ఏళ్లకి 32 సంవత్సరాల వయస్సున్న పండితుల్లో మాట్లాడేవాడమ్మా అని ఒకసారి, అబ్బబ్బబ్బా కళ్ళు ఎంత బాగుండేవో, ఆ పళ్ళు ఎంత బాగుండేవో, బుల్లి బుల్లి పళ్ళు వచ్చేట, ఆ పళ్ళు ఎంత బాగుండేవో, ఆ ఒళ్ళు ఎంత మెత్తగా ఉండేదో అని ఒకళ్ళు, అసలు ఆ అబ్బాయిని చూస్తే మహాపండితుడిని చూసినట్టుంది అని ఇంకొక ఆవిడ, ఈ చచ్చిపోయిన పిల్లల్ని దగ్గరికి వచ్చి కాస్త ఓదార్చడం కాదు, అబ్బాయి ఎంత గొప్పవాడు వాడు చచ్చిపోతే నువ్వు ఎలా బతుకుతావు అని కొంచెం రెచ్చగొట్టి వాళ్ళు ఎక్కువగా ఉండేవారు ఆ రోజులు. అదో దురదృష్టం. మనకెప్పుడు కూడానండి ఎవరికైనా కష్టం వస్తే మనం వాళ్ళకి సర్ది చెప్పాలి. పాపం నిజంగా దురదృష్టం వస్తే ఎవరన్నా చచ్చిపోతే ఏం చేయాలో తెలిసినా, అయ్యయ్యో మీకు రుణం తీరిపోయింది పాపం చచ్చిపోయాడని బాధపడకండి అని కాస్త సర్ది చెప్పాలి. కానీ కొడుకు చచ్చిపోయాడు అయ్యి ఎంత అందంగా ఉండేవాడమ్మా, అయ్యి కొడుకుపోతే నువ్వేం బతుకుతావు అంటే ముందే చచ్చిపోతారు కదా. అలా ఎప్పుడు కూడా ఏడిపించకూడదు. సాధ్యమైనంత వరకు ఎవరికైనా కష్టం వస్తే మనం ధైర్యం చెప్పాలట. అందులో ఎవరికైనా ఇంట్లో చావు వస్తే మాత్రం మనం పొరపాటును కూడా సంతోషించకూడదట. ఎందుకని, మృత్యువు వల్ల ఇంట్లో వాళ్ళు పడే బాధ అంతా ఇంత కాదు, ఆ బాధ వీడికొస్తే ఎంత బాధో అవతల వాళ్ళకు కూడా అంతే బాధని గ్రహించాలి. అందుకని భారతం ఏం చెబుతుందంటే, ఎవరింట్లో అయినా ఎవరైనా దురదృష్టవశాత్తు పోతే మీరు వెళ్ళండి, పలకరించండి. పెళ్లికి వెళ్ళకపోయినా దోషం ఉండదట, అంటే అని మానేమని కాదు, కానీ చావుకి వెళ్ళకపోతే మాత్రం దోషం అన్నారు. పొరపాటున మనం పెళ్లికి వెళ్ళలేకపోయాం, దానివల్ల పెద్ద నష్టమే ఉండదు. అదే ఎవరింట్లో అయినా ఎవరన్నా పోతే తప్పక పలకరించండి. మీకు రహస్యం చెప్పనా, ఎంత శత్రువైనా మరణిస్తే వెళ్ళి ఆ వ్యక్తిని గౌరవించి పూజించడం మన సంప్రదాయం. చచ్చిపోయిన తర్వాత వాడి పాపాత్ముడు కష్టమా, బ్రతికున్నప్పుడు మనం వాడిని ఏదైనా తప్పులు చేస్తే తిట్టచ్చు. చచ్చిపోయిన తర్వాత అందుకే మన శవాలకు దండ ఎందుకు వేస్తున్నాం అనుకుంటారు. శరీరం విడిచిపెట్టినటువంటి వాడు భగవత్ స్వరూపుడి కింద లెక్క. పుట్టని వాడు, మరణించిన వాడు, ఈ ఇద్దరూ కూడా మనకి ఎప్పుడూ వ్యతిరేకులు కాదు. పుట్టని వాడు వాడు ఎవడో పుట్టలేదు మనకి తెలియదు, అలాగే చచ్చిపోయినవాడు ఓసారి చచ్చిపోయాడు, ఇంకా ఆ వ్యక్తి మీద ద్వేషం వహించకూడదు. అందుకే రాముడు ఏమన్నాడు, రావణాసుడు చచ్చిపోయాక సందేహం లేకుండా అతనికి దహన సంస్కారాలు చెయ్యి, పిండ ప్రదానం చెయ్యి. బతికున్న రోజుల్లో మాకు విరోధం వచ్చింది, కానీ ఆ విరోధం మరణంతో పోయింది. మరణాంతాని వైరాణి, మరణముతోటే వైరములు అంతములైపోతాయి, తొలగిపోతాయి. ఇంకా చచ్చాక ద్వేషం పెట్టినా మొహం. కాబట్టి ఎవరికైనా ఇంట్లో మృతి సంభవిస్తే తెలియకపోయినా సరే వెళ్ళి కన్నీరు కార్చాలి, వారికి కాస్త ధైర్యం చెప్పాలి. మీరేం బెంగ పెట్టుకోకండి, ఏడవకండి, ఆ పుణ్యాత్ముడు ఉత్తమ గతుకు వెళ్ళాలి, వెళ్ళాడు అనాలి. అంతేగాని చచ్చాడు ఏ నరకానికి పోయాడో అని వాళ్ళ మొహం మీద అని బాధ పెట్టకూడదట. ఇవన్నీ శాస్త్ర నియమాలు. కాకపోతే ఇక్కడ ఏమైందంటే, పిల్లాడు చచ్చిపోగానే చుట్టుపక్కల అమ్మలక్కలకి ఏమనాలో తెలియక దుఃఖం ఎక్కువైపోయి, ఈ అంత అందంగా ఉండేవాడమ్మా, ఈ అందంగా ఉన్న పిల్లాడు చచ్చిపోతే నువ్వు మాత్రమే బతుకుతావు అని ఒక ఆవిడ, మళ్ళీ ఈ వయసులో మీకు పిల్లలు పుడతారా, ఉన్న ఒక్కనొక్క కొడుకు పోయాడు, ఇంకా పిల్లలు పుట్టరు, పిల్లలు పుట్టకపోయాక ఇంక చస్తే ఏమిటి బతికేమిటి అని ఇంకొకళ్ళు ఇలా తలకొక మాట మాట్లాడడం మొదలుపెట్టారు. అసలే లేక లేక పుట్టాడు కొడుకు, ఆ పుట్టిన కొడుకు దుర్మరణం పాలయ్యాడు. వాడు దుర్మరణం పాలైతే పక్కన అమలక్కల యొక్క సాధింపోటి, వాళ్ళు ప్రేమతో లేక కరుణతో ధైర్యం చెప్పడానికి వచ్చి మాట్లాడుతున్నారో లేక అసూయతో మాట్లాడుతున్నారో తెలియకుండా ఉన్న విచిత్రమైన సంభాషణ అది. సరే ఏమైతేనే మొత్తం మీద ఒక రోజు రోజంతా పిల్లాడి కోసం తల్లిదండ్రులు ఏడ్చారు, కుమారా
ఇంత చిన్న వయస్సులో నీ ప్రాణం పట్టుకుపోయాడా బ్రహ్మదేవుడు, వాడికి ఏమాత్రం కరుణ లేదా అని కాసేపు బ్రహ్మను తిట్టుకున్నారు. తెల్లారిపోయింది. తెల్లవారుగానే చుట్టుపక్కల వాళ్ళు అన్నారు, ఎవర్రా నిన్న అనగా పోయాడు, పిల్లాడు ముఖంలో కూడా మార్పు వచ్చేస్తుంది, కుళ్ళిపోవచ్చు శవం, ఎంత ఏడిస్తే మాత్రం చచ్చిపోయిన వాడు తిరిగి వస్తాడా, వాళ్ళు వాడుపోయాడు, రేపు పొద్దున మనము పోతాం, ఈ పిల్లాన్ని తీసుకుపోదాం. ఆ రోజుల్లో ఏంటంటే రోగం వచ్చి చచ్చిపోయిన చిన్నపిల్లల్ని తగలబెట్టేవారు కాదు, పాతిపెట్టేవారు కాదు. సహజంగా చిన్నపిల్లల్ని ఎప్పుడూ కూడా ఉపనయనం కానీ పెళ్లి కానీ కాకపోతే అటువంటి వాళ్ళని పాతిపెట్టాలి. గృహస్థాశ్రమంలో ఉన్నవారు మరణిస్తే తప్పక వాడికి దాన సంస్కారం చెయ్యాలి. ఇవన్నీ నియమాలు ఉన్నాయి. అమ్మో గార్హస్థ్య నియమాలు చాలా ఉన్నాయి. గృహస్థాశ్రమములో ఉండగా చచ్చిపోతే మాత్రం తప్పక దహన సంస్కారం చెయ్యాలి. మళ్ళీ దీంట్లో కూడా లింగారాధన అని ఒకటి ఉంటుంది, ప్రత్యేకంగా లింగం కట్టుకుని. ఆ లింగారాధకులకి మాత్రం ఆ లింగం మెడలో వేసేటప్పుడు నువ్వు చచ్చిపోయిన తర్వాత నీ శరీరాన్ని కేవలం పాతి పెట్టాలి అని ఒక సంకల్పం చెబుతారు. అందుకే ఇప్పుడు కూడా వీరశైవ మతంలో కొంతమంది చచ్చిపోతే ఊరేగింపుగా ఒక పల్లకీ లాంటి దాంట్లో దేంట్లో తీసుకెళ్లి పాతి పెడతారు తప్ప తగలబెట్టకూడదు. ఈ మతాచారాలన్నీ నియమాలు పాటించాలి. ఆ నియమం ప్రకారం దహనమో లేక పాతి పెట్టడమో చేయాలి. అదే గృహస్థాశ్రమంలో ఉన్నవాడు వార్ధక్యం వచ్చాక సన్యాసం పుచ్చుకుంటే మాత్రం పాతి పెట్టాలి. సన్యాసికి దహన సంస్కారం పనికిరాదు. అందువల్ల తాను బ్రతికుండగానే తనకి దహన సంస్కారం చేసుకున్నట్టుగా సన్యాసి ఘటశ్రద్ధను పెట్టుకుంటాడు. సన్యాసాశ్రమ స్వీకారంలో ఉన్న నియమాలు ఆ మంత్రాలు వింటే మీకు ఆశ్చర్యం కలుగుతుంది. ఒక వ్యక్తికి సన్యాసం దీక్షిచ్చే ముందు దండము, ఈ కాషాయ వస్త్రాలు ఇచ్చేటప్పుడు ఒక నది దగ్గరకో చెరువు దగ్గరకో ఏమీ లేకపోతే విశాలమైన నూతి దగ్గరకో తీసుకెడతారు. అక్కడ నెత్తి మీద నీళ్లు వస్తారు. ఆ నీళ్లు పోసే చెప్పే నీళ్లు పోసేటప్పుడు చెప్పే మంత్రం ఏంటో తెలుసా, నువ్వు చచ్చిపోయావు, నీ ప్రేతమునకు నీళ్లతో అభిషేకం చేస్తున్నావు. చచ్చిపోయాక శవం మీద నీళ్లు పోయారు, ఆ మంత్రం చెబుతారు. ఆ మంత్రం మనకు అర్థం తెలియక ఊరుకుంటున్నాం తప్ప సన్యాస దీక్ష అంటే ముందు వాడు చచ్చిపోయినట్టు లెక్క. ఎలా చచ్చిపోయినట్టు, అంతవరకు వాడు అనుభవించిన కామక్రోధాదులతో కూడిన శరీరం పోయి ఇప్పుడు కొత్త శరీరం వచ్చింది, వీడు కొత్త జన్మ ఎత్తాడనమాట. దానికి ఘటశ్రాద్ధం అని కూడా పేరు. అందుకే వీడికి పిండం పెట్టేస్తారు. అందుకే దానికి జీవశ్రాద్ధము పెట్టుకున్న యతియున్ శ్రీకాళహస్తీశ్వర అని కాళహస్తీశ్వర శతకంలో దుర్జక్తి రాసిన కారణం అదే. సన్యాసం పుచ్చుకోవడం అంటే మాటల. అందుకే ఆ మహానుభావులు బ్రతికుండగా తమ శరీరానికి సంస్కారం చేసుకున్నారు. శంకరాచార్యులు వారి వంటి వారు ఆ పరంపర అంతా వాళ్ళు బ్రతికుండా తమకు తాము పిండం పెట్టుకున్నారు. అందుకే ఇంకా వాళ్ళు శరీరం విడిచిపెట్టాక వాళ్ళకి వేరే కర్మకాండాలు ఉండవు. తీసుకెళ్లి మంత్రపూర్వకంగా ఊరికే సమాధి చేస్తే చాలు, వారి కర్మలన్నీ ముందే అయిపోయాయి. ఇప్పుడు కేవలం వారు జ్ఞాన శరీరంతో ఉన్నారు, తెలుసిన. ఇంకా వాళ్ళకి ఆత్మ శరీరం తప్ప ఈ భౌతికమైన పాంచభౌతిక శరీరం లేదు. సన్యాసి అంటే అవడు అంటే జ్ఞాన శరీరి. గృహస్థాశ్రమంలో ఉన్నవాడు పాంచభౌతిక శరీరి. వార్ధక్యంలో పిల్లలు పిండం పెడతారో లేదో తెలియదు. ఇవాళ మన శరీరాన్ని రేపు పొద్దున పిల్లలు ఏం చేస్తారో మనకేం తెలుసండి. ఏ క్షణములో మానవుడికి ఏ యోగం పడుతుందో ఎవ్వడూ ఊహించలేడు. అందుకని పూర్వులు ఏం చేసేవారంటే, మనం వార్ధక్యంలో ఇంట్లో ఉండగా పిల్లలు గొప్పవాళ్ళై మనల్ని చూస్తారో లేదో, చూసే అవకాశం ఉంటుందో లేదో, లేకపోతే వాళ్ళు ఏ కారణం చేతనైనా పొరుగురు వెళ్ళిపోతారేమో, ఏ ఉద్యోగాలకు విదేశాలకు వెళ్ళిపోతారేమో, అది ఇది కాకపోతే వాళ్ళకి మన మీద ద్వేషం వస్తే ఏ వృద్ధాశ్రమానికో గంటేస్తారేమో, మనకి పిండం పెట్టే అవకాశం ఉండదేమో, అటువంటిప్పుడు ఇంట్లో ఉండి చచ్చిపోతే వాళ్ళు పిండం పెట్టకపోతే గృహస్థాశ్రమంలో ఉండగా దహన సంస్కారాదులు జరగకపోతే వీడు నరకానికి పోతాడు, ఈ నరకం నుంచి విముక్తి ఎలా వస్తుందని భావించి వార్ధక్యంలో సన్యాస స్వీకారం చేసేవారు. వార్ధకే ముని వృత్తీనాం యోగేనాంతే తనుత్యజాం. వార్ధక్యంలో ముని వృత్తిని స్వీకరించాలి, యోగాభ్యాసంతో శరీరం విడిచిపెట్టాలి అని పూర్వకాలంలో ఇక్ష్వాకు వంశస్థులందరూ ఈ నియమం పాటించారు. వశిష్ఠుని వంశస్థులందరూ ఈ నియమం పాటించారు. గౌతమ మహర్షి యొక్క శిష్యులందరూ ఈ నియమాన్ని పాటించారు. అందుకని ఒక వయస్సు దాటాక ఇంకా కుటుంబంతో ఎక్కువ సంబంధం పెట్టుకోకూడదు. దానికి ఉదాహరణ మీరే. మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు కొన్ని సందర్భాల్లో చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. 6:20 అంటే 6:20 కా 25 అంటే 25 నిమిషాలు పాపం ఎంత శ్రద్ధగా వస్తున్నారు. వస్తున్నారంటే ఒక్క విషయం చెప్పనా, ఇక్కడికి వచ్చేవాళ్ళు ఎవరు సామాన్యులుగా రారు. జ్ఞానము లేకపోతే కాలక్షేపానికి రారు. వచ్చారు అంటే సంపూర్ణంగా వాళ్ళు వేదవ్యాస స్వరూపులైతేనే, లేకపోతే సౌనకాది మహర్షుల స్వరూపం అయితేనే వస్తారు. లేకపోతే ఎందుకు వస్తారండి? కాలక్షేపం చేయడానికైతే ఇక్కడ దాకా రవక్కర్లా. కాలక్షేపానికి ఓల్డ్ ఉన్నాయి, సీరియల్స్ ఉన్నాయి, సినిమాలు ఉన్నాయి, అవన్నీ మానేసి వచ్చి ఎక్కడ ఏ సమయంలో ఏం మిస్ అయిపోతామో అని వీలున్నంత వరకు పరిగెత్తుకు వస్తున్నారంటే సహజంగా జ్ఞానులే. ఇలాంటి జ్ఞానము కలిగినటువంటి వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు, ఒక వయస్సు వచ్చాక వార్ధక్యం వచ్చాక కుటుంబంతో సంబంధం తెంచుకుంటారు. కుటుంబంలో వాళ్ళ పనులు వాళ్ళు చేస్తారు, అత్యావశ్యకమైతే సలహా ఇస్తారట. పెద్దవాళ్ళు సలహా ఇవ్వాలండే మళ్ళీ, అది కూడా ఒక ధర్మమే. ఇప్పుడు భీష్ముడు ధర్మరాజు గారికి సలహా ఇవ్వలేదా? అలాగే మనం కూడా వార్ధక్యంలో పిల్లలకు అవసరమైతే ఓ సలహా ఇవ్వాలి. అంతవరకే తప్ప ఎక్కువగా పట్టించుకోకూడదు. తామరాకు మీద నీటి బొట్టులో ఉండాలి. వీలున్నంత వరకు ఇంకా తన బ్రతుకు తాను బ్రతకాలి. అనగా పురాణాదులు వినడం, భగవద్ దర్శనం చేసుకోవడం, యజ్ఞాది కర్మలు చేయడం. మళ్ళీ యజ్ఞయాగాది క్రతువులు అంటారే, అది నవ్వు వస్తుంది ఆ పదం. యజ్ఞమన్నా యాగమన్నా క్రతువు అన్న ఒకటి కదా, తెలియక మనకి తెలియకుండా అగ్నిప్పులో వాడేస్తున్నాం. వాటిల్లో భేదములున్నాయి తప్ప స్థూలంగా అన్నిటి అర్థం ఒకటే. అగ్ని అన్నా లేకపోతే ఇంకో జాతవేదుడన్నా వ్యుత్పత్తిలో తేడా ఉండొచ్చు, కానీ అర్థం మాత్రం అగ్ని. జాతవేద అనగా అగ్ని, అగ్ని అన్నా అగ్ని. ఇవన్నీ మనం తెలుసుకోవాలి. మొత్తం మీద ఈ కర్మాదిగుల్లో ఎక్కువ కాలం గడపాలి. పెద్ద వయస్సు వచ్చాక తామరాకు మీద నీటి బొట్టులో ఉండాలి. అలా తామరాకు మీద నీటి బొట్టులో ఉండేటటువంటి వాడు ఎప్పుడూ తరిస్తాడు. అందుకని తనకి తానే ఎవడైనా ముక్తి మార్గాన్ని వెతుక్కోవాలి. వెతుక్కోకపోతే ప్రమాదం. ఆయా కర్మలను బట్టి, ఆయా జన్మలను బట్టి, ఆయా సంస్కారాలను బట్టి మళ్ళీ కర్మకాండలు ఉంటాయి. పిల్లవాడు ఎప్పుడైనా సరే సంస్కారాదులు లేకుండా, ఉపనయన సంస్కారం లేకుండా, వివాహం లేకుండా చచ్చిపోతే అటువంటి వాణ్ణి ఆ రోజుల్లో పాతి పెట్టేవారు. వాడు ఒకవేళ పొరపాటున బాలగ్రహ పీడితుడై అనగా మలేరియా, పోలియో ఇలాంటి రోగాలతో చచ్చిపోతే పూతనా శాకిని వంటి దెయ్యాలు పట్టుకుంటే కలరా వంటి మసూచికం వంటి రోగాలు వస్తాయి. ఇంకా చిన్నపిల్లలకు వచ్చే కొన్ని రోగాలు ఉన్నాయి. ఇలా రోగగ్రస్తులైతే మాత్రం వాటిని శ్మశానంలో ఓ బండరాయి మీద పెట్టి ఆ శవాన్ని వెళ్ళిపోయేవారట. అది ఆనాటి నియమం. ఇప్పుడు ఈ కుర్రాడు బాలగ్రహ నిపీడిత, బాలగ్రహము చేత పీడింపబడి చచ్చిపోయాడు గనక ఇటువంటి వాణ్ణి పాతి పెట్టరాదు, తగలబెట్టరాదు. వీడిని తీసుకెళ్లి శ్మశానంలో అక్కడ ఒక బలిశిల అని ఉంటుంది, కాకులకి వాటికి పిండ ప్రదానం చేయడానికి ఒక శిల, దాని మీద పెట్టేద్దాం అని చుట్టుపక్కల వారు ఈ చచ్చిపోయిన పిల్లాడి తల్లిదండ్రులకు చెప్పారు. ఆ రోజుల్లో శ్మశానంలో తప్పక ఒక చక్కని శిల ఉండేది, బండరాయి. శ్మశానానికి వెళ్ళిన వాళ్ళు పిండం వండినప్పుడు అక్కడ దాని మీద పెడుతూ ఉండేవారు, లేదా కొన్ని రకాల ధాన్యాలు అక్కడ వేసేవారు. ఆ రోజుల్లో చాలా విచిత్రమైన నియమాలు ఉండేవి, ఇప్పటికీ ఉన్నాయి. ఇప్పటికీ కొన్ని వంశాల్లో ఎవరైనా చచ్చిపోతే ఆ శవంతో పాటు కోడి వేళ్లాడగట్టి కోడిని కొస్తారు అక్కడికి తీసుకెళ్లి. ఆ రోజుల్లోనే అలాంటి వాళ్ళు ఉన్నారు, నేను చూశాను ఆశ్చర్యకరంగా. ఏమిటి కోడిని పెట్టి కడుతున్నారంటే అది వంశాచారంటే, ఈ శవంతో పాటు కోడి పోవాలి, కాకపోతే ఆ కోడిని అక్కడ కోసాక ఆ శ్మశానంలో కాటి కాపరే తినాలంటే దాన్ని, తలకాయని మాత్రం తీసుకెళ్లి అక్కడ రాయి మీద పెడతారు. ఎలా పుడతాయో విచిత్రమైన ఇవన్నీ ఆచారాలు, జనాచారాలు. దానికి కారణం ఏమిటో మనం చెప్పలేము. కొన్ని శాస్త్రాలు కాకపోయినా జనాచారాలు చాలా ఉన్నాయి. కొందరు చెప్పు వెళ్ళాడు కడతారు శవంతో పాటుగా. బహుశా చచ్చిపోయిన వాడికి బతుకుండగా చెప్పుల మీద వ్యామోహం, మరి ఏమిటో ఆ వంశంలో ఏమిటో తెలియదు. ఇవన్నీ కారణాలు ఉంటాయి. అలాగే ఇవన్నిటికీ కూడా బల్యన్నము లేక బలిదానము అని పేరు. వీటిని అక్కడ వదిలేయాలి ఆ రాయి మీద. ఈ కుర్రాణ్ణి శ్మశానంలో రాయి మీద వదిలేసి వద్దాం అనగానే ఇంకా గుండె రాయి చేసుకుని కుమార కుమార అని ఆ తల్లి తండ్రి ఏడుస్తూ బంధువుల్ని వెంట పెట్టుకుని శ్మశానానికి వెళ్ళారు. ఆ రోజుల్లో ఆడవాళ్లు మగవాళ్ళు అందరూ శ్మశానానికి వెళ్ళేవారు. ఆడవాళ్లకి శ్మశాన ప్రవేశం నిషిద్ధం అనేది ఒట్టి అబద్ధం, ఇంత ఘంటాపథంగా చెబుతున్నా నేను. ఆ రోజుల్లో మించుమించుగా భారతం వంటి సమస్త పురాణ ఇతిహాసాల్లో స్త్రీలు వెళ్లారనే ఉంది. ఆడవాళ్లు శవదహనం కూడా చేశారు. ఎందుకో కలియుగంలో పెచ్చపట్టింది. ఆడవాళ్లు మాట వరసకు కూడా తగలబెట్టకూడదు అనేది ఎక్కడన్నా ఉందేమో చూపించమనండి. మీకు కావాలంటే గరుడ పురాణం చూడండి. స్త్రీవాధ కశ్చిత్ పురుష, స్త్రీ లేక పురుషుడు ఎవరైనా సరే పిండ ప్రదానం కూడా చెయ్యొచ్చు, దహన సంస్కారం చెయ్యొచ్చు. ఇది గరుడ పురాణంలో శ్లోకం. నేను ఈ శ్లోకములను శ్రీశైలంలో పురాణంలో చెప్పినప్పుడు కూడా మళ్ళీ ఎత్తి చూపించాను. ఇవి గరుడ పురాణంలో స్త్రీ వా అధ పురుష, స్త్రీ కాని లేదా పురుష కశ్చిత్ ఎవడో ఒకనొకడు వ్యక్తి దహన సంస్కారం చేయొచ్చు, పిండ ప్రదానం చేయొచ్చు అని ఎంత ఖచ్చితంగా ఉంటే కాదనడానికి మనమే వాళ్ళం. శాస్త్ర నియమాలు వేరు, లౌకికాచారాలు వేరు. లౌకికాచారంలో కొన్ని కొన్ని ఎందుకో చొచ్చుకుని వచ్చాయి. ఈ చొచ్చుకొని వచ్చిన వాటికి ఒక ప్రమాణం కనబడదు. ప్రమాణం అంటే వేదవ్యాసుడు లాంటి వాళ్ళు ప్రమాణం తప్ప వాడెవడో చెప్పాడంటే చెప్పిన వాడు ఎవడో తెలియకపోతే ఉపయోగం ఉంది? ఇప్పుడు పద్మాగర్ గారు నాకు నేనే ప్రమాణికుణ్ణి అనుకుంటే కుదరదు. ఆ ప్రమాణం వెనకాల గొప్ప తపశ్శక్తి కావాలి. ఆ రోజుల్లో ఆ మహాత్ములు వాళ్ళు శాస్త్ర నియంతులు. వాళ్ళు చెబితే ఒక అగస్త్యుడో పరాశరుడో వ్యాసుడో బృహస్పతియో శుక్రాచార్యుడో చెబితే ఇలాంటి వాటికి ప్రామాణికం ఉంటుంది. కానీ ఎవరం వాళ్ళం, మనమే ప్రమాణం అంటే అప్పుడు లోక ఆచారం వంశం మర్యాద అన్ని దెబ్బతింటాయి. దీనివల్ల అటు స్వర్గానికి వెళ్ళాం నరకానికి వెళ్ళాం. మొత్తం మీద స్త్రీలు పురుషులు అందరూ కలిసి బంధువులంతా శ్మశానానికి వెళ్ళారు. వెళ్ళినంతసేపు ఏడుస్తున్నారట, కుమార మళ్ళీ జన్మలో నిన్ను చూడగలమా, ఎంత అందంగా ఉన్నావురా, మళ్ళీ పుడితే బాగుండు అంటే పక్కవాళ్ళు అన్నారు, ఇంకా మీకేం పిల్లలు పుడతారమ్మా, ఉన్న పిల్లాడు ఒకడు పోయాడు, ఇక పిల్లలు లేరు, గొడవ లేదు, ఈ ఆస్తి ఎవరికైనా ఇచ్చేయకూడదు పోనీ అని కొందరు ఇలా కబుర్లు చెబుతూ వస్తున్నారు. ఈ ఆస్తి కోసం చేరిన వాళ్ళు కొందరున్నారు. అవి విన్నప్పుడు ఈ తల్లి ఇంకా బాధపడుతోంది. సరే మొత్తం మీద ఈ విధంగా వాళ్ళు వాదోపవాదాలతో శ్మశానానికి వచ్చారు. ఇంచుమించుగా 10-11 గంటలకల్లా శ్మశానానికి వచ్చారట. అక్కడ ఓ పెద్ద శిలవ ఉన్నది, దాని మీద ఈ శవాన్ని వదిలేసి పోదాం అనుకుంటూ ఉంటే అక్కడికి ఒక గ్రద్ద వచ్చింది. వచ్చి ఏమర్రా ఎంతసేపు ఏడుస్తారు, శిల మీద శవాన్ని పెట్టిపోక అయ్యో కొడుక కొడుక అని ఏడుస్తారే, మీకు ఏమన్నా పిచ్చా, న పునర్జీవిత కశ్చిత్ కాలధర్మముపాగత ప్రియో వా యది వా ద్వేష్య ప్రాణినాం గతిరీదృశీ సర్వేణ ఖలు మర్తవ్యం మర్త్యలోకే ప్రసూయత కృతాంత విహితే మార్గే మృతంకో జీవయిష్యతి. ఎంత గింజుకున్నా చచ్చినవాడు బ్రతుకుతాడా. కాలధర్మముపాగత, కాలధర్మమును చెందినవాడు చచ్చినవాడు నా పునర్జీవిత కశ్చిత్, ఒక్కడు కూడా ఇంతవరకు ఎవరు బతకల. మీరింతాకనగా ఒక గంట క్రితం ఈ శ్మశానానికి వచ్చారు. వచ్చిన దగ్గర నుంచి కొడుకోయ్ కొడుకోయ్ అని ఏడుస్తూ కూర్చుంటున్నారు. అలా ఏడుస్తూ కూర్చోవడం వల్ల లాభం ఏమున్నది, ఈ ఏడవడంలో మీ ఆయువు కూడా చెల్లిపోతోంది. ఎంత ఇష్టుడైనా లేక అవతల వాడు మనకెంత శత్రువైనా ఒకసారి చచ్చాక వాడు రాడు. శత్రువు కాబట్టి వాడు రాకపోతే బాగుండు, వీడు మిత్రుడు కనుక వస్తే బాగుండని మీరు కోరుకున్నా వాడు రాడు. వాడు శత్రువైనా మిత్రువైనా పోయాడు. ప్రాణుల యొక్క గతి పుట్టడం పెరగడం చావడం, ఇది ప్రాణుల యొక్క గతి, ప్రాణుల యొక్క నియమం. దీన్ని ఎవరం ఉల్లంఘించలేం. సర్వేణ ఖలు మర్తవ్యం, ప్రతి వ్యక్తి ఏదో ఒకనాడు మృత్యువును పొందవలసిందే. మృత్యువుని పొందితే దానికి మర్తవ్యం అంటే చచ్చి తీరవలసిన వాడే అని అర్థం అనమాట. పుట్టిన ప్రతివాడు చావవలసిందే, ఇది మానవలోకపు నియమం. యముడికి ఈ విషయంలో జాలి లేదు, పక్షపాతం లేదు, వాడు వీడు అనే తేడా లేదు, ఎవడైనా పట్టుకుపోతాడు. మృతం కోజేవయిష్యతి, చచ్చిన వాడిని ఎవరు బతికిస్తారు, అందువల్ల ఏడవకండి. ఆ పిల్లాడేమో కుళ్ళిపోయేటట్టున్నాడు, బండ మీద పెట్టేసి మీరు హాయిగా ఇంటికి వెళ్ళి ఇంత పండు తిని పండుకోండి అంది గ్రద్ద. నిజమే సుమా, ఈ గ్రద్ద గారు ఎంత ధర్మం చెప్పారు. మనం ఇందాక నుంచి ఆ కుర్రాడు పట్టుకు ఏడిస్తే ఉపయోగం ఉంది, వాడు నిన్న అనగా పోయాడు, ఇంక ఏడిస్తే వస్తాడా. ఈ పిల్లవాడిని చూసే కొద్దీ ఇంకా బాధ పెరగడమే కానీ తరగదు, పోదాం అన్నారు బంధువులు. గ్రద్ద మనకి గొప్ప ధర్మం చెప్పింది, ఈ బండ మీద పెట్టి పోదాం అనుకుంటూ ఉంటే ఆ పక్కనే ఓ నక్క ఉంది బొక్కలో, అందులో నుంచి బయటకు వచ్చిందిట. చాలా అందమైన ప్రయోగం పడతాడు ఈయన. పక్కనున్న ఒక్క బొక్క నుండి నక్క వచ్చి అంటాడు తిక్కన గారి ఒక వచనం అనమాట. గ్రాంథిక శబ్దాలు సుమైవి. అప్పుడప్పుడు ఒకళ్ళిద్దరూ చాలా కాలం క్రితం నేను దిక్కుమాలినని ఒక పదం ప్రయోగించాను. ప్రయోగించగానే ఒక ఆయన పాపం వచ్చి, ఆయన బాగా పండితుడు అనుకుంటాను, ఏమంటే పద్మాకర్ గారు బాగానే ఉంది కానీ అప్పుడప్పుడు కొన్ని అపశబ్దములు వస్తున్నట్టు అనిపిస్తున్నాయి, ఏంటండి మీ పురాణంలో దిక్కుమాలిన అనే శబ్దం వాడారండి, అది బాగాలేదు కదండి అన్నాడు ఆయన. ఓహో అలా అయితే పోతన గారి భాగవతం తీసి పక్కన పెట్టేయండి అన్నాను. ఎందుకని, లేరే మృక్యద దిక్కుమాలిన వరాలింపన్ ప్రపుణ్యాత్మకులు అని గజేంద్రుడు ఏడ్చాడు, అది పోతన గారి భాగవతం. అంటే పోతన గారికి పాండిత్యం లేదని అర్థం మీ దృష్టిలో, అంతే కదా. అలాగే ఇప్పుడు బొక్క అనే పదాన్ని తిక్కన గారు వాడాడు, అది గ్రాంథికం, అది నీ దృష్టిలో నీకు అసభ్యంగా అనిపించవచ్చు కానీ అది అత్తతెలుగు పదం, అద్భుతమైన పదం అది. కాబట్టి వాడు గుర్తుపెట్టుకోండి, సమాధానం చెప్పడం ఒకెత్తు, సూచన చేయటం ఒకెత్తు, పురాణం చెప్పడం ఒకెత్తు, అవధానం చేయటం ఒకెత్తు, అన్నిటికీ ఒక్కొక్కదానికి ఒక్కొక్క విధానం ఉంటుంది. భగవంతుడు నాకు ఇచ్చిన ఒక వరం చెప్పమంటారు, ఇది అహంకారంతో చెప్పటంలా. ఒక ముహూర్తంలో నేను సద్గురువుల్ని పట్టుకున్నాను, అమ్మవారు నాకు వరం ఇచ్చింది. మాట వరసకు కూడా అపశబ్దం అంటే వ్యాకరణ విరుద్ధమైన గ్రంథములలో లేని శబ్దం మాత్రం నా నోటమిట రాదు. అలా రాకుండా పరమేశ్వరుని రోజు ప్రార్థిస్తాను. అందువల్ల ఆ తల్లి జాగ్రత్త తీసుకుంటుంది. ఇప్పుడు వాడు చచ్చాడు అన్నాం అనుకోండి, ఇచ్చటనొక కయ్యంబున చచ్చమది ఆగ్రజన్ముడు అని ఉందా లేదా. ఈ ఆరి ప్రతి పదము పద్యంలో వ్యాకరణంలో ఈ పుస్తకాలలో పురాణములలో ఉన్న పదమే వాడతాను, అది వాడకుండా వాడను. ఆ మధ్యన ఒక ఆయన, ఇవి కొంత ప్రజలకు తెలియాలి, వ్యాసుణ్ణి పట్టుకుని వాడు అంటున్నారండి అన్నాడు. వచ్చిన వాడు, ఇది ఒక మన నియమం, భగవంతుణ్ణి పట్టుకుని వరాలిచ్చేవాడు అంటున్నాడు లేదా, వరములిచ్చువాడు, ధర్మములు చెప్పువాడు. అక్కడ చెప్పువాడు అంటే చెప్పేటటువంటి వ్యక్తిని అర్థం. నీకు ఆ వాడు అనే శబ్దం అపశబ్దంగా అనిపించిందేమో, అది వాడు అనేది శబ్దం అపశబ్దం కాసుమా? అలా అయితే ఈ సృష్టిలో ఉన్న మొత్తం పురాణాలన్నీ తీసుకెళ్లి కట్టగడి తగలబెట్టేయాలి. వచ్చినవాడు ఫల్గుణుడు, అలాగే చూచెడివాడు కృష్ణుడు. చూచెడి వాడు అంటాడే మరి కృష్ణుడిని అన్నాడు కాబట్టి పోతన గారిని తిక్కన గారిని తీసిపోయి బయట పారేయండి. కాబట్టి ఎప్పుడైనా మీరెవరైనా ఒక సలహా ఇచ్చే ముందు అవతల వ్యక్తి ఏం మాట్లాడాడు అది సాధువా అసాధువా అని తెలుసుకుని చెయ్యండి. ఇవాళ నేను కాబట్టి సరిపోయింది, ఇంకోటి ఎవడన్నా అయితే మిమ్మల్ని చీల్చి అండాడేస్తాడు పండు అన్నాను. కాబట్టి ఎప్పుడైనా సాధ్యమైనంత వరకు నాకు ఒక నమ్మకం ఉన్నది. ఆ నమ్మకం ఏమిటంటే, నేను రోజు ఉపన్యాసానికి వచ్చే ముందు అమ్మా జగన్మాత నా నోటి నుంచి ఏదైనా శాస్త్రవాక్యం వచ్చేలా చూడు, ఆ వచ్చేటటువంటి మాట పురాణములలో ఉండే గ్రాంథిక శబ్దమే అయ్యేలా చూడు, అపశబ్దం రాకుండా చూడను దండం పెడతాం. మనం ఎప్పుడైతే సర్వ శరణాగతి పొందుతామో మన బాధ్యత అంతా తల్లి తీసుకుంటుంది. ఆ తల్లి తీసుకోకుండా ఉంటే అప్పుడు బాధ్యత మంది. ఎప్పుడైనా సంపూర్ణ శరణాగతి పొందాలి. సరే, అవన్నీ మనం పక్కన పెడితే మొత్తం మీద, ఎందుకంటే ఇటువంటి శబ్దాలు ఎప్పుడైనా విన్నప్పుడు అయ్యో అనే బాధ మీకు అక్కర్ లేకుండా ఉండడానికి మళ్ళీ చెప్పవలసి వస్తుందన్నమాట. పక్కన ఉన్న ఒక కన్నములో నుంచి ఒక నక్కగారు వచ్చారు. వచ్చి ఈ గ్రద్దమాట విని వెళ్ళిపోకండి, మీరు చాలా పెద్ద పొరపాటు చేస్తున్నారు. ఆదిత్యోయం స్థితో మూఢాః స్నేహం కురుతమభయం బహురూపో ముహూర్తశ్చ జీవేదపి కదాచన. సూర్యుడు ఇంకా చాలాసేపు ఆకాశంలో ఉంటాడు. శ్మశానం నుంచి ఎప్పుడు వెళ్ళిపోవాలి? చీకటి పడిపోతేనే ఇంకా చచ్చినవాడు బ్రతకడు అని వెళ్ళిపోవాలి. వెలుతురున్నంత వరకు శ్మశానంలో ఉండాలని, సూర్యాస్తమయంలోపు ఒక్కొక్కప్పుడు చచ్చినవాడు శ్మశానానికి వెళ్ళాక మన ఏడుపుల వల్ల బ్రతకచ్చని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇంకా సూర్యాస్తమయానికి చాలా సమయం ఉన్నది. మా మాట విని మీరు ఇక్కడ ఉండండి. ముహూర్తములు చాలా విచిత్రంగా ఉంటాయి. మీరిక్కడికి తీసుకొచ్చిన వేళా విశేషం ముహూర్త బలంతో ఈ కుర్రాడు బ్రతకచ్చేమో, నేను చూశాను అప్పుడప్పుడు శ్మశానానికి వచ్చి కొంతమంది ఏడుస్తూ సాయంకాలం సూర్యుడు అస్తమించేదాకా ఇక్కడే కూర్చునేవారు. అలాంటప్పుడు ఒక్కొక్కడిలో శరీరంలో ఈ ఏడుపు వల్ల ఇంకో దాని వల్ల చలనం వస్తుంది, కదలిక వస్తుంది, వాడు బతుకుతాడేమో. అప్పుడే బ్రతకపోతే సూర్యాస్తమయం అయ్యాక మీరు వెళ్ళిపోండి. తొందరగా నిర్ణయం తీసుకోకండి, బండరాయి మీద పెట్టి శవాన్ని వెళ్ళకండి అన్నది ఎవరు, నక్కగారు. అనగానే వీళ్ళు మళ్ళీ ఆశపడి, నక్క భలే చెప్పిందండి, అవును ఇంకా సూర్యాస్తమయానికి చాలా సమయం ఉంది కదా, ఈలోపు మనం తొందరపడి వెళ్ళడం ఎందుకు, కాసేపు ఏడుస్తూ ఇక్కడే కూర్చుందాం, కొడుకోయి కొడుకోయి అనుకుంటూ ఉంటే ఈ కొడుకో కొడుకునే మాటల వల్ల ఎవరికైనా దుడుకుబుట్టి ఇందులో ప్రాణాన్ని ప్రవేశపెట్టచ్చేమో అనుకుని మళ్ళీ వాళ్ళు ఆ శవాన్ని ఒళ్ళోకి తీసుకుని మళ్ళీ కుమారాండం మొదలెట్టారు. మళ్ళీ గ్రద్దంది, మీకేమన్నా పెచ్చ, ఈ నక్క మాటలు నమ్మకండి. నక్క ఏమిటి, హితోపదేశం చేయడం ఏమిటి, చచ్చిన వాడు బ్రతకడం ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఉంటుందా, నమ్మకండి. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ సృష్టిలో ఇంతవరకు నేను ఈ శ్మశానంలో 100 ఏళ్ల నుంచి ఉంటున్నాను, 100 ఏళ్లుగా ఈ శ్మశానంలోకి వచ్చిన ఒక్కడూ కూడా మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళలేదు. అందరూ ఇక్కడ తగలబడో పాతి పెట్టబడో ఎముకల పోగయ్యో వెళ్ళారు, ఒక్కడు బ్రతకలేదు. బ్రతకడం అసంభవం, అది సృష్టి ధర్మమునకు విరుద్ధం. నా మాట వినండి, అదేదో చెబుతుంది దాని మాటలు నమ్మకండి. రుణానుబంధ రూపేణ అన్నారు, రుణం తీరిపోయింది, కుర్రాడిని మీరు కోల్పోయారు, ఆ కుర్రాడు బ్రతకడు పండి అన్నది మళ్ళీ గ్రద్ద. వెంటనే వీళ్ళు శవాన్ని వదిలేద్దాం అనుకున్నారు. గ్రద్ద మాట విన్నప్పుడేమో గద్ద మాటే లేదు అనిపిస్తోంది, అందుకని వదిలేద్దాం అనుకునేసరికి ఇప్పుడు నక్కేమంది, గ్రద్దమాటల్లకేల కడు భీతి పొంది తీరక్కటా బాలుని అబ్జవదను నిటువైచి పోవగాళ్ళాడు ఎట్లు శోకంబువో వయిచోట కొంత ప్రొద్దు. నాయనలారా, మీరింత కఠినాత్ములు అనుకోలేదు. ఆ కుర్రాడి ముఖంలో ఏదో జీవకళ కనపడుతోంది నాకు, తామర పువ్వులో ఉంది వాడి ముఖం, ఇంకా చూస్తే పొద్దుంది. ఈ గద్దేమో మిమ్మల్ని గద్దించి పొమ్మంటోంది. గ్రద్ద మాటలు విని కంగారు పడి పోకండి, ఉండండి, కాసేపు ఓపిక పట్టండి, ప్లీజ్ వెయిట్. అలా ఎదురు చూడటం వల్ల లాభమే తప్ప నష్టం లేదు. నేను ఏమన్నాను, మహా అయితే చీకటి పడేదాకా ఏడుస్తూ కూర్చోండి. చీకటి పడ్డాక ఇక మీరు ఇక్కడున్న ఉపయోగం లేదు, చీకటి పడేదాకా కొంచెం ఓపిక పట్టండి. ఆ లోపు ఏమో, ఏ దేవుడు అనుగ్రహిస్తాడో, మీ కుర్రాడు బ్రతుకుతాడేమో, ఇంకా పొద్దు చాలా ఉన్నది, ప్రాణం మళ్లీ తిరిగి వచ్చే అవకాశం సూర్యాస్తమయం లోపు ఉంటుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇప్పటికి కూడా దింపుడు కళ్ళు అని ఉంటుంది, శవాన్ని ఊరేగించే చోట అప్పుడప్పుడు దింపుతారు. ఆ దింపినప్పుడు ఆ శబ్దాలకి, ఆ ప్రదక్షిణకి, ఆ గందరగోళానికి ప్రాణం వచ్చే అవకాశం ఉందిటండో. అరుదుగా అలా బతికిన వాళ్ళు ఉన్నారు తెలిసిన, బ్రతికి ఆ తర్వాత 40 ఏళ్ళు ఉన్నవాళ్ళు ఉన్నారు. కాకపోతే కొంచెం అరుదు, ఆశ పెట్టుకోవద్దు మనం, కానీ ఉండొచ్చు, చెప్పలేము. మళ్ళీ ఇది విని ఇంకా ఎక్కడి నుంచి అంతా ప్రతివాడు శ్మశానంలో కూర్చొని ఏడుస్తూ కూర్చోమని కదా అక్కడ. ఏమో ఏ పుట్టలో ఏమో వస్తుందో తెలియదు కనుక. కాబట్టి అందుకని ఏమంది ఇప్పుడు నక్క, ఈ గద్ద మాట విని కంగారు పడకండి, కాసేపు ఏడవండి, నష్టం లేదు అనగానే మళ్ళీ వాళ్ళు ఆశ పుట్టి ఆ పిల్లాడిని కింద పడుకోబెడదాం అనుకున్న వాళ్ళు మళ్ళీ ఒళ్ళో పడుకోబెట్టుకుని, ఒక ఆవిడ, ఈ కుర్రాడు ముఖంలో కొంచెం ఊపిరి వచ్చినట్టుంది, నిజంగా వాటిలో ఏం లేదు అని ఆశ వచ్చినట్టుంది, కొంచెం కదిలినట్టున్నాడు అక్కయ్య అంటుంది ఒక ఆవిడ. వాడు కదలాలేదు మెదలాలేదు, వాడు అక్కడికే నిన్న నన్నగా చచ్చిపోయాడు, ఇప్పుడు ఈ కాసేపట్లో ఏం కదులుతాడు. అయినా ఈ నక్క మాటలు వినగానే వీళ్ళకి ఎంచక్క ఆశ పుట్టిందనమాట. కదిలాడా అంటే ఏం కదిలాడులేమో పోన్లే, ఈ నక్క చెప్పినట్టు సూర్యాస్తమయం దాకా ఆగుదాం అన్నది ఒకటి. ఇలా ఎవరిదారిన వాళ్ళు మాట్లాడుతుంటే మళ్ళీ గ్రద్దంది, ఈ మందబుద్ధి అయిన నక్క మాటలు వినదగునే వికృతమై ఎపీనుంగు వచ్చునే అసువులింక. ఈ దౌర్భాగ్యపు నక్క మాట వినకండి, చచ్చిన వాడికి శరీరంలోకి ప్రాణం రాదు, పైగా ఈ పీనుక్కి దుర్వాసన వస్తుంది, కుళ్ళిపోతుంది. కుళ్ళిపోయిన శవాన్ని పక్కన పెట్టుకుంటే మీకు రోగాలు వస్తాయి. అసలు కుళ్ళిపోయాక శరీరంలోకి ప్రాణం ఎలా వస్తుంది? చచ్చిపోయిన వెంటనే కొంచెం ఆరోగ్యంగా ఉంటే ఇంకా ప్రాణం వస్తుందని ఆశ ఉంటుంది. శరీరంలో మార్పు వస్తూ ఉంటే, దుర్వాసన వస్తూ ఉంటే అటువంటి బిగుసుకుపోయిన శరీరంలోకి ప్రాణం రాదు. సర్వకాల వశం యాతి శుభాశుభ సమన్విత. ఈ జగత్తంతా కాలము యొక్క అధీనంలో ఉంది. ఈ కాలం ఒక్కొక్కప్పుడు శుభమిస్తుంది, ఒక్కొక్కప్పుడు అశుభమిస్తుంది. ఈ పుట్టడం పెరగడం సృష్టి రహస్యం. నాకు కళ్ళ ముందు ఎంతోమంది చచ్చిపోవడం అనేది కళ్ళకి బాగా కట్టింది. నేను ఒక గ్రద్దని 100 ఏళ్ళుగా ఈ శ్మశానంలో ఉంటున్నాను. మా జాతి పక్షులు చచ్చారు, మేము చచ్చాం, మాతో పాటు ఇంకా చాలామంది చచ్చిపోయారు, నా పిల్లలు పోయారు, నా వంశస్థులు పోయారు, మానవులు పోవడం చూశాను, ఎద్దులు పోవడం చూశాను, ఏనుగులు పీనుగులైపోవడం చూశాను. కాబట్టి ఇంకా చావడం తప్ప బ్రతకడం అనేది ఈ సృష్టిలో అసాధ్యం. నా మాట వినండి, పండి అనగానే మళ్ళీ నక్కేమంది, ఈ గ్రద్ద పగటిపూట శవాన్ని వదిలేస్తే తిందామనే ఆశతో అలా అంటుంది. గ్రద్దకి, ఈ గ్రద్దలకు ఎప్పుడు కూడా సాయంకాలం శ్మశానంలో ఉండలేవాటి, అవి చీకటి పడితే కళ్ళు కనపడవు. అందుకని వెలుతురుండగా మీరు శవాన్ని బండ మీద వదిలేస్తే ఆ శవం పీక్కు తిందామని ఈ దౌర్భాగ్యపు గ్రద్ద మిమ్మల్ని శవం వదిలేసి పొమ్మంటోంది. మీరు పిల్లాన్ని అలా వదిలేశారా, అది వచ్చి లటుక్కు లటుక్కుని పీక్కుని శుభ్రంగాను సేమ్యా ఇడ్లీ తిన్నట్టుగా తినేస్తుంది. తర్వాత మీ ఇష్టం. క్రోరంబు గృధ్రమిట్టి కుమారకు నిల్ దూచి దూచి మసలక పోవన్ మీరెట్లోర్చదరో కన్నీరిటు నను బోటులకును నిలువ కొలికెడు. ఈ గ్రద్ద పరమ క్రూరమైనది, బతికున్న చిన్నపిల్లలు కూడా పీక్కు తినేస్తుంది. అటువంటి గ్రద్ద మీ పిల్లవాడిని తిని ఆకలి తీర్చుకోవాలనే కోరికతో మిమ్మల్ని రెచ్చగొట్టి ఈ శ్మశానం నుంచి పోయేలా చేస్తోంది. మీరు వెళ్ళిపోగానే ఈ బండ మీద పడుకోబెట్టగానే అది వచ్చి పొడుచుకు తినడం ఖాయం. నా మాట వినండి, పాప మా పసివాడిని ఆ గ్రద్ద పీక్కు తింటూ ఉంటే మీరు చూసి సహించగలరా? అందమైన కళ్ళు, ఆ పెదవులు, ఆ ముక్కులు కొరుక్కు తింటూ ఉంటే కాసేపు నాకు మీరు వచ్చి చూడండి ఆ శవం ఎలా ఉంటుందో. వద్దొద్దొద్దు, నాకే కన్నీళ్లు వస్తున్నాయి, నక్కంటోంది ఈ మాట. ననుబోటులకును నిలువక ఒలికెడు. కన్నీరు, నాకే కన్నీరు వస్తుందంటే ఇంకా కన్న తల్లిదండ్రులు మీకు రాదా, బంధువులు మీకు రాకుండా ఉంటుందా? నక్కని, క్రూరత్వంతో ఉన్నదానిని, అటువంటి నక్కని నేనే, అయ్యో ఎంతక్కగా ఉన్న పిల్లాడు చచ్చిపోయాడే అని ఏడుస్తున్నాను, నాకే కన్నీళ్లు వస్తున్నాయి. మీకు కన్నీళ్లు రావడం లేదంటే మీరు కటికి వాళ్ళు అయి ఉండాలి. అందువల్ల వదలకండి, ఇక్కడే ఉండండి, సూర్యాస్తమయం దాకా ఇక్కడ ఉండండి అనగానే గ్రద్దంది. ఇప్పుడు అసలు రహస్యం చెబుతున్నాను, నేను ఇందాక 100 ఏళ్ళుగా ఈ శ్మశానంలో ఉన్నానన్నానే, వందేళ్లుగా ఈ శ్మశానంలో ఉన్నాను, నా ఆయువు ఎంతో తెలుసా? ఏను పుట్టి వేయు ఇన్నూరు మున్నూరు గలవు వత్సరములుగా నన్నెందు బాలు యౌవనస్తు ప్రౌఢు నివృద్ధిని చచ్చిపోయి మగిడి వచ్చువాని. ఓ బంధువుల్లారా, ఓ రాబంధువుల్లారా, మీరు ఈ పిల్లాన్ని వదిలేసిపోండి అని చెప్పడానికి నా అనుభవం చెబుతున్నాను. నేను పుట్టి వేయు 1000 ప్లస్ 200 అంటే 200 మరియు 300 300 అంటే 1500 1500 సంవత్సరాలైంది నే పుట్టి. నాకు చాలా ఆయు ఉన్నది. ఈ 1500 సంవత్సరాలుగా చాలా శ్మశానాలు తిరిగి తిరిగి ఈ మధ్యకాలంలోనే ఇక్కడే రియల్ ఎస్టేట్ వాడు నాకు కొంచెం ఈ స్థలం అమ్మాడు, ఈ చెట్టు, అందుకని ఈ మర్రి చెట్టు కొనుక్కున్నాను, రిజిస్ట్రేషన్ అయ్యింది నాకు, దీని మీద మకాం పెట్టాను ఒక 100 ఏళ్లుగా. ఈ 100 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నాను. ఈ 1500 సంవత్సరాలుగా కానీ, ఈ లేటెస్ట్గా వచ్చిన ఈ 100 ఏళ్లలో ఉన్న ఈ శ్మశానంలో కానీ చచ్చిపోయిన వాడిని ఒక్కడిని కూడా మళ్ళీ బతికిన వాడిని చూడలేదు. బాలుణ్ణి చూడలేదు, యవ్వనంలో ఉన్నవాడిని చూడలేదు, ప్రౌఢుణ్ణి చూడలేదు, వృద్ధుణ్ణి చూడలేదు. ఈ మొత్తం చెప్పింది అది, బాలు యవ్వనస్తు ప్రౌఢుని వృద్ధుని చచ్చిపోయి మగిడి వచ్చువా అని. ఏ వయస్సులో ఉన్నవాడైనా చచ్చాక మళ్ళీ బ్రతికి వచ్చినవాడు లేడు. ఒక్క రకంగా బ్రతకచ్చు, ఎలాగా చచ్చి పునర్జన్మ వెతుతారు, మళ్లీ జన్మ, ఆ రకంగా వాడు బ్రతకచ్చేమో కానీ శవం చచ్చిపోయాక దానిలోకి ప్రాణం రావడం, మళ్లీ ఊళ్ళోకి వెళ్లడం అసంభవం. నక్కగారు మీకు ఎందుకని ఈ శవాన్ని అప్పుడే వదలద్దు, సూర్యాస్తమయం దాకా రక్షించండి అంటోందో తెలుసా? పగటిపూటైతే దానికి సరిగ్గా కళ్ళు కనపడవు. చీకట్లో నక్క తినడానికి అలవాటుగా బాగుంటుంది. శ్మశానంలో చీకట్లో నక్కలో పీక్కు తింటాయి శవాల్ని. చీకటి పడితే ఈ పీనుగుని తినడం దానికి ఇష్టం. అందుకని తన తిండి కోసం అది ఏమని చెబుతోంది, సూర్యాస్తమయం దాకా ఉండండి, ఆ తర్వాత వెళ్ళండి అంటుంది. మీకు సూర్యాస్తమయ్యాక పిల్లాడు ఎలాగో బతకడుగా, బండ మీద వదిలేసిపోతారు, అప్పుడు నక్కు వచ్చి చక్కగా పీక్కు తినేస్తుంది. కావాలంటే నా మాట అబద్ధమైతే మీరు చీకటి పడ్డాక వచ్చి చూడండి, నక్క మాట నమ్మకండి సుమా. చీకటి పడితే దానికి ఇష్టం, చీకట్లోనే నక్కలు ఈ శ్మశానంలో ఉన్న శవాలను తింటాయి అన్నది. నక్కేమంది, ఇదిగో ఇదిగో దాని మాట నమ్మకండి, పగటిపూట అయితే తిందామని అలా అనుకుంటుంది, చీకటి పడితే దానికి కళ్ళు కనపడవు, దాని మాట నమ్మకండి. 1500 ఏళ్ళు దానికి 1500 ఏళ్ళు ఉన్నాయో 15 ఏళ్ళు ఉన్నాయో ఏమన్నా రిజిస్ట్రేషన్ జరిగిందా? బర్త్ ఎక్స్ట్రాక్ట్ లేదు దానికి. కానీ నేను చెబుతున్న దానికి మాత్రం శాస్త్ర ప్రమాణం ఉన్నది. శ్రీరాముండు విప్రబాలుని బ్రతికింపలేదే. రామచంద్రుడు ఒకప్పుడు, విప్రబాలుడు చచ్చిపోతే బతికించలేదా? సృంజయుడు అని ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి సువర్ణష్ఠీవి అని ఒక కొడుకు పుట్టాడు, ఆ కొడుకుని దొంగలు పొట్ట కోసి చంపేస్తే నారదుడు బ్రతికించలేదా? అంటే నక్కగారు కూడా పురాణాలు విన్నారండో. అమ్మో అనుకుంటాం పురాణాలు బయట పైకి పెడుతున్నారు కదా, బయట వీధుల్లో కూడా పిల్లులున్నాయి, కుక్కలున్నాయి, నక్కలుంటాయి, అవన్నీ వింటాయి మనం అనుకుంటామా? సందేహం లేకుండా జంతువులు కూడా వింటాయని శంకరాచార్యుల వారు చెప్పారు. శంకరాచార్యుల వారు అహోబల ప్రాంతంలో కొద్ది రోజులు ఉన్నారు కదా, అప్పుడప్పుడు చెట్టుకేసి ఇలా చూసేవారట. ఆయన శిష్యులకి తత్వాన్ని ఉపదేశిస్తూ చెట్టుపైకి ఇలా చూశారు. వెంటనే పక్కనున్న సనందనుడు అనేటటువంటి శిష్యుడు అన్నాడు, గురువుగారు ఉండుండి చెట్టు మీదకి ఎందుకు చూస్తున్నారండి అన్నాడు. ఆ చెట్టు మీద ఒక కాకి ఉంది. ఆ కాకి పూర్వజన్మలో ఓ బాగా చదువుకున్న పండితుడు, కొన్ని పాపాలు చేసి అనరాని మాటలు ఇతరులను అని ఆ పాపంతో కాకి జన్మెత్తాడు. కాకి జన్మెత్తినా పూర్వజన్మ జ్ఞానం ఉన్నది, అందుకే ఈ కాకి చెట్టు మీద చేరి నేను చెబుతున్న తత్వాన్ని వింటోంది శ్రద్ధగా. నేను అప్పుడప్పుడు కాకి బుద్ధి కదా, దాని బుద్ధి అటూ ఇటూ చెదిరిపోతోందేమోనని ఇలా చూసి, నీ బుద్ధి చెదరని ఒకే, నేను చెబుతున్న తత్వజ్ఞానం విను, తరించు అని సైగ చేస్తున్నానన్నారు. ఎవరు? శంకరాచార్యులు గారు. అంటే కాకులు, గుడ్లగోగలు, ఇవి కూడా మన పూర్వజన్మ సంస్కారం ఉంటాయి, వాటికి కూడా అన్నీ వినలేవు కానీ కొన్నిటికి తెలుస్తుంది. మీరు ఎప్పుడైనా చూడండి, ఆశ్చర్యకరంగా హైదరాబాద్లో మల్కాజ్గిరిలో హిందూ ధర్మ సంరక్షణ సమితి తరఫున పురాణం చెప్పేవాడిని, వాళ్ళ బావగారు ఈ మధ్యనే కాలం చేశారు. ఆయన వాళ్ళ బావగారు వెంకటనారాయణ గారు చాలా గట్టివాడు, హిందూ ధర్మ సంరక్షణ సమితి అనే పేరుతో వాళ్ళు చాలా స్ట్రాంగ్గా నిలబడి హైదరాబాద్లో మాట వరసకు కూడా అన్యమత ప్రచారం జరిగితే వాళ్ళు డొక్క తీరేసేవాళ్ళు. ఎన్ని కార్యక్రమాలు చేశారండి, 2005 నుంచి ఒక ఏడాది క్రితం ఆయనకు అనారోగ్యం వచ్చేంత వరకు చేశారు. పాపం ప్రతి సంవత్సరం పంచాంగాలు పంచిపెట్టేవారు. హైదరాబాద్లో దాదాపు 1000 మంది అందులో ఉండేవారు. పురాణం చెబుతుంటే ఈ చివరి నుంచి ఆ చివరి దాకా కూడా 1000 మంది కూడా పుస్తకాలు అప్పచెప్పగలిగే పండితులు, మహాపండితులు, ఇంకా మామూలు వాళ్ళు కాదు. ఇంతకు ఎందుకు చెబుతున్నానంటే, ఇలాంటి మహాపండితుల యొక్క సభది. ఆ సభా ప్రాంగణములో మాట వరసకి కూడా మనం చెబుతున్నటువంటి శాస్త్రములకి ప్రమాణం చెప్పకుండా ఉండేవాడు ఒక్కడు కూడా ఉండేవాడు కాదు. ఆ పురాణం మధ్యలోకి ఎక్కడి నుంచి వచ్చేదో కుక్కొచ్చేదండి రోజున. నేను ఇలా వేదిక మీద కూర్చునేవాడిని, జనాలందరూ కుర్చీలు వేసుకునేవారు, కనకరాజు గారి తోట అంటారు దాన్ని. దాదాపుగా ఒక మూడేళ్లు రోజు రెగ్యులర్గా కుక్కొచ్చేది. ఆ కుక్కని మధ్యలో ఒకసారి కొట్టేశారు వీళ్ళు. కొడితేనే అన్నాను కొట్టకండి అన్నాను. ఆ కుక్క కొన్ని కారణాలు ఉన్నాయి, అది వచ్చి వింటోంది. అదేదో సునకారం అనుకోకండి, దాని కర్మయోగం వల్ల ఇప్పుడు సునకం అయింది, కానీ ఒకప్పుడు చాలా గొప్పది. అంటే కరెక్ట్గా ఉపన్యాసంలో ఓంకారం చుట్టగానే అక్కడికి వచ్చి కూర్చునేది, మళ్ళీ చెట్ట చివరి స్వస్తి అంటే వెళ్ళిపోయేది. ఎప్పుడు ఎవరిని కరిచేది కాదు, ఎవరి జోలికి వెళ్ళేది కాదు, ఏ ఇళ్లలోనూ దొంగతనం చేసేది కాదు, ఖచ్చితంగా ఉపన్యాసానికి వచ్చి పోయేదండి. మూడేళ్ల తర్వాత చచ్చిపోయింది పాప అది, 2009లో పోయింది, నాకు బాగా గుర్తుంది. ఆ తర్వాత ఏమైందో కూడా చాలామందికి తెలియదు. ఈ కుక్క పూర్వజన్మ రహస్యం నాకు తెలుసు. పూర్వజన్మలో పౌరాణికులు తెగతిట్టేదిట, పురాణం అంతా విని బయటికి వెళ్ళాక వాడి మొహం వాడికే వచ్చనేది. ఆ పాప ప్రభావం నిజంగా వేళకోళం కాదు, ఆ పాప ప్రభావంతో కుక్క అయి పుట్టిందనమాట. ఇప్పుడు దానికి ప్రాయశ్చిత్తం ఏమిటి? మళ్ళీ ఇలాగే పురాణం విని శ్రద్ధగా తరించడమే. ఎప్పుడైనా మీరంటే జ్ఞానులు మీకు చెప్పక్కర్లేదు, కానీ పురాణం విన్నాక బయటికి వెళ్ళి ఆ పౌరాణికుడు దుర్మార్గుడు వాడు పాపాత్ముడు అని తిట్టామా, నెక్స్ట్ జన్మల్లో మళ్ళీ వీధిలో కొన కుక్కారావు. ఈ కుక్కారావు గారికి మళ్ళీ ప్రాయశ్చిత్తం ఏంటంటే మళ్ళీ పద్మాగర్ గారు దొరికితే, పద్మాగర్ గారు లేకపోతే ఇంకో రత్నాగర్ గారు లేకపోతే మహానుభావులు ఇంకెవరన్నా పురాణం చెబుతూ ఉంటే అప్పుడు ఆ పురాణం శ్రద్ధగా విని తరించాలి. తీరా విందామని ఒక కుక్క వస్తే మీరు సీట్లు ఇవ్వరు కదా, ఎవరి సీట్లకు వాళ్ళే జబురుమాలు కట్టుకుంటే మీరెక్కడ కూర్చొనిస్తారు, కుక్క వస్తే రానివ్వరు. అందుకని పాప ఏం చేస్తానమాట, ఆ పక్కన ఎక్కడ ఉంటాయి, ఇక్కడ పిల్లు ఒకటి ఉంది, చీటికి మటుగా పైకి ఎక్కుతూ ఉంటుంది. ఈ పిల్లులు ఇవన్నీ కూడా పూర్వజన్మలో చేసిన పాపాల వల్ల గొల్లుమంటూ తిరుగుతున్నాయి. వాటికి ఎక్కడో సంస్కారం వచ్చిందా, సరిగ్గా పురాణం టైంలో ఎక్కడో చోట కూర్చుని వింటాయన్నమాట, విని తరిస్తాయి. అప్పుడప్పుడు ఒక్కొక్క దాము వచ్చిన గొంతుకులో దూరుతుంది. అది ఏమిటనుకుంటున్నారు గురువు గారు, ఏమనుకుంటున్నారో, మీ గొంతుకులో దూరి మీ కంఠంలో ఉన్న సారం అంతా లాగేశాను, నాకు విముక్తి ఇవ్వండి పోయిందనమాట. అప్పుడు ఓ మంచినీళ్ళు తగ్గితే గొంతుకులో లోపల గొంతు కుట్టుకుని దానికి విముక్తి వస్తుంది. కాబట్టి మొత్తమే చెప్పొచ్చేది ఏంటంటే జంతువులు కూడా ఎక్కడో చోట వింటాయి, వాటికి కూడా సంస్కారం ఉంటుంది, కాదనడానికి లేదు. లేకపోతే నక్క శ్రీరాముడు విప్రబాలుండి బ్రతికించలేదా, నారద మహర్షి శృంజయుడు కొడుకు సువర్ణష్ఠీవిని బ్రతికించలేదా, అలా మీ అబ్బాయిని కూడా ఎవరో ఒకరు బ్రతికించకపోతారా, మీ అబ్బాయిని సూర్యాస్తమయం దాకా ఇక్కడే ఉంచండి, మీరుండండి, రక్షించండి, ఎవడో ఒకడు వస్తాడు మీ అబ్బాయిని బ్రతికిస్తాడు అన్నది. ఏ ఉద్దేశంతో అందో మొత్తం మీద అలా అన్నది. ఇక్కడ నిజం చెప్పాలంటే నక్కకేమో చీకటి పడేదాకా వీళ్ళు ఇక్కడే ఉండి చీకటి పడ్డాక శవం వదిలేస్తే బాగుండు, చీకటి పడితే ఈ రాజ్యం నాది ఇది తిందామని దాని ఆశ వెలుతురుండగా అయితే తినాలి అనే కోరిక ఈ గ్రద్దకి. గ్రద్దకి చీకటి పడితే కళ్ళు కనపడవట, చీకటి పడితే గ్రద్ద నక్కతో యుద్ధం చేయలేదు, అదే పగలైతే నక్క గ్రద్దతో యుద్ధం చేయలేదు. ఎవరి ఆకలి కోసం వాళ్ళు ఆ విధంగా ఈ మొత్తం మీద ఒకళ్ళేమో కుర్రాడు వదిలేమనా, ఒకళ్ళేమో వదలద్దనా, ఈ వాదోపవాదాలు జరుగుతున్నాయి. ఈ బంధువులు కూడా గద్ద మాట విన్నప్పుడేమో వదిలేద్దాం అనుకునేవారు, నక్క మాట వినగానే మళ్ళీ అక్కడే కూర్చునేవారు. ఎంతలో సూర్యుడు అస్తమించేశాడు. సూర్యాస్తమయం అయ్యాక అప్పుడు చూసుకున్నారట, అసలు ఊరికి వెళ్ళే దారి కూడా కనబడ్డంలా, కట్టిక చీకటి. అరే ఒక కాగడా తెచ్చుకోలేదు, ఈ చుట్టుపక్కలంతా కటిక చీకటి అయిపోయింది, ఇదేమో అరణ్య మధ్యలో ఉన్నటువంటి శ్మశానం, మన ఊళ్ళోకి ఎలా వెళ్లాలో తెలియటంలో దారి పొడుగుత పావులు ఉంటాయి పుట్టలు ఉంటాయి, ఎంత పొరపాటు చేశాం, ఈ గ్రద్ద నక్కల యొక్క మాటల్లో పడ్డాం. పోనీ శ్మశానంలో ఏదన్నా నిప్పుందా అంటే కర్మగాల పూట ఒక్క పెనుగు తగలబడలేదు అక్కడ వీళ్ళకి. అందువల్ల ఇక్కడ కూడా కనీసం కొరకంచులు కూడా లేవు, కాష్టాలు లేవు, ఎలా ఈ చీకట్లో అనుకుంటున్నారట. ఇలా అనుకుంటూ ఉండగా వాళ్ళలో వాళ్ళు, పాపం ఏం చేస్తాం మన కర్మయోగం, ఈ పిల్లవాడి ధర్మమానని ఇక్కడికి వచ్చాం, ఈ పిల్లవాడి ధర్మమానని మనం కూడా బ్రతుకుతామో పోతామో, ఏదైనా ఈ శ్మశానానికి కాటికాపరి ఈశ్వరుడు, అందరం గొంతెత్తి ఆ శివుణ్ణి తలుచుకుందాం అని అందరూ భయంతో శంకర 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 అని భయం చేయడం మొదలెట్టారట. ఎందువల్ల శ్మశానం అది చీకటి పడిపోయింది, వెళ్ళలేరు, పిల్లాడి మీద బెంగ ఉంది, వాళ్ళ ప్రాణాల మీద బెంగ. సరిగ్గా ఆ సమయంలో బాంధవానాం స్థితానాం చాప్యుపాతిష్ఠత శంకరః దేవ్యా ప్రణోదితో దేవః కారుణ్యార్ద్రీ కృతే క్షణః. వీళ్ళ అదృష్టం నిజంగానే శ్మశానాలండి, ఒకసారి చూసొద్దామని ఈశ్వరుడు దేవ్యా అమ్మవారితో కలిసిపోయిగా అంబాసహితుడై సాంబుడు ఆ శ్మశానానికి వేయించేశాడు. ఆయన వచ్చే సమయానికి ఈ బంధువులంతా శివ శివ అని భయపడుతూ అరుస్తున్నారు. ఆ బంధువులను చూశాడు, శివుడికి జాలి కలిగింది. తక్షణం తన నందీశ్వర వాహనం మీద అమ్మవారితో కలిసి అర్ధనారీశ్వరుడై దర్శనమిచ్చాడు. నాయనలారా, ఇందాకటి నుంచి మీరు ఈ నక్క గరద్ద సంభాషణలో పడి మిమ్మల్ని మీరు మర్చిపోయారు. నక్కేమో సూర్యాస్తమయం దాకా ఉండండి అంటోంది, గ్రద్దేమో పొండి అంటోంది, పాప మీరు ఇక్కడేమో ఈ కంగారులో పడి ఉండిపోయారు. చీకటి పడగానే భయం కలిగింది, నా మీద భక్తి కంటే ప్రాణభీతి వల్ల నన్ను తలుచుకున్నారు. ప్రీతితో అయినా ప్రాణభీతితో అయినా శంకర నామస్మరణ చేసిన వాడికి నేను కెంకరుణ్ణవుతాను, నేను భక్త వశంకరుణ్ణి గనక భక్తులకి వశమైపోయేవాడిని నేను. బాల మరణ శోకంతో ఏడుస్తున్న మీకు ఏం కావాలంటే తీస్తాను, కోరుకోండి అన్నాడు ఆయన. ఏం కావాలో వరం కోరుకోండి అని కానీ వాళ్ళు అన్నారు, ప్రభు ఎంత యోగం ఇది, ఒక విధంగా చెప్పాలంటే ఈ గ్రద్దానక్క వాదోపాదాలే చేసుకోకపోతే మేము బ్రతికేవాళ్ళం కదా, రెండూ కలిసి మాకు గొప్ప ఉపకారం చేసేయి. బాల మరణ శోకంబున తేలక యుండంగ కావు దేవోత్తమ, నీ వాలిల్చిన బ్రతికితిమి దయాళు హృదయ పార్వతీ ప్రియా చంద్రధర. ఓ పార్వతీ వల్లభ, చంద్రరేఖామౌళి నీ పాదపద్మాలని భక్తితో ధ్యానం చేస్తున్నాం. ఈ చిన్నపిల్లవాడి కోసం ఏడుస్తున్న మమ్మల్ని అనుగ్రహించి దర్శనమిచ్చావు, నువ్వు ఆలించావు, వెంటనే మేము బ్రతికాం. మా మొర నువ్వు ఎప్పుడైతే విన్నావో అప్పుడే మేము బ్రతికినట్టే. ఈ పిల్లాడి కోసం తల్లిదండ్రులు గజగజలాడిపోతున్నారు, నువ్వేమో ఏం కావాలో కోరుకోమంటున్నావు, ఈ పిల్లాడు బ్రతకడమే మాకు కావలసిన వరం అన్నారు వాళ్ళు. వెంటనే ఆయన చిరునవ్వు రవి సందేహము లేకుండా నక్కకి శివ అని పేరు, తెలుసు కదా, శివ అనే ఆకారాంత స్త్రీలింగ శబ్దానికి నక్క అని కూడా అర్థం సంస్కృతంలో, దానికి శివ అని పేరు. శివానాథం చేసింది అది, అందుకే శివా సమేతంగా నేను ప్రత్యక్షమయ్యాను మీకు తెలియకుండానే. దాని స్వార్థం కోసం శవాన్ని ఉంచమన్నది, అయినా మీకు మహోపకారం చేసింది. ఈ కుర్రవాడు పూర్వజన్మలో మహాపండితుడు, కానీ తెలియక సాధువులైన వాళ్ళని మహాత్ముల్ని సద్గురువుల్ని నిందించేవట వీలున్నప్పుడల్లా. పూర్వజన్మలో సద్గురువులను నిందిస్తే ఈ జన్మలో అకాల మరణం పొందుతారు, ఇది శాస్త్రం. చిన్నపిల్లలుగా చచ్చిపోతారు చూశారు మీరు ఎప్పుడన్నా, ఆయువు తీరకుండానే బాల్యంలో చచ్చిపోతున్నారంటే దానికి ఒక కారణం సద్గురు నింద. అందుకే ఎప్పుడు సద్గురువుల్ని భక్తితో పూజించండి, లేకపోతే మాట్లాడు కూరుకోండి కానీ తిట్టకండి. గురునింద ఎప్పుడూ కూడా ఆయువుని క్షీణింపచేస్తుంది. అసలు ఏ వ్యక్తిని తిట్టవలసిన అవసరం లేదు మనకి, ధర్మం కోసం అయితే అది వేరే విషయం, ఉట్టిన ఎందుకు ఏ వ్యక్తినైనా తిట్టడం. అందువల్ల గురు నింద చేశాడు, ఆయువు తీరింది, ఈ జన్మలో నా కరుణ వాడికి లభించింది, వీడు 100 ఏళ్ళు బ్రతుకుతాడు. మీరు హాయిగా ఈ పిల్లాన్ని తీసుకుని నా అనుగ్రహం వల్ల కనిపిస్తున్న దీపపు వెలుతురులో మీ ఊరు పండి అనగానే కుర్ర టక్కర్ లేచిపోయి నాన్న అమ్మ అన్నట్టు బుజ్జిపొల్లాడు. ఇక వాళ్ళకు వచ్చింది ఆనందం, ఇంచుమించుగా కుళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్న పిల్లవాడు బ్రతకగానే మళ్లీ బ్రతకగానే వాళ్ళు ఆనందం తట్టుకోలేక కుర్రాన్ని కౌగిలించుకుని ఈశ్వరుడి పాదాల మీద పడిపోయి పరిపరి విధాలుగా ధ్యానం చేశారు. ఇప్పుడు పాపం నక్క గ్రద్ద వచ్చి, ఈశ్వర మా స్వార్థం కోసం నోటికొచ్చినట్టు మాట్లాడాం, అయినా పాపం వాళ్ళకి యోగమే పట్టింది, నువ్వు వచ్చి వాళ్ళని అనుగ్రహించావు, మేము మా తిండి కోసం ఆడిన అసత్యాలని క్షమించమనగానే ఆయన చిరునవ్వు నవ్వి, మీ ఇద్దరు వాదోపాదాలు చేశారు కాబట్టే వాళ్ళు ఆ పిల్లాడి కోసం ఆగారు, లేకపోతే ఆ పిల్లాడిని వదిలేసిపోయేవారు ఏమయ్యేదో అది వేరే విషయం. మీ ఇద్దరి మీద కూడా నాకు జాలి కలిగింది, ఈ రోజు నుంచి మీరు చచ్చేదాకా మీకు ఆకలి దప్పిక లేకుండా చేసేస్తున్నాను అన్నాడు ఆయన. గురధ్ర జంబుకములకు ఆకలి లేదు దప్పిక లేదు, ఎంత సుఖం అండి నిజం అనుకుంటాం కానీ. ఆరోగ్యంతో కూడినటువంటి గొప్ప వరం అది, భగవంతుడి అనుగ్రహంతో. ఈ క్షుత్పిపాసలు లేకపోతే ఆ వ్యక్తి యావత్ జీవితం ఎంత సుఖంగా ఉంటాడు, మీకే కనుక ఆకలి దప్పిక లేకపోతేనే ఎంత హాయిగా 9 అయినా 10 అయినా భారతం వింటారు. కాస్త లోపల ఇంకా క్షుత్పిపాసలు ఉన్నాయి కనుక 8:30 అవగానే అమ్మయ్యా ఇవాళ బుధవారం దెబ్బరొట్టు వేసుకొచ్చాం, చట్నీ పెట్టుకొచ్చాం, 8:30కి ఈయన హారతి ఇస్తాడా లేదా, 8:30 అయిన తర్వాత మళ్ళీ ఆపుతాడా అనే వెంగ మీకు ఉంటుంది కొంచెం, తప్పదు మరి మీకనే కదా నాకేమిటి, అందరికీ ఈ క్షుత్పిపాసలు తప్పవు. అదే క్షుత్పిపాసలు ఈశ్వర అనుగ్రహంతో తొలగిపోతే ఈ వెంగే ఉండదు. దీనివల్ల జ్ఞానుడైతే కాలం సద్వినియోగం చేసుకుంటారు, అజ్ఞానులకి మళ్ళీ క్షుత్పిపాస లేకపోతే ప్రమాదం, వాళ్ళు దుర్వినియోగం చేస్తారు కాలాన్ని, వ్యసనములకు ఈ జీవితాన్ని అంకితం చేస్తారు. కాబట్టి మీ ఇద్దరు సుఖంగా బ్రతకండి, ఇంకెప్పుడు ఈ పీరుగులు వెంట పడకండి, సుఖంగా శివనామస్మరణ చేసుకోండి అని గృద్రజంబుకాలకు కూడా వరం ఇచ్చాడు. కష్టాలలో ఉన్న వారిని కొందరేమో ఇలా స్వప్రయోజనాలకు వాడుకుంటారు. అదే ఈ కథలో ప్రధానమైన నీతి ఏమిటంటే, స్వప్రయోజనాలకి కష్టాల్లో ఉన్న వాళ్ళని వాడుకునేవారు కొందరు. ఆ సమయంలో భగవంతుణ్ణి నమ్ముకుని కష్టంలో ఉన్నప్పుడు తీవ్రమైన కష్టంలో ఉండి, పరమేశ్వర నిన్ను మేము శరణు కోరుతున్నాం కరుణించు అని ఈశ్వరుడికి మన మనస్సుని వశం చేస్తే, ఈశ్వరుణ్ణి పూర్తిగా ధ్యానం చేస్తే, ఆయనే మనకి దిక్కు అని సర్వ శరణాగతి పొందితే ఆయన తప్పక రక్షిస్తాడు అంటాం కూడా ఈ కథలో మరొక సారాంశం. ఈయన ప్రారంభంలో ధర్మరాజు ఏమన్నాడు, చచ్చిన వాడు ఎప్పుడైనా బ్రతికిన అవకాశాలు ఉంటాయా, చస్తే వాడు బ్రతుకుతాడా అంటే, అరుదుగా కొంతమంది యోగులు అలా బ్రతికిన వాళ్ళు ఉన్నారు, మళ్ళీ బ్రతికిన వాళ్ళు కొంతమంది ఉంటారు, కాకపోతే అది సృష్టి ధర్మానికి వ్యతిరేకం కనుక ఎల్లవేళలా అలా జరగదు, అరుదైన సంఘటనల విషమా అలా ఉంటారంటే ఉంటారు. నేను చూశానని చెప్తున్నాను, కావాలంటే అడగండి. దత్తసాయి అపార్ట్మెంట్ అనే దాంట్లో ఎన్ఆర్పేటలో చావడానికి సిద్ధంగా ఉన్నవాడి చెవిలో నేను ఓం నమో నారాయణాయ అన్నాను 2001 సంవత్సరంలో. ఆవిడ తర్వాత 12 ఏళ్ళో 15 ఏళ్ళో బ్రతికింది, పెట్రోల్ బంకు వారి తల్లి, కిలారం బ్రదర్స్ అంటారు వాళ్ళని, కిలారం రాముడు గారు, ఆయన ఏలూరులో ఉన్నారు, పెట్రోల్ బంక్ యజమాని. ఆవిడని కాసేపట్లో బయట పెట్టాలి తెలుసినా, మీరు అడగండి వెళ్ళి, గురువుగారు చెప్పింది అసత్యమా సత్యమానని, అంటే మీరు నమ్మరని కాదు, అంత స్ట్రాంగ్ గా చెప్పడం కోసం చెబుతున్నాను. ఆవిడ చచ్చిపోతుంది అనుకుంటే చెవిలో ఒక్కసారి ఓం నమో నారాయణ అనగానే ఉలిక్కిపడిలా అందంతే. మరి కాసేపట్లో శ్మశానానికి వెళ్ళిపోయి ఆవిడ 12 ఏళ్ళు బ్రతికింది. అప్పుడప్పుడు అనేది, నన్ను బ్రతికించారండి ఎందుకు, అప్పుడు కోపం వచ్చినప్పుడు, నన్ను ఎందుకంటే అనవసరంగా బ్రతికించారు, హాయిగా పోయేదని కదా అనేది. బ్రతకడం బ్రతకపోవడం మన చేతుల్లో ఉంది, ఆ సమయంలో భగవంతుడు నాకు ఆ బుద్ధి పుట్టించాడు. పైగా పైన భాగవత్ సప్తాహం చేస్తున్నాం మేము అప్పుడు. ఆ సప్తాహం చేస్తున్నప్పుడు కింద వాళ్ళు ఉండేవారు, పైన మేము ఉండేవాళ్ళం. అప్పటికింకా ఈ పీఠం అది కట్టలేదు, అందుకని అవకాశం వచ్చింది, ఒకసారి చెవిలో ఓం నమో నారాయణ అన్నాం, బ్రతికింది ఆవిడ. చాలా ఆశ్చర్యకరమైన ఇలాంటి సంఘటనలు అప్పుడప్పుడు జరుగుతాయి. ఒక్కొక్కళ్ళు ఎంత గింజుకున్నా వాళ్ళు బ్రతకరు. ఏం చేస్తాం అంటే వాడి పాపం మరీ ఎక్కువగా ఉందన్నమాట. ఒక్కొక్కరికి యోగం కూడా ఉంటుంది, ఆ యోగం ఉన్నప్పుడే ఈ బుద్ధి పుడుతుంది సుమా అని ధర్మరాజు గారికి భీష్ముడు చెప్పాడు. ఈ కథ చాలా గొప్ప కథటండి. దీన్ని శివుడు అన్నాడు, నేను ఈ నక్కకి గ్రద్దకి ఆకలి లేకుండా వరం ఇచ్చాను, ఈ శిశువుని బ్రతికించాను, మీ అందరికీ భయము లేకుండా మీ నగరమునకు వెళ్ళడానికి వరం ఇచ్చాను, వెలుతురిచ్చాను. ఈ కథ నాకు చాలా ఇష్టమైన కథ. మీ చరిత్రని వినిన పఠించిన వ్రాసిన కొనియాడిన దురిత పీటకు తొలగి నరుండ అనుపమ ధర్మములకు భాజన మగు ఆయుః ప్రవృద్ధి సంపద నొందు. ఈ కథని విన్న, పఠించిన అంటే చదివిన, రాసుకున్న, కొనియాడిన, బయటికి వెళ్ళాక ఆహా ఏం కథండి ఏం కథండి అని ప్రశంసించడం అన్నట్టు. కొనియాడుట అంటే ప్రశంసించడం, కథని వినడం కాదు, కథని ప్రశంసించాలి బయటికి వెళ్ళాక. ఇవాళ ఎంత బాగుందో, నక్క గ్రద్ద సంభాషణలతో కూడిన కథ అని ఆ కథని పదే పదే ప్రశంసిస్తే, లేదా కొంతమంది ఏం చేస్తారంటే బయటికి వెళ్ళాక చెబుతారు, వెళ్ళకి వెళ్ళాక ఈ కథ విన్నవాళ్ళు కొంతమంది ఇంటికి వెళ్ళి మళ్ళీ చెబుతున్నారు, వాళ్ళు కూడా పురాణం చెబుతారు, కాకపోతే వాళ్ళ వెరషణ ఎలా ఉంటుందో వినాలి. మొత్తం మీద కథ సారాంశం చెప్పగలరు కదా ఎవరైనా సరే. అలా ఇంటికి వెళ్ళి చెప్పినా అటువంటి వాళ్ళందరికీ ముందు దురిత పీడకు తొలగి వారి పాపములు తప్పక ప్రక్షాళన చేస్తానని శివుడు వరం ఇచ్చాడు. ఆపై ఆ నరుడు సకల ధర్మములకు భాజనమవుతాడు, అంటే వాడి శరీరం సకల ధర్మముల నిలయం. భాజనము అంటే కంచం అండి, భోజనం తినడానికి పనికొచ్చే కంచానికి సంస్కృతంలో భాజనం అని పేరు. అనుపమ ధర్మ భాజనం అంటే వాడి శరీరంలో అన్ని ధర్మములు ఉంటాయి. కంచంలో కూరలు పెట్టడంలా, అన్నం పెట్టడంలా, ఒక కంచంలో ఏ విధంగా అయితే పప్పు కూర అన్ని ఒకేసారి వడ్డిస్తున్నామో వీడి శరీరం కూడా ఒక కంచం అవుతుందట. దేనికి కంచం? సకల ధర్మములకు కంచం. ఎంత అద్భుతంగా వర్ణించారు ఈశ్వరుడు కాబట్టి ఆ పదం. ఒరే, ఈ రోజు నుంచి నీ శరీరము ఒక గొప్ప పద, ఒక గిన్నె, ఈ గిన్నెలో సకల ధర్మములు ఉంటాయి. మామూలు గిన్నెల్లో అయితే పప్పు కూర లాంటివి ఉంటాయి, మనిషి బ్రతకడానికి పనికొచ్చేది. ఇది నీకు శాశ్వతంగా పనికొచ్చే అన్ని ధర్మములు. ఈ సృష్టిలో ఎన్ని శాస్త్రములలో ఎన్ని ధర్మములు చెప్పారో, ఎన్ని పుణ్యములున్నాయో, ఎన్ని యజ్ఞములున్నాయో, ఎన్ని దానములున్నాయో, ఇవన్నీ నీ శరీరంలోకి వస్తాయి ఈ కథ వింటే, దీనిని కొనియాడితే అన్నాడు ఆయన. ఆయుః ప్రవృద్ధి, ఆయువు కూడా పెరుగుతుంది. అకాల మరణం పొందే వారి దగ్గర ఈ కథ చదివితే, ఈ కథ వినిపిస్తే వారు అకాల మరణానికి దూరమై ఇంకా ఆరోగ్యంగా ఉంటారు, శుభ్రంగా పరిగెత్తుకుంటూ రాగలుగుతారు. ఈ విధంగా ఆయుర్దాయం పెరుగుతుంది, సంపదలు పొందుతారు, సకల శుభాలు పొందుతారు అని ఆ తర్వాత ఇంకేం వినదలిచావు అన్నాడు భీష్ముడు. సహజంగా గొప్ప గొప్ప శక్తి కలిగిన మహాత్ముల జోలికి వెళ్ళి వాళ్ళని తిట్టడం వల్ల, వాళ్లతో తగాదా పడడం వల్ల వచ్చే నష్టం చెప్పు. జ్ఞానులు ఎప్పుడూ మహాత్ముల జోలికి వెళ్ళరు. కొంతమందికి అజ్ఞానం వల్లనో అసూయ వల్లనో గొప్ప వాళ్లను చూస్తే మంటొస్తుంది. అలాంటి గొప్ప వాళ్లతో తగాదా పడేవాడి గతి ఏమిటి, నష్టమేమిటి అని ధర్మరాజు అడిగితే, అయితే పవనశాల్మలి సంవాదం అని పేరు కలిగిన ఒక కథ చెబుతున్నా విను. చాలా కాలం క్రితం హిమాలయ పర్వతాలలో ఓ పెద్ద బూరుగు చెట్టు ఉండేది. ఆ కాలంలో స్వయంభువు మనువు భూమండలాన్ని పరిపాలిస్తున్నాడు, అంటే మొట్టమొదటి మనువు కాలం. ఈ మధ్యన మనుస్మృతి ఎవరు రాశారు అని ఎవడో ప్రశ్న అడిగితే మనువు అనే ఋషి రాశాట, అది కూడా క్రీస్తు పూర్వం 200 ఏళ్ల క్రితంట. అసలు ఏమన్నా అర్థం ఉందా? మనుస్మృతి అంటే మనువు రాసింది, అంటే మనువు అనేవాడు ఒకడు ఉన్నాడని కాని, ఆ మనువులు 14 మంది ఉంటారని కాని, స్వయంభువు మనువు, స్వరోచిష మనువు, తామస మనువు, ఉత్తమ మనువు, రైవత మనువు, చాక్షుష మనువు, ఇప్పుడున్నవాడు వైవస్వత మనువు అన్నమాట 7వాడు. ఆ తర్వాత సూర్యసావర్ణి, దక్షసావర్ణి, మేరుసావర్ణి, బ్రహ్మసావర్ణి, రుద్రసావర్ణి, రౌచ్య, భౌత్య, ఇది 14 మంది మనువులు ఉన్నారు. ఒక్కొక్క కాలానికి ఒక్కొక్క మనువు ఉంటాడు. మొదటి మనువు స్వయంభువు. ఆ కాలంలో సంకల్పం చెప్పేటప్పుడు స్వయంభవ మన్వంతరే అనాలి, అది ఇప్పుడైతే వైవస్వత మన్వంతరే. ఈ ప్రళయం అయిపోయి మళ్లీ సృష్టి ఆరంభమైతే అప్పుడేమనాలి? సూర్య సావర్ణి మన్వంతరే. ఛాయాదేవికి, సూర్యుడికి ఒక ఆయన పుట్టాడు, ఆయన పేరు సూర్య సావర్ణి. మార్కండేయ పురాణంలో ఆయన కథ ఉంటుంది. ఆయన పేరు సురధుడు అని ఒక రాజు. ఆ రాజుగారు అమ్మవారి యొక్క ఉపాసన చేశాడు. దుర్గా సప్తశతి అంటే మార్కండేయ పురాణంలోది. ఏం మార్కండేయ పురాణంలో దత్తాత్రేయ చరిత్ర, 14 మంది మనువులు కథ, అద్భుతమైన మనువుల కథ ఉంటుంది, మరుత్తర చరిత్ర ఉంటుంది, ఒక అపూర్వమైన కథల యొక్క సమూహం అది. అందుకే ఎప్పుడో కాకతీయుల యొక్క సేనాధిపతి ఒక ఆయన ఉన్నాడు కాకతి రుద్రమ్మదేవి దగ్గర. మీకు తెలుసు రుద్రమ్మదేవి అంటే రాణి రుద్రమ్మదేవి చాలా ప్రసిద్ధికి ఎక్కింది. ఆవిడకు సేనాధిపతి ఉన్నాడు. ఆ సేనాధిపతి పేరు గన్నయ్య సేనాని. ఆ గన్నయ్య సేనాని ఈ తిక్కన గారి శిష్యుడు మారన్నని పిలిచి, ఓ మారన్న, సంస్కృతంలో ఉన్నటువంటి మార్కండేయ పురాణం తెలుగులో పద్యకావ్యం కింద అనువాదం చెయ్యి, తిక్కన గారి ప్రత్యక్ష శిష్యుడివి కనుక నువ్వే దీన్ని అనువాదం చేయగలవు. నేనెందుకు మార్కండేయ పురాణం అడుగుతున్నానంటే, పాండిత్యం బమరన్ పురాణములు మున్ పౌరాణికులు చెప్పగా విండున్ వింతలు కావు, నూతన కథా విస్తారతాయోగ్యమై చండాఘోత్కరహారి అయి పరమ విజ్ఞానాశ్రయం వైన మార్కండేయాఖ్య పురాణ రత్నము వినన్ కౌతూహలం వయ్యడినన్నాడు ఆయన. పాండిత్యంతో ఎంతో మంది పురాణాలు రాశారు. ఆ కథలు చాలా విన్నాను, కానీ వింతగా ఉండవు, ఆశ్చర్యం కలిగించవు. మార్కండేయ పురాణంలో రకరకాల వింత కథలు ఉంటాయట, అవి కూడా ఆశ్చర్యం కలిగిస్తాయట, గగుర్పాటు కలిగిస్తాయట, అద్భుతమైన ధర్మాలతో ఉంటాయట. అవి వింటే చండ అఘ ఉత్కరహారి, భయంకర పాపాలు తొలగిపోతాయట, పరమ విజ్ఞానాలతో కూడి ఉంటుందిట. అటువంటి ఆ మార్కండేయ పురాణం వినాలి అన్నాడు. దాన్ని బట్టి అందులో ఎటువంటి కథలు ఉన్నాయో ఆలోచించాడు, లేకపోతే సరదాగా అనువాదం చేయించాడు ఆయన. ఎందుకు చెబుతున్నాను ఇవన్నీ అంటే, ఈ మనువులందరి చరిత్రలు అందులో ఉంటాయి. ఆ మనువులలో పెద్ద మనువు, మొదటి మనువు స్వయంభువ మనువు. స్వయంభూ అంటే బ్రహ్మ, ఆయన నుంచి డైరెక్ట్గా పుట్టాడు గనక స్వయంభూ అన్నారు. బ్రహ్మకి ఆత్మభూ, తన ఎంత తాను పుట్టినవాడని పేరు. ఆత్మభూ అన్న, స్వయంభూ అన్న బ్రహ్మగారి పేర్లు అన్నమాట. స్వయంభూకి పుట్టాడు గనక స్వయంభూ. బ్రహ్మగారి కుడి చేతి నుంచి పుట్టుకొచ్చాడు ఆయన. కుడి చేతి నుంచి ఈ మొదటి పురుషుడు పుట్టుకొచ్చాడు. ఎడమ చేతి నుంచి ఒక పరమసుందరీమణి పుట్టింది. 100 మంది అందగత్తెల కంటే అందంగా ఉండేది ఆవిడ. అందుకే శతరూప. ఆవిడ రూపం ఎన్నిసార్లు చూసినా కొత్తగా ఉంటుందిట. ఇప్పుడు చూస్తే ఒక రకంగా, మళ్ళీ కాసేపు నాకు ఇంకో రకంగా, ఇలా 100 సుందరీమణుల కింద కనబడేదిట ఆవిడ. కొంతమంది చూస్తే ఆశ్చర్యంగా ఉంటారండి, ఓసారి ఫ్యాంట్ వేసుకుంటే ఒక రకంగా ఉంటారు, ఓసారి ఏమో చీర కట్టుకుంటే ఒక రకంగా ఉంటారు, ఆడవాళ్ళకి వాళ్ళు కూడా చీరలు కట్టుకుంటారు,
ఒక్కోసారి పంచగడితే ఓ రకంగా ఉంటారు, గోచిగుడ్డ కొట్టుకుంటే ఓ రకంగా ఉంటారు, ఏం కట్టుకున్న అందంగా ఉంటారు, ఏం కట్టుకోకపోయినా అందంగా ఉంటారు, అలా చాలా ఆశ్చర్యకరంగా ఉంటారు. అలాగ అనేక రకాలుగా సౌందర్యంతో ఉంటే దానికి శతరూప అని పేరు పెట్టారు. అటువంటి శతరూపని ఇటు స్వయంభూమరుని సృష్టించి వాళ్ళని మొదటి దంపతుల్ని చేసి తద్వారా ఈ లోకానికి అప్పటి నుంచి స్త్రీ పురుష సృష్టిని ఏర్పాటు చేశాడు బ్రహ్మ. ఆ స్వయంభూమరువు కాలంలో హిమాలయ పర్వతాల్లో పెద్ద బూరుగు చెట్టు ఉన్నది. ఆ బూరుగు చెట్టు పెద్ద పెద్ద కొమ్మలతో శాఖోపశాఖలై తెగ పెరిగిపోయింది. అంత చెట్టుని చూసి ఆశ్చర్యం కలిగేదట చుట్టుపక్కల వాళ్ళకి. హిమాలయ పర్వతాల్లో చాలాసార్లు తుఫాన్లు వచ్చాయి, వచ్చినప్పుడు ఎన్నో చెట్లు పడిపోయాయి, కానీ చెట్టు మాత్రం అలాగే ఉండేది. ఒకరోజున నారదుడు హిమాలయ పర్వతం అంతా తిరుగుతూ తిరుగుతూ ఈ బూరుగు చెట్టును చూశాడు. ఆయనకు ఆశ్చర్యం కలిగింది, ఓరి బూరుగు చెట్టా, ఎంత పొడుగున్నావు, కైలాస పర్వతం అంత ఎత్తు ఉన్నది నీ చెట్టు, ఎత్తు ఎక్కువగా ఉంది, ఇంకా వైశాల్యం కూడా చాలా గొప్పది, పెద్ద మానుగట్టు ఉన్నావు నీవు, కొమ్మలకు కొమ్మలు పెరిగాయి, నీకు ముళ్ళు కూడా ఉన్నాయి, ఎంతంత బూరుక్కాయలు కాస్తున్నాయి నీకు, ఓ శాల్మలీ వృక్షమా, నిన్ను చూస్తే నాకు చాలా చిత్రంగా ఉంది, నేను ఈ అడవుల్లో ఈ హిమాలయ పర్వతపు అడవుల్లో చాలాసార్లు తిరిగాను, ఈ కొండల్లో చాలా చెట్లను చూశాను, పెద్ద పెద్ద చెట్లు పెరగడం, తుఫాను గాలికి కుప్పకూలిపోవటం అవన్నీ నేను కళ్ళారా చూశాను. ఈ హిమవదరణ్యములలో ఇప్పటి వరకు కొన్ని లక్షల చెట్లు ఇంతంత మానులు కట్టి ఆ తర్వాత గాలి దెబ్బకి తట్టుకోలేక కుప్ప కూలిపోయాయి. దాదాపు నీ వయస్సు 10,000 సంవత్సరాలు దాటి ఉంది. 10,000 సంవత్సరములుగా నువ్వు తుఫాను దెబ్బని తట్టుకుని ఎలా బ్రతికవు? వాయుదేవుడు చాలా బలమైన వాడు, ప్రభంజనుడు, ఆ ప్రభంజనుడి యొక్క శక్తిని తట్టుకుని ఎలా బ్రతికవు నువ్వు అన్నాడు నారదుడు. అనగానే ఇది రెచ్చిపోయింది. ఇంకేముంది, నారదుడు అడిగాడు కదా, అందుకని నారద ఈ బోడి వాయుదేవుడి శక్తి కూడా ఒక శక్తేనా, వాడు ఉట్టి గాలి ఉఫ్ అంటే ఎగిరిపోతాడు, అటువంటి వాయుదేవుడు నన్నేం చేస్తాడు, నేను ఎవరిని అనుకుంటున్నావు, పెద్ద బలమైన శరీరం కలిగిన దాన్ని, కొండల కంటే కూడా బలమైన దానిని, ఈ వాయువు, ఈ అగ్నిహోత్రుడు, ఈ పైనుంచి వచ్చే వర్షం, ఇవేవీ నన్నేమీ చేయలేవు, నేను మహాశక్తివంతుణ్ణి, బ్రహ్మ తర్వాత బ్రహ్మలాంటి వాణ్ణి, బూరుగు చెట్టు నేను, శాల్మలి వృక్షం అంటారు నన్ను, నాకు ఈ వాయుదేవుడు లెక్క కాదు, నన్ను పడగొట్టాలంటే సాక్షాత్తు ఇంద్రుడో లేకపోతే ఉపేంద్రుడో రావాలి, ఇంద్రుడు వజ్రంతో కొడితే మాత్రం నేను చచ్చిపోతానా, విష్ణుమూర్తి చక్రం మాత్రం నన్ను ఖండించగలుగుతుందా, ఏం బలం ఏం బలం నాది అన్నదట. అనగానే నారదుడు తెల్లబోయి, ఇదిగో తొందరపడి అంత మాట అనకు సుమ, వాయుదేవుడు వినేను, ఆయన విన్నాడంటే కొంప ములిగిపోతుంది, వాయుదేవుడి బలం నాకు తెలుసు, ఆయన గట్టిగా వీచాడంటే కొండలు లేచి ఇంకో చోట పడిపోతాయి, సముద్రాన్ని పైకి లేవగొడతాడు ఆయన, ఆయనకి మహాబలి అని పేరు. అందువల్ల ఇలా అహంకరించకు, ఏదో నేను నువ్వు ఎలా బతికావని అడిగితే ఏదో దేవుడి దేవల్ల బతికాను అంటావేమో అని అనుకుంటే నేను గొప్పదాన్ని, నాకు మహాబలం ఉన్నది, వాయువు నాకు లెక్క అంటావేమిటి అన్నట్ట. నారద ఆత్మస్థుతి చేసుకోవడం మాలాంటి గొప్పవాళ్ళ యొక్క గొప్పతనం అది, గొప్పవాడు ఎప్పుడు గొప్పవాడిని చెప్పుకోవాలి, నీకు తెలియక నువ్వు సన్యాసివి గనక నీకు పెద్దగా లౌకిక ప్రపంచం తెలియదు గనక పిరికివాడివి ఆత్మస్థుతి వద్దంటున్నావు, ఆత్మస్థుతి చేసుకున్నవాడే గొప్పవాడు, నేను గొప్పవాడిని చెప్పుకోవడంలో తప్పేముంది, నిజంగా గొప్పవాడిని, రమ్మని చూద్దాం వాయుదేవుణ్ణి, ఒక్క దెబ్బకి పడగొట్టేస్తాను, అసలు వాయువుకి రూపం ఎక్కడ ఏడిసింది, ఏదో అలా అలా వెళ్ళిపోతాడంతే, ఆయన స్పరిశే తప్ప రూపం లేనివాడు అంటూ ఇంకక్కడి నుంచి రెచ్చిపోయి ఈ ప్రపంచంలో కొండలన్నీ పిండైపోవచ్చు వాయువు దెబ్బకి, వాయువు దెబ్బకి భూమి కూడా లేచిపోవచ్చు, నేను మాత్రం లేవను, అసలు నేనున్నాను కాబట్టి భూదేవిని కదల్చలేడు వాయువు, లేకపోతే భూదేవి కూడా కదిలిపోయేది, నేనే భూమిని పైకి కదలకుండా నా బరువుతో నా బలంతో అలా అలా అణిచిపెడుతున్నాను అందుట, అంటే ఈ చెట్టు లేకపోతే భూదేవి కుంగిపోతుందిట. ఓహో, అయితే ఈ విషయం లోపల లోపల దాచుకోనా, వాయువుకెళ్ళి కొంచెం చెప్పనా అన్నాడు ఈయన. నువ్వు చెబితే నాకేం నష్టం ఏంటి, చెప్పుకో వెళ్ళి, పిత్తూరీలు అలవాటేగా అంది ఆవిడ పైగా బూరుగు చెట్టు గారు. అలా అనగానే ఈయన నవ్వుకుంటూ వెళ్ళి, వాయుదేవా, ఇప్పుడు నేను చక్కగా తీర్థయాత్రలకు వెళ్ళి హిమాలయ పర్వతాల్లో తిరిగి వస్తున్నాను, ఏం వింతలు ఏం విశేషాలు హిమాలయ పర్వతాలు అన్నట్ట. నారదుల వారు ఎప్పుడు ఇలా వ్యంగ్యంగానే మాట్లాడతారు, ఒక్క మొక్క కూడా సూటిగా మాట్లాడవు కదా, ఇంతకీ ఏమిటి ఈ వ్యంగ్యం వెనకాతల, ఆంతర్యం అన్నాడు వాయు. ఆ హిమాలయ పర్వతాల్లో పెద్ద చెట్టు ఒకటి ఉందిలే, బూరుగు చెట్టు ఉంటుంది, దాని పేరు శాల్మలి అంటారు, ఆ శాల్మలి వృక్షం, ఆ పెద్ద బూరుగు చెట్టు నిన్ను చాలా తిట్టిందిలే, అన్ని తిట్లు చెప్పలేరు కానీ నువ్వు ఉట్టి చుంటవట, నీకు పెద్ద బలం లేదట, నువ్వు ఆ చెట్టుని ఒక్క ఏక కూడా కదపలేవుట,
ఆ చెట్టు నా దగ్గర అలా చెప్పింది, నేను నీకు చెప్పలేక చెబుతున్నాను, అయినా నాకు ఎంతకంటే ఎక్కువ తెలీదు, ఆ చెట్టు నిన్ను తిట్టిందని నువ్వు ఆ చెట్టు యొక్క వెంట్రుక ఒక్క కూడా పీకలేవని ఆ చెట్టు నాతో అన్నట్టుగా నేను మాత్రం నీతో చెప్పలేను బాబు అన్నాడు ఈయన. ఓహో, ఆ చెట్టు నన్ను తిట్టిందా అని వాయుదేవుడు ఒక్క వార్నింగ్ ఇస్తానులే దానికి అని వెంటనే ఒక రూపం ధరించి చెట్టు దగ్గరకు వచ్చాడు. ఏం బూరుగు చెట్ట, నీ ఇష్టం వచ్చినట్టు నన్ను తిట్టావట నిజమేనా అంటే, అవును వాయుదేవా, ఆ తిడితే తిడతాను, ఏమిట నువ్వేమో నన్ను పడగొట్టగలవా, మిగతా చెట్లు పడగొడతావు, కొండరాళ్ళు పడగొడతావు కావాలంటే, నదుల్ని కదిలించగలవు, నన్నేం చేయగలవు నువ్వు అనగానే ఓసేదా నీ గర్వం. నీకు ఇప్పుడు అసలు విషయం చెబుతున్నాను విను, నేను ఈ చుట్టుపక్కల చాలా చెట్లని పడగొట్టి నిన్ను ఒక్కదాన్ని ఎందుకు పడగొట్టలేదో తెలిసినా, పితామహ ప్రజాసర్గే త్వయి విశ్రాంతవాన్ ప్రభు తస్య విశ్రమణాదేశ ప్రసాదో మత్కృతస్తవా. చాలా కాలం క్రితం స్వయంభువు అని ఒక మనువుని బ్రహ్మదేవుడు సృష్టించాడు. మనువుని సృష్టించిన తర్వాత ఆయనకి సరదాగా కాసేపు తన సృష్టిలో విహరించాలనిపించింది. అలా విహరిస్తూ బ్రహ్మదేవుడు నీ చెట్టు కిందకు వచ్చి కాసేపు కూర్చున్నాడు, నీ నీడలో ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. అప్పుడు వెంటనే నన్ను పిలిచి, వాయుదేవా, నేను సృష్టిలో మొట్టమొదటి పురుషుణ్ణి స్త్రీని సృష్టించాక ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకున్నాను, ఆ చెట్టు ఒక బూరుగు చెట్టు, ఆ బూరుగు చెట్టు నాకు నీడనిచ్చింది, విశ్రాంతినిచ్చింది, కాబట్టి దాన్ని పడగొట్టకు, ఇది నా అనుగ్రహం, నా ప్రసాదము వల్ల ఆ చెట్టు కొంతకాలం సుఖంగా ఉండని, నువ్వు తొందరపడి దాని మీద నీ బలాన్ని ప్రయోగించి తక్కిన చెట్లను పడగొట్టినట్టు పడగొట్టకు అన్నాడు. బ్రహ్మగారి ఆజ్ఞకి బద్ధుండయి నేను నిన్ను 10,000 సంవత్సరాలు బ్రతకనిచ్చాను, ఇది నీ ఘనత అనుకుంటున్నావేమో ఓ పిచ్చి చెట్ట, కేవలం బ్రహ్మదేవుడు నీ కింద అనుకోకుండా కూర్చోవడం, ఆ కూర్చున్న తర్వాత నిన్ను గౌరవించమని నాకు చెప్పడం, ఈ కారణముల చేత నేను ఎన్నాళ్ళు నీ జోలికి రాలేదు, లేకపోతే నిన్నెంత నిమిషాల్లో తీసి అవతల పారేస్తాను. అయినా బ్రహ్మకిచ్చిన మాట చాలా కాలం క్రితం ఇచ్చాను గనక ఇంకా మాట కూడా అయిపోయింది, ఆ నేను ఇచ్చిన మాట చెల్లించుకునే కాలం దాటిపోయింది, కాలదోషం పట్టింది ఆయనకి ఇచ్చిన మాటకి. నోట్లుంటాయా, నోట్లు కొంతకాలం పోతే కాలదోషం పడతాయట, అలాగే నా నోటి మాటకు కూడా కాలదోషం పట్టింది, నేను తలుచుకుంటే నిన్ను పడగొట్టగలను అనగానే, నీ మోహం నువ్వేం చేస్తావు, ఏం చేస్తానా, ఈ ఒక్కరోజు నీకు గడువు ఇస్తున్నాను, రేపటిలోపు నువ్వు క్షమార్పణ చెప్పు లేదా నీ సంగతి చూస్తాను, రేపు సూర్యోదయం అయిన గంట తర్వాత నీ దగ్గరకు వస్తున్నాను అని మరొక్కసారి వెళ్ళిపోయాడు వాయువు. మామూలుగా అయితే వాయువు ఎవరికి వార్నింగ్ ఇవ్వడు, కేవలం బ్రహ్మగారు ఆ చెట్టు కింద ఒక క్షణకాలం విశ్రాంతి తీసుకోవటం వల్ల ఆ చెట్టుకి ఆ శక్తి వచ్చింది, అందుకని ఆయన ఇంకా ఆగట్ట, రేపు వస్తానని వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోగానే ఈ చెట్టు పక్కనే ఉన్న తక్కని చెట్లు అన్నాయి, బూరుగు చెట్ట చాలా పెద్ద పొరపాటు చేసావు, వాయుదేవుడి శక్తి నీకు తెలియదేమో, ఒకనొకప్పుడు శేషాచలం అనే ఒక కొండనే తీసుకెళ్లి ఎక్కడొక్క విసిరేసినవాడు ఆయన, ఆయన తలుచుకుంటే ఈ ప్రపంచంలో ఎవరూ మిగలరు, శివస్వరూపుడు వాయువు అంటే, వాయులింగము అనే పేరుతో శివుడు ఒక గొప్ప లింగరూపం కూడా ధరిస్తాడు, రేపు ఆయన రావడం ఖాయం, ఆ తర్వాత నువ్వు దుంపనాశనమైపోవడం ఖాయం, ఎందుకు అనవసరంగా బలవంతుడితో తగాదా పెట్టుకున్నావు, మహాబలవంతులతో జ్ఞానులతో మహాత్ములతో ఎప్పుడూ వైరం పనికిరాదు అనగానే ఇంక ఈ రాత్రంతా దాని భయం పట్టుకుంది, నాకు బెంకం ఎక్కువైపోయి అనవసరంగా వాయుదేవుడితో తగాదా పెట్టుకున్నాను, ఖచ్చితంగా రేపు వస్తాడు వాయువు, సూర్యోదయం అయిన తర్వాత ఒక జాము తర్వాత వస్తాడు, ఆయన వచ్చాడా నా కొమ్మలు విరగొడతాడు, సమూలంగా నాశనం చేస్తానన్నాడు పైగా, కాబట్టి వేళ్లతో సైతంగా నేను పెకలింపబడతాను, ఎందుకు ఇంత పొరపాటు చేశాను, బలవద్విరోధం మంచిది కాదు, నా కొమ్మలు ఆకులు ఉంటే కదా ఆయన వచ్చి నా మీద బలప్రయోగం చేసేది, నా కొమ్మలు నేనే విరగొట్టేసుకుంటాను, నా ఆకులు నేనే పీకేసుకుంటాను, వాడేం చేస్తాడనుకుని వెంటనే ఏం చేసిందిట, తన ఆకులు తన కొమ్మలు తనే విరగొట్టేసుకుందిట, కొమ్మలన్నీ విరగొట్టుకుని కిందకు రాల్చుకుంది, ఆకులు తీసేసింది, ఇప్పుడు ఒత్తి మొండైపోయింది, మోడులా మిగిలిందిట. పొద్దుటే వచ్చాడు వాయుదేవుడు, చూశాడు ఆయన ఒక్క కొమ్మ లేదు, ఒక్క ఆకు లేదు, చచ్చినట్టు ఎండుంది, ఆయన పక్కపక్కనవి చూశావా, ఇంక నిన్ను పడగొడితే మాత్రం వచ్చే ఉపయోగం ఏమున్నది, మహాత్ములతో విరోధం ఎప్పుడు ఇలాగే ప్రమాదం తెచ్చిపెడుతుంది, వాయుదేవుడి వంటి వాళ్లతోటి అసలు పంచభూతాలతో తగాదా తెచ్చుకున్నవాడు ఎవడైనా సరే ఆ పంచభూతములు వచ్చి అపకారం చేయక్కర్లా, అవి శిక్షించక్కర్లా, ఆ వాటితో విరోధం అనేటటువంటి ఒక లక్షణమే వాళ్ళకి శిక్ష అయిపోతుందిట. మనం మహాత్ముల్ని తిట్టామనుకుందాం, వాళ్ళు వచ్చి వేరే శాపం పెట్టక్కర్లా, వారు వచ్చి ఏ శిక్ష వేయక్కర్లా, తిట్టిన తిట్టే శాపమై వీడిని కట్టి కొడుకుతుంది. అది ఇప్పుడు మనకి భారతంలో భీష్ముడు చెప్పిన మాట. అందుకే తొందరపడి మహాత్ములు తిట్టరాదు. ఇక్కడ మాత్రం చాలా జాగ్రత్త వహించవలసింది. నేనేమిటి, మీరేమిటి, ఈ సృష్టిలో ఎవరైనా సరే, ఎవరన్నా పాపం కష్టపడి పురాణాలు చెబుతూ ఉంటే, ఏదన్నా మంచి పనులు చేస్తూ ఉంటే, ఏ రంగంలో అయినప్పటికీ, ఇప్పుడు ఇలాంటి సంస్థలు నిర్వహించాలంటే ఎంత కష్టం అండి. ధర్మ కార్యక్రమాలు చేస్తున్న ఒక పుణ్యాత్ముడిని అంతా అయ్యాక బయటికి వెళ్ళాక ఆ ఏం చేసేవాళ్ళండి అంటే అది మహాపాపం, ఏ రంగంలో అయినప్పటికీ కూడా. అందుకే నేను భగవంతుడిని రోజు ఏమని ప్రార్థిస్తానంటే, నా నోటితో పొరపాటును కూడా ఉత్తముడిని, ఒక గొప్ప వ్యక్తిని, మంచి పనులు చేసిన వాడిని మాత్రం ముఖాముఖి తిట్టి వాడికి బాధ కలిగించకుండా భగవంతుడా చూడు అనుకోవాలి మనం. అలాగే ఈ మధ్యకాలంలో మనం కళ్ళారో చూస్తున్నాం కదా, ఆరితేరిన పండితుల్ని తమ ప్రసంగాలతో ఎంతో మందిని ఉర్రు తొలగిస్తున్న వాళ్ళని అనవసరంగా కొంతమంది నోరు పారేసి తిడుతున్నారు. ఆ పారేయడం మంచిది కాదు, వాళ్ళ మనస్సుకి బాధ కలిగింది అనుకుందాం కాసేపు, అప్పుడు వాళ్ళు ఏం అనలేకపోవచ్చు. సాత్వికులు కాబట్టి మాట్లాడకుండా ఊరుకోవచ్చు, కానీ వాళ్ళని తిట్టిన తిట్టు ఈ తిట్టిన వాళ్ళకి శాపమైపోతుంది, వంశాలను నాశనం చేస్తుంది, అది మహాప్రమాదం. అవతలవాడు ఏం మాట్లాడకపోవచ్చు, సాత్వికుడు కనుక, ఆయన మాట్లాడలేదు కదా నువ్వు రెచ్చిపోకు, ఎప్పుడూ మంచిది కాదు. ఇది భారతం చెబుతున్న మాట, శాంతిపర్వం చెబుతున్న మాట. భీష్ముడు మనకి ఒక పురాతన వృత్తాంతాన్ని నారదుని ద్వారా, వాయువు ద్వారా, బురుగు చెట్టు ద్వారా లోకానికి అందించాడు. మనం కూడా బురుగు చెట్టులాగా తయారవ్వకూడదు. ఎవరో లోకంలో గొప్పవాళ్ళు ఉంటే ఆ గొప్పవాళ్ళు మన జోలికి రాకపోతే ఇది మన అదృష్టం అనుకుందాం. తిట్టద్దు, తగాదా పడద్దు, అందులో గొప్పవాళ్లతో అసలు తగాదా పడద్దు. పడితే ఏమవుతుంది, ఇలాగే అయిపోతుంది. వాయువుని నిందించింది, వాయువు శిక్షించలేదు, ఆ నింద అనవసరంగా దీనికి శిక్ష అయిపోయింది. దాంతో కొమ్మలు పోయాయి, ఆకులు పోయాయి, ఇంకా జీవితంలో దానికి కొమ్మ ఆకు లేకుండా ఎండిపోయిన మోడి క్రమంగా కురిసించిపోయిందిట. భీష్ముడి కథ చెప్పి, ఏవం హి రాజశార్దోల దుర్బలస్సన్ బలియస, వాయుదేవుడు వచ్చి, చూసావా నేను నిన్ను పడగొడదామని కోపంతో వచ్చిన మాట నిజమే, కానీ నేను పడగొట్టేలోపు నీ ఆకులు నువ్వే రాల్చుకున్నావు, నీ కొమ్మలు నువ్వే రాల్చుకున్నావు, ఆత్మహత్య చేసుకున్నట్టు అయిపోయింది చూసావా నీకు. మహాత్ముల జోలికెడితే ఆ తిట్టిన తిట్టు ఆత్మహత్యకి పురిగొల్పుతుంది, తెలియకుండా చచ్చిపోతారు. అలాంటి పనులు ఇంకెప్పుడు చెయ్యకు, నీలాంటి వాడిని ఇంకేం శిక్షిస్తాను అన్నట్ట. అప్పుడు అది పాపం ఏడ్చి కొంతకాలం పాటు అలాగే మొండి చెట్టు అయిపోయిందిగా, మొండి చెట్టు అయిపోయి వాయుదేవుని భక్తితో ప్రార్థించి, వాయుదేవ చచ్చిపోతున్నాను, మొండిని అయిపోయాను, అన్ని ఆకులు కొమ్మలు రాల్చుకోవటం వల్ల, పైనున్న తలకాయ కూడా పోవటం వల్ల ఇక మళ్ళీ నాకు పునర్జన్మ వచ్చే అవకాశం లేకుండా ఉన్నది, నన్ను క్షమించనగానే వాయువు జాలిపడి హిమాలయ పర్వతాలలో కొన్ని అమృతమైన జలాలు ఉంటాయట, ఆ జలాలు పట్టుకొచ్చి మొదట్లో వేసి మళ్ళీ దాన్ని బతికించాడు ఆయన కాసేపట్లోనే, పునర్జీవితాన్ని చేసేట ఆ చెట్టుని. అందుకనే జ్ఞానులు ఏం చేస్తారు, ఎవరైనా అహంకరిస్తే శిక్షిస్తారు, వాళ్ళు శిక్షించకపోయినా ఆ జ్ఞానులు తిట్టడం అనే తిట్టే వీళ్ళని శిక్షిస్తుంది, కానీ వీళ్ళు మళ్ళీ పశ్చాత్తాపడితే వాళ్ళు రక్షిస్తారు కూడా. కాబట్టి జ్ఞానులు ఎప్పుడూ కూడా సాధ్యమైనంత వరకు, తస్మాత్ వైరన్న కూర్వీత దుర్బలో బలవత్తరై, దుర్బలులు బలవంతులతో తగాదా పెట్టుకోకూడదు. ఆ బలవంతులు కూడా ఏదో శరీర బలం కాకుండా మహాత్ములైతే అస్సలు పెట్టుకోకూడదట. నహి వైరం మహాత్మానో వివృణ్వంత్యపకారిషు, ఎప్పుడు మహాత్ములతో ఎప్పుడూ కూడా మనం తగాదా పెట్టుకోకూడదు, అది మనకెప్పుడూ ప్రమాదమే, దానివల్ల నష్టము తప్ప లాభం లేదు. అసలు వావిడిచితే, నోరు పారేసుకుంటే అది చెట్ట చివరికి హాని మాత్రమే తెస్తుంది. ధర్మరాజు చెప్పాడు, ఈ రోజు నుంచి నేను మహాత్ముల జోలికి తప్పక వెళ్లకుండా జాగ్రత్త పడతాను, ఇంకా పాపాలకి మూల కారణం ఏమిటి అన్నాడు ఆయన. పాపాలన్నిటికీ మూల కారణం ఏమిటో చెబుతున్నాను నేను. ఏకో లోభ మహాగ్రాహో లోభాత్ ప్రాపం ప్రవర్తతే, లోభాత్ క్రోధః ప్రభవతి లోభాత్ కామః ప్రవర్తతే. ఈ ప్రపంచంలో సకల పాపములకు మూలము లోభము అనే ఒక్క వస్తువు. లోభం ఒకటి ఉంటే ఆ వ్యక్తి ఏ పాపమైనా చేస్తాడు. లోభం అంటే ఈ వస్తువు నాకే కావాలి, ఈ వస్తువుని లేకపోతే నేను ఉండలేననే ఒక పేరాశకి లోభము అని పేరు. అనవసర వస్తు వ్యామోహం లోభం, దానికే పిసిరిగొట్టుతనం అని కూడా తెలుగులో అంటాం, కానీ పిసిరిగొట్టుతనం కూడా దీనికి సరైన పర్యాయ పదం కాదు. ఎందుకో తెలియదు కానీ కొంతమంది కొన్ని వస్తువులు వ్యామోహం ఉంటుంది, ఆ వస్తువు చచ్చినా పక్కవాడికి ఇవ్వలేడు వాడు చూస్తూ చూస్తూ. ఈ వస్తు వ్యామోహం, విడిచిపెట్టనటువంటి వస్తు వ్యామోహం లోభం అని పిలువబడుతుంది. ఈ లోభం మహాగ్రాహ మొసలి వంటిది. వస్తు వ్యామోహము, ఈ లౌకిక ప్రపంచంలో ఉన్న సుఖాల మీద వ్యామోహం ఒక మొసలిలా పట్టి పీడిస్తుంది. మొసలిని గజేంద్రుడిని పట్టుకున్నట్టుగా లోభం అనేటటువంటి మొసలి ఈ ప్రాణుల్ని పట్టుకుంటుంది. ఇందులోంచి వీడు బయటపడలేక ఆ వస్తు వ్యామోహంతో అలా పోగేసుకుంటాడు వస్తువుని. లోభము వల్ల పాపం పెరిగిపోతుంది, లోభం వల్ల క్రోధం పెరుగుతుంది, లోభం వల్ల కామం పెరుగుతుంది. దీన్ని ఎలా జయించవచ్చు? ఇంద్రియ నిగ్రహంతో లోభాన్ని జయించవచ్చు. అనగా ఒక వస్తువు మీద మనకి వ్యామోహం కలిగితే ఈ వస్తువు మీద వ్యామోహాన్ని క్రమక్రమంగా చంపుకోవాలి. ఒక్కసారి కదట, సాధనతో చంపుకోవాలి. దానికి ఉదాహరణ చెప్పారు. ఒక ఆయనకి బాగా తీపి అంటే ఇష్టం. ఈ తీపి వీలున్నప్పుడల్లా తెగ తినేస్తున్నాడు. ఈ తీపి వల్ల ఇతనికి అనారోగ్యం వస్తుంది. అప్పుడేం చేయాలి? క్రమక్రమంగా ఈ తీపిని వదులుకోవడానికి ప్రయత్నించాలి. ఒక్కసారి వదలలేడు వాడు. ఒక కొంచెం బియ్యంతో పాయసం తినేవాడు కొంచెం బదులుగా ఒక కంచంలోకి మారాలి. క్రమంగా కంచం అరకంచంలోకి వెళ్ళాలి, అర కాస్త పావులోకి వెళ్ళాలి. ఈ విధంగా రోజు రోజు కొంచెం కొంచెం తగ్గించాలి. వస్తువుల యొక్క వ్యామోహాన్ని కొంచెం కొంచెం తగ్గించుకుంటూ చివరికి వచ్చేసరికి ఇక ఆ వస్తువు లేకుండా కూడా తాను బ్రతికేటటువంటి ఉత్తమ స్థితిలోకి వెళ్ళాలి. దీనికి సాధన అని పేరు. సాధకుడు ఎప్పుడు ఒక్కసారి చేయకూడదు ఏదైనా. దానికి ఉదాహరణ చెప్పాడు. ఆసనములు వేసేవాడు ఆరోగ్యం కోసం ఒక్కసారిగా లేనిపోయిన ఆసనాలు వేస్తే ఈ కాళ్ళు చేతులు పెడుగుతాయి, ఇక జీవితంలో వేయలేడు. పద్మాసనం వేయాలంటే కొంచెం కొంచెం జాగ్రత్తగా కాలు ఉంచాలి. దొరికింది కదా అని కాలు ఇలా ఎత్తేవంటే పటకను విరిగిపోవచ్చు. సాధనతో ఆసనములు వేసి శరీరమును స్వాధీనంలోకి తెచ్చుకోవాలి. అలాగే వస్తువుల మీద వ్యామోహం ఒక్కసారి పోదు, కొంచెం 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 ప్రయత్నం చేసి వదులుకోవాలట. ఆ ప్రయత్నం చేయటానికి మనిషికి చాలా శక్తి కావాలి. ఎందుకంటే వ్యసనం వచ్చింది, ఆ వ్యసనం అంత తేలిక పోదు. ఒక వ్యక్తికి బాగా తాగుడు అలవాటైంది అనుకుందాం. ఒక్కసారి తాగుడులోంచి బయటపడలేడు. పురాణాలు వినగా వినగా పద్మాగర్ గారు చెప్పారు, ఈ తాగుడు వల్ల చాలా నష్టం ఉందిట, ఆరోగ్యం దెబ్బతింటుందిట, సప్త వ్యసనాలలో భయంకరమైనదిట, కాబట్టి దీన్ని వదులుకుందాం అని రోజు ఓ సీసా తాగేవాడు అరసీసాలోకి రావాలి. అరసీసా కాస్త పావులోకి వెళ్ళాలి. ఇంకా కొద్ది రోజులు పోయి వాడికి తెలియకుండానే చికాకు వస్తుంది. దాని మీద మనకు కావాలండి శత్రుత్వం పెంచుకోండి. మనుషుల మీద శత్రుత్వం పెంచుకోకూడదట. ఈ వ్యసనం మీద నాకు శత్రుత్వం ఉండాలి, ఛీ దీన్ని మాత్రం జయించలేమా అని పట్టుదల వహిస్తే ఆ సాధన వల్ల లోభమును తప్పక జయించవచ్చు. సాధనకి ఇంద్రియ నిగ్రహం అని పేరన్నమాట. ఇంద్రియాలు కొంచెం బలమైన క్రమక్రమంగా సాధన చేస్తే వశమవుతాయి. మహానుభావులు ఎంతోమంది సాధనతో ఇంద్రియాలను అదుపులో పెట్టుకున్నారు. దానికి కూడా ఇంకో చిన్నవాడు చెప్పాడు, లాభాలాభౌ సుఖే దుఃఖే చ తాత ప్రియా ప్రియే మరణం జీవితం చ సమానియేషాం స్థిర విక్రమాణం బుభుత్సతాం సత్వపథే స్థితానాం. లాభం వచ్చిన నష్టం వచ్చిన ఆ రెండింటినీ సమానంగా చూడు. అది సాధనకి మొదటి మెట్టు. నువ్వు పని మొదలెట్టావు, దానివల్ల లాభం వచ్చిందా నష్టం వచ్చిందా ఆలోచించకు, మొదలుపెట్టు చెయ్యంతే. సుఖం వచ్చిందా దుఃఖం వచ్చిందా పట్టించుకోకు. దీనివల్ల మనకి ప్రియమా అప్రియమా అంటే సంతోషం కలుగుతుందా లేక సంతోషం కలగదా దాన్ని పట్టించుకోకు. ఈ పని చేయడం వల్ల మనకి మరణం వస్తుందా లేక జీవితం వస్తుందా అంటే బ్రతుకు వస్తుందా ఆలోచించకు. దీనివల్ల సమానియేషాం స్థిర విక్రమాణం గౌరవం వస్తుందా లేక అవమానం వస్తుందా అని ఆలోచించకు. మంచి పనికి ఏ విధమైన లాభాపేక్ష లేకుండా మొదలుపెట్టు. ఈ మంచి పనికి ఏం చేస్తున్నావో చెడ్డ పనికి కూడా అలాగే చేయి. చెడ్డ పని చేస్తున్నప్పుడు ఓహో ఈ చెడ్డ పని వల్ల నాకు నా కుటుంబమునకు నష్టమని గ్రహించి దీన్ని విడిచిపెడితే నాకు నష్టమేమిటి, ఇది ఈ వస్తువు స్వీకరిస్తే నాకు వచ్చే లాభమేమిటి అని ఆలోచించు బాగా. ఒక వ్యక్తికి ఉదాహరణ కదా చెప్పాడు వాడు, బాగా తాగుడు అలవాటైతే దీన్ని తాగడం వల్ల నాకేమన్నా లాభం వచ్చిందా, నీరసం తప్ప రోగం తప్ప ఏమీ లేదనుకో. మానేస్తే దీనివల్ల ఏమైనా నష్టం వచ్చిందా, ఏం లేదు క్రమక్రమంగా ఆరోగ్యం తప్ప అనుకో. ఈ విధంగా దాని మీద అసహ్యం పెంచుకో. అప్పుడు నిన్ను ఆ వ్యసనం విడిచిపెట్టి మంచి మార్గంలో నడుపుతుంది సంతోషం. ఇప్పుడు పాప ప్రక్షాళన ఎలా జరుగుతుంది అన్నాడు ధర్మరాజు గారు. తపస్సు వల్ల పాపం తొలగిపోతుంది. తపస్సు అంటే ఏమిటి? ఆహార నియమమే తపస్సు. భీష్ముడు చెప్పిన మొట్టమొదటి సూత్రం తపస్సులో మొదటి మెట్టు ఆహార నియమం. ఆహార నియమమే క్రమంగా మనకి తెలియకుండా మన శరీరాన్ని అదుపులో ఉంచుతుంది. కొంతమందికి బాగా తిండి ఇష్టం, కొంతమందికి పిచ్చి తిండి ఇష్టం. సాయంత్రం అయ్యేసరికి పక్కకి వెళ్ళి బడ్డీ కొట్టు దగ్గర చల్ల పుణుకులు తినకుండా ఉండలేని వాళ్ళు ఇప్పటికి కూడా ఉన్నారు. అలాంటి వాటిని జయించు, పర్వాలేదు. ఆహారం ఎక్కడ పడితే అక్కడ తినకుండా, సమయమునకు తింటూ ఆహారంలో సత్వగుణాన్ని ప్రసాదించి ఆహారం తినడం మొదలు పెడితే అది మన పాపాలను తొలగిస్తుంది. ఆహార నియమం గొప్ప తపస్సు. పంచేంద్రియాలు ఆహారాలను కోరతాయి. పైగా ఆహారం అంటే ఇక్కడ చాలా గొప్ప అద్భుతమైనటువంటి నిర్వచనం చెప్పారు. ఆహారం అంటే అన్నము, పప్పు, కూరలు లేకపోతే ఇలాంటివే ఆహారం అనుకోకు. ఐదు ఇంద్రియములు ఉన్నాయి మనకి. ఈ ఐదింద్రియములకు ఐదు ఆహారాలు ఉన్నాయి. కళ్ళు ఉన్నాయి, అందాన్ని చూడాలనుకుంటాయి. కంటికి ఆహారం సౌందర్యం. మగవాడైతే అందగత్తెను చూడాలి, స్త్రీ అయితే అందంగా ఉన్నాడా లేదా, ఈ పెళ్ళికొడుకు ఎలా ఉన్నాడు, వాడు వాడికి డబ్బు ఎలా ఉంది, ఇవన్నీ పక్కన పెట్టి ఎక్కువగా సహజంగా రూపాన్ని కోరతారట. కాబట్టి కళ్ళు సౌందర్యాన్ని కోరుకుంటాయి. అంటే అందరూ అలా కోరుకోరు. ఇప్పుడు అందగాడినే నన్ను చూడటానికి వస్తున్నారు, మీరు ఏమన్నా వినడానికి వస్తున్నారు తప్ప. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే, ఒక స్థాయిలో ఉన్నవాడేమో సౌందర్యం చూస్తాడు కళ్ళతోటి, రెండో ఇంద్రియం ఏం చేస్తుంది, చెవులు మంచి మాటలు వాళ్ళకి వినసొంపుగా ఉన్న వాటిని వినాలని కోరుకుంటాయి. చెవులకి వాక్కే, ఈ వినికిడియే ఆహారం. కంటికి దృశ్యం, చెవులకి శ్రవణం ఆహారం. ఈ ఆహారం కూడా జ్ఞానులైతే పురాణం అనే వాక్కుల్ని చెవులో వేసుకుని ఆహారంగా స్వీకరిస్తారు. అంటే మీ చెవులకు ఆహారం ఏమిటనమాట, పురాణ వాక్కులు. బయట కొంతమంది ఉన్నారు వాళ్ళు, వాళ్ళు నాటకం అంటే ఇష్టమైన వాళ్ళు అయితే చెల్లియో చెల్లకొని పడితే ఆ పద్యాలు వాళ్ళకి ఆహారం. మహానుభావులు ఇంకొంతమంది ఉన్నారు, అబ్బరీ తీయని దెబ్బలాంటి పాటలు ఏవో ఉంటాయి, వాళ్ళకి అది ఆహారం. వారి వారి సంస్కారాలను బట్టి చెవులు ఈ వినికిడిని ఆహారంగా స్వీకరిస్తాయి. ఇంకా ముక్కులు ఉన్నాయి, వాసనని ఆహారంగా స్వీకరిస్తాయి. కొంతమందికి ఎండు చేపలు ఎండ్రేలు అమ్ముతున్న చోటుకి వెళ్ళి ఆ వాసన వస్తే కానీ నిద్ర పట్టదు. కొంతమందికి చక్కెల మల్లెపూలు వాసన తప్ప. అలాంటి కథలు కూడా ఉన్నాయి. అందుకనే పురాణాల్లో ఒక మల్లె పువ్వులు అమ్మే కొట్టుకొచ్చారట ఈ ఎండు చేపలు రొయ్యలు అమ్ముకునేవాళ్ళు, తీరా వచ్చాక నిద్ర పట్టలేదట, దుర్వాసనగా ఉంది, మా గంపలు తెచ్చుకుని తల కింద పెట్టుకుంటే గానీ మాకు నిద్ర పట్టదన్నారట. వాళ్ళకి అవే వాసన మరి. కాబట్టి ముక్కుల యొక్క లక్షణం ఏమిటనమాట, వాసన పీల్చడం. ఈ వాసన ముక్కుకు ఆహారం. ఇంకా నాలుక ఉన్నది, ఈ నాలుకకి రకరకాల రుచుల ఆహారం. చక్కని వాక్కు పలకడం లేదా దుర్భాషలాడడం, ఇవి దీనికి ఆహారం. చర్మం ఉన్నది, స్పరిశ దీనికి ఆహారం. చక్కగా చల్లగాలి తగిలితే కొందరికి ఇష్టం, ఏసీ పడదు కొందరికి, చచ్చినట్టు ఎండలో పడి ఉండవలసిందే. ఏసీ కారెక్కాడే వాడికి రోగం వచ్చిన వాళ్ళు ఉన్నారు, అంచేత వాడు ఎండలో పడి ఉండాలి. కొంతమందికి అదేమిటో తెలియదు కానీ, మా చిన్నప్పుడు మాతో పాటు ఒక కుర్రాడు ఒక ఐదేళ్లు చదువుకున్నాడు, వాడు బురద నీటిలోనే స్నానం చేయడానికి ఇష్టపడేవాడు. మరి పూర్వజన్మలో వరాహ అవతారం వాడు, ఏం చేస్తాం. నిజంగా చెప్తున్నాను, వేసవ కాలంలో కాలువలు కట్టేశాక క్రమంగా నీళ్లు బురద ఎక్కిపోతాయి. మంచి నీళ్లు వచ్చినప్పుడు మేము ఎత్తగొట్టేవాళ్ళం, వాడు ఎప్పుడూ కూడా కాలువ బాగా ఎండిపోయే ముందు బాగా బురద అయిపోతుంది. ఆ బురద నీటిలోనే తిరుగుతూ అందులోనే వండి స్నానం చేయడానికి ఇష్టపడేవాడు కాదు, శరీరం అంతా దుర్వాసన వచ్చేది, ఆ దుర్వాసన పీల్చుకునేవాడు వాడు. వాడి యోగం అది. అంటే వాడి చర్మ ఎంతసేపు బురదని ఆస్పరిశ సుఖాన్ని కోరుకుంటుంది. కాబట్టి పందులు ఉన్నాయి చక్కగా, వాటికి బురద అంటే ఎంత ఇష్టమో తెలుసా, వాటికి పన్నీరు చల్లండి ఎంత చికాకు వచ్చేస్తుందో. పంది బురద మెచ్చు పన్నీరు మెచ్చునా అంటాడు. అందుకని ఈ చర్మ సుఖం అవి కోరుకుంటాయట. ఈ విధముగా ఈ జ్ఞానేంద్రియములు ఐదింటికి కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఆహారం కావాలి. సులభంగా చెప్పాడు అనమాట, ఇంద్రియములకు ఆహారం అంటే ఇది, ఈ ఆహారాన్ని కోరతాయి. వీటిని అదుపులో పెట్టడమే తపస్సు. అలాగే వీటిని ఎప్పటికప్పుడు జయించడం మహాతపస్సు. ఒక్కొక్కసారి మన కళ్ళ ఎదురుగుండా ఎంత గొప్ప ఆహారం ఉన్నప్పటికీ దాన్ని స్వీకరించకుండా ఉండడం, లేక పరాయి వాళ్ళు ఎంత గొప్పగా ఉన్నా వాళ్ళ మీద వ్యామోహం చెందకుండా ఉండడం, పరద్రవ్యం మనకి ఎంత స్పరిశ సుఖం ఇచ్చినా దాన్ని కోరకుండా ఉండడం, ఇదే తపస్సు. అంటే ఈ ఇంద్రియ నిగ్రహం అదుపులో పెట్టడం మహాతపస్సు. కానీ ఈ ఇంద్రియాలకు ఒక లక్షణం ఉందిట, ధైర్యం ఉన్నవాడిని అంటే ఇంద్రియములను తన గొప్ప ఆత్మధైర్యంతో మనోధైర్యంతో అదుపులో పెట్టేవాడిని ఏం చెయ్యవు. ఈ మనోధైర్యం లేని వాడిని మాత్రం ఆకర్షిస్తాయి. మనోధైర్యం ఉండి వ్యసనములలోంచి బయటపడిన వాడు ఉన్నాడు. యావజ్జీవితం ముక్కు పొడుం పీల్చే ఒక గొప్ప పండితుడు ఉండేవాడు నాకు. ఇంక ఇలా పట్టి పొట్టుపొయ్యిలో పొట్టు కూరడం మీరు చూశారో లేదో నేను చూశాను మా చిన్నప్పుడు. అలా కూరేసేవాడి ముక్కుల్లోకి. హఠాత్తుగా ఓ రోజున ఉపన్యాసం విన్నాడు, ఏముందయ్యా నస్యంలో, నువ్వు తలుచుకుంటే మానేస్తావు అన్నాను. మళ్లీ జీవితంలో నస్యం పీలిస్తూ ఉంటండి ఆయన. పైగా అప్పట్లో నన్ను పిలిచి మా నస్యం మీద ఒక శ్లోకం చెప్పండి అన్నాడు. నా చిన్నప్పుడు నస్యం మీద శ్లోకం చెప్పేదాకా విడిచిపెట్టలేదు ఆయన, నాకంటే పెద్దవాడు పాపం వయసులో. అందుకని నేను ఏమన్నానంటే చివరికి విసిగిపోయాను. ఆయన బాధపడలేక చిన్నప్పుడు కవిత్వం బాగా ఇంకా వేగంగా చెప్పేవాడిని. నస్యదానం మహాదానం కన్యాదానంచ మధ్యమం అధమం ఉదకదానంచ అన్నదానం వృధా వృధ. ఆయన కోసం నస్యదానం మహాదానం అంచేది ఓ డబ్బా ఇస్తే ఎంత ఆనందించేవాడు ఆయన. అంటే ఇలాంటి శ్లోకాలు చెప్పేదాకా నిద్రపోయేవాడు కదా ఆయన.
నేను చెప్పింది ఇది ఎప్పటిది 40 ఏళ్ల క్రితం చెప్పిన, నా వయస్సు అప్పుడు చాలా చిన్నది, 11 ఏళ్ళు 10 ఏళ్ళ వయస్సులో చెప్పిన శ్లోకం అది. అలాంటి వ్యక్తి చేత నేను ఇంద్రియ నిగ్రహంతో నువ్వు ఆ నస్యములు జయిస్తావంటే జయించాడు, మళ్ళీ పీలిస్తే ఒట్టు. ఇప్పుడు ఆయన తణుకులో ఉన్నాడు, మాట వరుసకు కూడా ఒక్కనాడు పిలచలేదు. 30-40 ఏళ్ల క్రితం మానేసిన ఆయన అలా మానేశాడు. ఇంద్రియములున్నాయే, నేను దీనిని జయించగలను అని ఒక ధైర్యంతో, ఆత్మధైర్యంతో, మనోధైర్యంతో ఉన్నవాడిని ఏం చేయలేవు. మనకి మనోధైర్యం ఉండాలి. మనోధైర్యం లేదంటే గురువుగారు మానేస్తానంటాడు, మళ్ళీ రైలు ఎక్కగానే బాత్రూంలోకి వెళ్ళి ఉష్యం లాగేసి వచ్చేస్తాడు. మనోధైర్యం ఉండాలి. మనోధైర్యం లేకపోతే పట్టుకుంటాయి, ధైర్యం ఉందా వాడు అందులోంచి బయటకు వస్తాడు. ఇదే అదేని కాదు, సమస్త వ్యసనముల నుంచి మనోధైర్యం ద్వారా బయటపడచ్చు. పాపాత్ముడు ఉన్నాడే, మనోధైర్యం విడిచిపెట్టి వ్యసనముల వెంటపడి తానొక్కడే ఈ వ్యసనములు అనే సుఖాల వెంటబడి, ఆ వ్యసనం సుఖం కాదు దుఃఖం, అయినా అది సుఖం అనుకుని చివరికి భ్రష్టుడైపోతాడు. అందుకే జ్ఞానులు ఏం చెప్పారు, మంచి పదార్థములు ఇతరికి పంచిపెట్టు, చెడ్డది మాత్రం ఇతరులకి మాట వరసకు కూడా ఇవ్వకు, నీ వ్యసనం ఇతరులకి అంటగట్టకు. ఈ వ్యసన పరులకు ఇంకో లక్షణం ఉందండి, కిళ్ళి వేసుకునేవాడు ఏం చేస్తాడు తెలిసిన, ఈ కిళ్ళి పక్కవాడికి ఒక్కటి వేసుకో అంటే అలవాటు చేస్తాడు. పర్వాలేదు లేనని వీడికి తోడు కావాలి. ఈ తోడున్నవాడు 3 నలుగురు కలిసి పెడుతూ ఉంటారు. ఇక తీర్థయాత్ర లేదు, ఇంకో యాత్ర లేదు, వీళ్ళంతా తోడ చేరుతారు. ఎందుకు చేరుతారంటే మేకల్లాగా ఇవి మేయడానికి అనమాట. కారాకిళ్ళి వేసే శిష్యుడు, డ్రైవర్కి కారాకిళ్ళి అలవాటు. ఈ ఏసీ బస్సు వాడు వీడు పక్క పక్కన కూర్చుని కిళ్ళి వేసుకునేవారు. ఇక్కడ భీష్ముడు చెప్పిన వాడు చెప్తున్నాను, పంచుకుడుచునతడే లోకంబునను పేరు మీ అసగసుకించం. చెడ్డ వస్తువులు ఇతరులకు పంచిపెట్టకు, నీవు వ్యసనము ఇతరులకు నేర్పకు. అదే ఒక మంచి వస్తువు అయితే ఇతరులకు పంచిపెట్టు, నీ సంపద పంచిపెట్టు, నీ ఆధ్యాత్మిక సంపద పంచిపెట్టు, నీ వస్త్రములు పక్కవాడికి పంచిపెట్టు, నీ పువ్వులు పక్కవాడికి, ఇటువంటివన్నీ మంచివియ్యి. అలా పంచి కుడుచున్నతడు ఏ లోకంబునన్ను పేర్మి ఎసగ సుఖించు, వాడు ఏ లోకంలో ఉన్నా సుఖంగా ఉంటాడు. అదే వ్యసనం పంచావా, పక్కవాడిని కూడా నీలాగా దుర్వ్యసన పరుణ్ణి చేసావా, అది నీకు వాడికి అందరికీ ప్రమాదం తెచ్చిపెడుతుంది. అన్ని పాపాలలోకి గొప్ప పాపం పరనింద, ఇతరులను నిందించడం కంటే పెద్ద పాపం మరొకట్లేదు. భీష్ముడు చాలా స్ట్రిక్ట్గా చెప్పాడు, గట్టిగా నొక్కి చెప్పాడు, పరనింద వల్ల వచ్చే పాపం ఈ సృష్టిలో ఇంక దేనివల్ల రాదట. హత్యాపాపం కంటే కూడా పరనింద మహాపాపం. తెలిసి కాని తెలియక పలానవాడు ఈ పాపం చేశాడు అన్నావా, వాడి పాపాలు ఆ రోజు వరకు వాడు చేసిన మహాపాపాలు మనం స్వీకరిస్తాం. ఒక వ్యక్తికి ఒక 60 ఏళ్ళు ఉన్నాయి, ఈ 60 ఏళ్లలో ఆయన పుణ్యమే చేశాడు అనడానికి ఏముంది, ఇప్పుడు ఆయన ఎదురుగుండా మంచి ఫ్యాంట్ వేసి కూర్చున్నంత మాత్రం చేత ఆయన పుణ్యాత్ముడు అనుకోవడానికి లేదుగా, అలాగని పాపాత్ముడు అనుకోవడానికి లేదు. కానీ పొరపాటున ఆయన్ని మనం పక్కకి వెళ్ళి వాడు ఇలాంటి వాట అని విమర్శించామంటే, అయితే ఏదైనా ఉంటే ముఖాముఖి అనేది పర్వాలేదు, పక్కకి వెళ్ళి ఎప్పుడు ఎవడి మీద నింద మోపకూడదు. మోపామా, ఆనాటి వరకు ఆయన చేసిన సకల పాపాలు మనం స్వీకరిస్తామట. నింద మోపేవాడిని భీష్ముడు పందితో పోల్చాడు. పంది ఏం చేస్తుంది, ఎక్కడ మలం ఉంటే అక్కడికి వెళ్ళి దాన్ని స్వీకరిస్తుంది. మనం నింద మోపుతున్నామంటే వాడి దగ్గర ఉన్న మలాన్ని స్వీకరిస్తున్నాం. కాబట్టి మనం ఇప్పుడు పందులం అవ్వాలా లేక మహానందిగా మారాలా ఆలోచించుకో. అందువల్ల ఎప్పుడూ ఇతరుల మీద నింద మోపకు. ఇప్పుడు ఈ కథ మధ్యలో ఓ తమాషా జరిగింది. ఇప్పటివరకు ప్రశ్నలు ధర్మరాజు అడిగాడు, సమాధానం భీష్ముడు చెప్పాడు. ఇప్పుడు మధ్యలో నకులుడు లేచి, తాతగారు నాకు చిన్న సందేహం అండి అన్నాడు. అంటే మొత్తం శాంతిపర్వం కేవలం భీష్మ ధర్మరాజుల యొక్క సమావేశమే కాదు, ఈయన అడగడం ఆయన చెప్పడమే కాదు, సందేహాలండి ధర్మరాజు అడగల, నకులుడు అడిగాడు. ఇక్కడ ఏమిటి నాయన అన్నాడు ఆయన, ఖడ్గం చాలా గొప్పది, ఖడ్గంతో దుష్ట శిక్షణ చెయ్యొచ్చు. ధనుస్సు చాలా గొప్పదంటారు, కానీ ధనుస్సు కంటే ఖడ్గం కూడా గొప్పదని నాకు అనిపిస్తుంది. ఈ ఖడ్గం యొక్క ఉత్పత్తి గురించి ఒకనొకప్పుడు కృష్ణుడు ఎవరికో ఒక కథ చెప్పాట, అది నేను వినలేదు, ఖడ్గోత్పత్తి దాని మహిమ చెప్పన్నాడు ఆయన. ఇక్కడ చాలా అద్భుతమైన కథను భీష్ముడు నకులుండి శ్రోతగా చేసుకుని ఆయన అడిగితే తక్కిన వాళ్ళందరికీ కూడా చెప్పాడు. ఒకనొకప్పటి మాట, ఈ చరాచర జగత్తంతా రాక్షసుల్ని మొట్టమొదట బాగా ఎక్కువగా సృష్టించాడు బ్రహ్మ. దేవతలు 10 మంది పుడితే రాక్షసులు 100 మంది పుట్టేవారట. రాక్షసుల బలం పెరిగిపోయింది, ఈ దుర్మార్గులు సంతానోత్పత్తి ఎక్కువ చేశారు, పైగా వాళ్ళు పాపాత్ములు, దాంతో గోహత్యలు చేయడం మొదలుపెట్టారట.
సాధువుల్ని హింసించారట. వెదకి వెదకి దైత్య వీరులు సాధువుల నడప వారి బలములు అడగిపోయే, వెతికి వెతికి ఈ రాక్షసులంతా సాధువుల్ని నాశనం చేస్తూ ఉంటే, గోవుల్ని చంపేస్తూ ఉంటే లోకంలో అందరూ అడిలిపోయి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి, బ్రహ్మదేవా దేవతల్ని తక్కువగా సృష్టిస్తున్నావు, రాక్షసుల్ని ఎక్కువ సృష్టిస్తున్నావు, ఈ రాక్షసులు విజృంభిస్తున్నారు, లోకాలని నాశనం చేస్తున్నారు, దయతో ఈ రాక్షసుల్ని నాశనం చేయడానికి ఈశ్వరుడు నువ్వో కంకణం కట్టుకోండి అని దేవతలంతా బ్రహ్మని ప్రార్థించారు. అప్పుడు బ్రహ్మదేవుడు కనుబొమ్మలు ముడివేసి ఆ కనుబొమ్మల మధ్యలో నుంచి ఒక కాంతిని బయటికి తీసి ఆ కాంతితోటి ఒక వస్తువును సృష్టించాడు. అదే సృష్టిలో మొట్టమొదట ఖడ్గం అని పిలువబడింది. బ్రహ్మ యొక్క భ్రూమధ్యములో ఉన్న కాంతితో, భ్రూమధ్యం అంటే ఈ కనుబొమ్మల మధ్య అన్నమాట, ఇలా అన్నట్టే ఈ కనుబొమ్మలు అనగానే అందులోంచి ఒక వెలుతురు బయటకు వచ్చింది. ఆ వెలుతురు చూస్తూ ఉండగా ఒక కత్తిగా మారిపోయింది. ఈ విధంగా ఖడ్గాన్ని సృష్టించి ఈశ్వరుడికి కానుకగా ఇచ్చి, ప్రభు ఈశ్వర నేను సృష్టికర్తని, సృష్టిని హరించడం నా పని కాదు, హరించడానికి నా క్రోధం నుంచి ఈ కత్తిని సృష్టించాను, దీన్ని స్వీకరించి పాపాత్ముల్ని నాశనం చేసేయి అన్నాడు. వెంటనే శివుడు దాన్ని గుచ్చుకొని, రాక్షసులు పెచ్చు పెరిగినటువంటి వాళ్ళు, గోవుల్ని హత్య చేస్తున్న వాళ్ళని, ఋషుల్ని నాశనం చేస్తున్న వాళ్ళని, ధర్మకార్యాలకి విఘాతము కలిగించేటటువంటి వారిని ఈ కత్తితో నరిక అవతలబారేశాడు. ఆ తర్వాత ఏం చేశాడు, ఆ ఖడ్గాన్ని ఇంద్రుడికి ఇచ్చాడు. ఇంద్రుడు పదం పడి ఆ ఖడ్గం నుంచి అనేక ఖడ్గ పరంపరలు సృష్టించి లోకానికి ఇచ్చాడు. అప్పుడు విష్ణు వచ్చి తన శక్తితో సునందమనే ఖడ్గాన్ని తాను సృష్టించుకున్నాడు, ఈ కత్తేదో బాగుందని. ఈ విధంగా అందరి దగ్గరికి ఖడ్గం అనే ఆయుధం వచ్చింది. ఈ ఖడ్గాన్ని దుష్ట శిక్షణకి మాత్రమే వాడండి, అనవసర ప్రయోజనాలకు వాడద్దు అని బ్రహ్మదేవుడు ఆజ్ఞాపించాడు. ఓ నకుల, నువ్వు అలాంటి కత్యుద్ధంలో ఆరితేరిన వాడివి, నువ్వెప్పుడూ ఖడ్గాన్ని సత్కార్యాలకే తప్ప దుష్కార్యాలకి వాడవు. కత్తి విలువ తెలుసుకుని దుష్ట శిక్షణ చేసి శిష్టరక్షణకి దాన్ని వాడేవాడు ఎప్పుడు శుభాన్ని పొందుతాడు అని ఖడ్గం యొక్క కథని చెప్పాడు. ఖడ్గం యొక్క కథ చెప్పి ఆకనే ఉన్నాడు, ఏ దేశంలో అయినా శత్రువుల యొక్క పేడ ఎక్కువగా ఉంటే ఈ ఖడ్గోత్పత్తి కథ వింటే శత్రువుల యొక్క పేడ తొలగిపోతుంది, అంటే చైనా పేడ మనకు వదిలిపోతుంది. ఇక కొంతమందితో స్నేహం చేయకుండా వాళ్ళని వదిలించుకోవాలి. ఎవరెవరిని వదిలించుకోవాలి? క్రూరుడు. ఎప్పుడు క్రూరుడితోటి స్నేహం చేయకు, ఎందుకంటే వాడి లక్షణం క్రూరత్వం. వాడు జంతువులు చంపుతాడు, మనుషుల్ని చంపుతాడు, వీలున్నంత వరకు అందరినీ తిడుతూ ఉంటాడు. అటువంటి క్రూరులతో స్నేహం చేయకూడదు, వాడిని తొందరగా వదిలించుకో. ఉట్టినే చంపేస్తారట కొంతమంది, పాపం రోకలి బండలు తొక్కి చంపేసే పిల్లలు ఉన్నారు, గొంగళీ పురుగు కనపడితే తొక్కి చంపేసేవాళ్ళు ఉన్నారు, అలా ఎగురుతున్న వాటిని చిన్న చిన్న పెట్టలు కొట్టి చంపేవాళ్ళు ఉన్నారు. అనవసరంగా జంతువుల్ని, పక్షుల్ని, సూక్ష్మక్రిముల్ని, మనుషుల్ని పీడించే క్రూరులతో స్నేహము చేయరాదు. లోభులతో స్నేహం అసలు పనికిరాదు. పిసిని కొట్టాడు అసలు మన దగ్గరికి రానివద్దన్నారు. పిసిని కొట్టాడు, వాడు పాడై లోకాన్ని పాడు చేస్తాడు. వీడు 500 ఎవరికైనా దానం ఇద్దామంటే ఎందుకని 500 వాడికి వేస్ట్, 100 నా బొంద అంటాడు. అలాంటి లోభిని వదిలించి, లోభశ్చే దగుణే నకిం ధర్మరా చెప్పాడు. ఒక వ్యక్తి అన్నట్ట, నేను ఏ పాపము ఎరగనండి, అయినా నేను నరకానికి వచ్చానన్నట్ట. ఎందుకు వచ్చావో తెలుసా, నీ దగ్గర ఏ పాపం లేకపోతేంట్రా, లోభ చేత్ అగుణేనకిం, నీ దగ్గర పిసిని కొట్టుదనం ఉన్నది, అదొక్కటి ఉంటే చాలు, ఇంక వేరే పాపములు చేయక్కర్ల, అన్ని పాపములు పెట్టేది అన్నట్టు ఆయన. ఈ ఒక్క ఒక్క గుర్తుపెట్టి, లోభ చేత్ అగుణేన కిం అనగా, లోభం అనేది ఒకటి ఉంటే ఇంక వేరే పాపములతో పనే ఉన్నది, వేరే దుర్గుణములతో పనే ఉన్నది, అంటే అన్ని దుర్గుణముల కంటే గొప్ప దుర్గుణం పిసిని కొట్టుదనం. మీలో ఎవరు పిసిని కొట్టు లేరులేండి. ఇక మూడోది శఠత్వం, మొండితనం. ఇంక ఎన్ని చెప్పినా నేను ఇంతే అంటేటవాడు. శఠుడు అంటే ఎవరి మాట వినని మొండివాడు. నాయన గోవులకి ప్రదక్షిణ చెయ్యి, నేను చెయ్యను. అన్నం తిను, నేను తిన్నను. నిద్రపో, నేను నిద్రపోను. ఇక ఏం చెప్పండి, నేను చెయ్యను అంటాడు వాడు. ఇటువంటి మూర్ఖుణ్ణి శఠుడు అంటారు. దుర్యోధనుడు అటువంటి వాడు. శఠులలో అగ్రస్థానం దుర్యోధనుడిది. దుర్యోధనుడే బతుకుంటే శఠులందరికీ ఆయనే కింగ్ ఆఫ్ థింగ్ రారాజు అనే శబ్దం అలాగే వచ్చింది అసలు వాడికి. ఈ మూర్ఖులందరికీ వాడు రాజు. ఎవరు చెప్పినా నేను సూది మనం ఓపినంత భూమి ఇవ్వను అంటాడు వాడు. ఆ శఠుణ్ణి కూడా విడిచిపెట్టాలట. ముందు క్రూరుడు, రెండు లోభి, మూడు శఠుడు, నాలుగోవాడు పిసునుడు అంటే కొండెములు చెప్పువాడు. వాడి మీద వీడికి, వీడి మీద వాడికి నేరాలు చెబుతారనమాట. ఇదిగో పుల్లమ్మగారట సాయంకాలం పుల్లట్లు కొనుక్కు తిందిట, ఆవిడ పుల్లట్లు తింటేనే తెల్లట్లు తింటే నీకేమిటి నష్టం, ఇక్కడికి వెళ్ళి వాళ్ళ మీద వీళ్ళకి, వీళ్ళ మీద వాళ్ళకి అలా చెబుతూనే ఉంటారు. దరిద్రపు నేరాలు అన్నమాట. ఒకరి మీద ఒకరికి కొండెములను చెప్పడానికి సంస్కృతంలో పైశూన్యము అని పేరు, తెలుగులో కొండెం అంటాం. ఇంత భయంకరం మరొకటి లేదు. పిసునత యద్యస్తికిం పాతకైహి, నేను ఏ పాపములు చెయ్యలేదు అని అంటావేమో, నీ దగ్గర పిసునత్వం ఉంటే ఇంక వేరే పాపములు చెయ్యవలసిన అవసరము లేదు. అనగా ఇతరుల మీద అభాండములు నేరములు చెప్పడం అనే లక్షణం ఉంటే అది అన్ని పాపముల కంటే గొప్ప పాపం, ఆ పాపానికి ప్రాయశ్చిత్తం ఉండదు, వాడిని కూడా వదిలేయాలట. వాడితో స్నేహం చేస్తే వాడి పాపాలు నువ్వు కూడా కొంత పంచుకుని అనుభవిస్తావు. ఇంకా తర్వాత వాడు ఉన్నాడు, వాడు జడు, ఎప్పుడు మందకొడిగా ఉంటాడు. పురాణానికి పెడదామా, ఎందుకు వచ్చింది పడుకుందాం అంటాడట. అస్సలు కదలని, అలా పడుకో, తినడం పడుకోవడం, తినడం పడుకోవడం, అలా తినగానే డామని పడి పక్కెక్కేయాల్సింది. వాడి జీవితంలో ఎప్పుడు నడవడు, పురాణాలకి రాడు, పనులు చెయ్యడు, హాయిగా విశ్రాంతిగా ఉంటాడట. డాక్టర్ గారు ఒక ఆయనకి మందు ఇచ్చాడు, నాయన పడుకునే ముందు ఈ ట్యాబ్లెట్ వేసుకో అన్నట. వెంటనే వీడు అడిగాడు, పడుకునే ముందా? ఏ పడుకునే ముందండి? పొద్దుటే కాఫీ అయ్యాక పడుకుంటాను, అప్పుడు వేసుకోనా? కారెక్కగానే నిద్రపోతాను ఫ్రంట్ సీట్లో కూర్చుని. అలా నిద్రపోయేటప్పుడా? పద్మాగర్ గారి పురాణంలో నిద్రపోయేటప్పుడా? లేకపోతే పద్మాగర్ గారి పురాణంలో నిద్రపోరలేండి ఊరికి, నేను సరదాగా అప్పుడు అలా అంటాను సుమా. నాకు మీకు, మీరు యోగ నిద్రలో కడతారు, మీరు ఏంటనుకుంటున్నారు అలాగా? కళ్ళు మూసుకుని సమాధి స్థితిలో శ్రద్ధగా వింటున్నారు, నాకు అర్థం కాక అమాయకుండి కనుక నిద్రపోతున్నారని అప్పుడప్పుడు ఒకళ్ళ గురించి అంటాను, నన్ను క్షమించండి. మీరు మహాత్ములు, మిమ్మల్ని ఏదన్నా అంటే ఆ పక్కనే కడుబావు. అందువల్ల చెప్పొచ్చేది ఏమిటంటే, మొత్తం మీద అలా నిద్రపోతున్నప్పుడా, లేకపోతే అన్నం తిన్నాక నిద్రపోయినప్పుడా, ఇలా రకరకాల నిద్రలు ఉంటాయి. ఆయనకి ఇన్ని నిద్రలు ఉంటాయని డాక్టర్ గారికి తెలియక వెర్రిమొహం వేసి కూర్చున్నాడు ఆయన. కాబట్టి అలాగ జడుడిగా మందకుడితనముతో ఎక్కువగా నిద్రపోయేటటువంటి వాడితో స్నేహం తక్షణం విడిచిపెట్టి కృతఘ్నః. ఇక్కడి నుంచి మొదలవుతుంది ఒక అద్భుతమైన కథ. చేసిన మేలు మరిచి మేలు చేసిన వాడికి అపకారం చేసేవాడిని కృతజ్ఞుడు అంటారు. అటువంటి వాడిని తక్షణం విడిచిపెట్టేయాలట. అందరిలోకి పరమ పాపాత్ముడు కృతజ్ఞుడు. కృత అంటే చెయ్యబడినది. మనకి ఎవరన్నా ఒక ఉపకారం చేస్తే, ఒక మేలు చేస్తే దానికి కృతము అంటాం. ఉదాహరణకు ఒక ఆయన నాకు మైకి పెట్టాడు, మహాత్ముడు అండి, ఆయన నాకు మైకి పెట్టాడు అన్నారు. పాపం ఒక ఆవిడ పువ్వులు దండిచ్చింది, ఆ పుణ్యాత్మరాలు దండిచ్చింది అనుకోవాలి. ఒక ఆయన పండిచ్చాడు, ఆ పండిచ్చాడు అనుకోవాలి. అంతేగాని ఏమిటి పండు అనకూడదు. వాడికి తోచిన పండిచ్చాడు, పాపం ఆయనకు దొరికింది. ఆయన ఏదో కష్టపడి పండిస్తే ఏమిటి పెచ్చపండు అంటే, ఆయనకి ఏది దొరికితే అది ఇస్తాడు కదా. నిజంగా జరిగింది. బెంగళూరులో ఉపన్యాసం చెబుతుంటే నా పక్కనున్న వాడు ఒక ఆయన అన్నాడు, ఆయన చేతిలో రోజు రెండు యాపిల్ పళ్ళు పెట్టారు. రోజు యాపిల్సేనా అన్నాడు ఆయన. పాపం ఏం చేస్తాడు, ఆయనకి రోజు యాపిల్స్ దొరికాయి. కాబట్టి ఏదన్నా ఇస్తే సంతోషించక ఈ దౌర్భాగ్యపు లక్షణాలు ఉంటాయి కొన్ని. చేసిన దాన్ని మర్చిపోయి ఏదో అంటారు వాళ్ళని. కృతము చెయ్యబడినది జ్ఞ గుర్తుపెట్టుకుంటే కృతజ్ఞ అనగా చేసిన దానిని గుర్తుపెట్టుకునేవాడు. ఇందుకే కృతజ్ఞ అంటే అర్థం ఏమిటనమాట, చేసిన దానిని గుర్తుపెట్టుకునేవాడు. జ్ఞ అనే అక్షరమునకు గుర్తుపెట్టుకునేవాడు అని అర్థం. ఏం చేసినా గుర్తుపెట్టుకోండి పర్వాలా. మంచి నీళ్ళిచ్చిన అవతల వాడికి నీకు ఇవ్వాల్సిన అవసరం లేదు కదా, ఇచ్చాడు అంతే, వాడిని గుర్తుపెట్టుకో. రాముడు అటువంటి కృతజ్ఞుడు. ఒక్కనాడు తనని పడవ ఎక్కించుకుని గంగానదిని దాటించిన గుహుణ్ణి యావజ్జీవితం పొగిడాడు. ఆ గుహుడు లేకపోతే నేను గంగ దాటలేను అన్నాడు. అంటే రాముడు తలుచుకుంటే గంగా అనుకో లెక్క. కానీ ఆయన ఏమన్నాడు తెలుసా, నన్ను గుహుడు పడవెక్కించుకున్నాడు, దాటించాడు, పడవెక్కించుకున్నాడు, దాటించాడని యావజ్జీవితం పొగిడాడు. అది కృతజ్ఞ. ఎవరో ఒక ఆవిడ రేగుపండు పెట్టింది, నాకు యావజ్జీవితం ఆవిడ పండు పెట్టింది అన్నాడు తప్ప, పిచ్చి రేగుపండు పెట్టింది అని ఎప్పుడు అనలేదు ఆయన. ఇలా ఇంత చేస్తే గుర్తు పెట్టుకుంటే కృతజ్ఞుడు. ఒకవేళ మర్చిపోయారు అనుకుందాం, ఎవరన్నా మనకు పూలదండ ఇచ్చారు, వాళ్ళని మర్చిపోయాం, దానికి అకృతజ్ఞ అంటే చేసిన దానిని మర్చిపోయాడు. ఇంక మూడవది ఉన్నది కృతఘ్న అంటే మేలు చేసిన వాడికి అపకారం చేయటం, మేలుని నాశనం చేయటం. ఘన అంటే చంపడం అనమాట. మేలు చేసిన వాళ్ళకి అపకారం చేసేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. పేకదాకా వాడు పెట్టింది తిని బయటికి వెళ్ళాక వాడికి అపకారం చేసే పాపాత్ముడు ఉన్నాడే, వాడు కృతజ్ఞుడు. వాడిని తక్షణం విడిచిపెట్టేయాలి. తెలివితేటలు లేని వాడితో ఎక్కువ స్నేహం చేస్తే మనకు కూడా తెలివి తక్కువతనం వస్తుంది, కనుక వాడిని విడిచిపెట్టేయి. అసత్యాలు ఆడే వాళ్ళు ఉంటారు, అసత్యవాదిని తక్షణం విడిచిపెట్టు. నిందలు పొందేవాడున్నాడే అటువంటి వాడు, అంటే అందరూ వాడు తప్పుడు చేశారని నిందిస్తూ ఉంటే ఆ నిందించబడేటటువంటి వాడి పక్కనుంటే నువ్వు కూడా వాడి నిందల్లో భాగం పంచుకుంటావు. వాడు దొంగాడు అనుకుందాం, అందరూ వాడిని తిడుతున్నారు, నువ్వు వాడితే తిరిగితే ఏమంటారు, ఆ వీడు వాడు తోడు దొంగలండి అంటారు. ఆ నింద సగం నువ్వు భరించాలి. కాబట్టి వాడిని వదిలేయి. పిరికివాడితో ఎక్కువ తిరక్కు. పిరికాడు అన్నిటికీ కంగారాడతాడు అనమాట. యావజ్జీవితం పిరికివాడితో మనకి సుఖం ఉండదు. రైల్వే స్టేషన్కి వెళ్ళాం, రైలు వెళ్ళిపోతుందో వెళ్ళిపోతుందో అని పిరికితనం వాడికి. ఎక్కలేమేమో అని బెంగ, రైలు ఎక్కిన తర్వాత దిగేదాకా పిరికితనం. దారిలో ఎవడన్నా మాట్లాడితే భయం, అన్నిటికీ భయమే. ఈ భయస్థుడితో తిరక్కు. అధీరుడు, తెలివితేటలు లేకపోవటం, ఈ పిరికితనం, ఈ రెండింటికి మధ్యలో అధీరత్వం అని ఒకటి ఉన్నది. అంటే తొందరపడి ఓ పని చేసేవాడు అధీరుడు, వాడిని వదిలే. అవినీతి పరుడితో తిరక్కు, వ్యసనపరుడు వీరిని తొందరగా వదిలించుకో. వేళ్లల్లో కూడా తేషామప్యతమారాజన్ కృతఘ్నాహ మిత్రఘాతకాహ త్యక్తవ్యాస్తు దురాచారా సర్వేషామితి నిశ్చయ. వీళ్ళందరిలోనూ కూడా ధర్మరాజా కృతఘ్నుడు భయంకరుడు. తేషామపి వారందరిలోనూ కూడా అధముడెవడు అంటే కృతఘ్నుడు, మిత్రఘాతకుడు. అటువంటి వాడిని తొందరగా వదలవాలి. మహాపాపత్ముడైన చేసిన మేలు మరిచిపోయి చేసిన మేలుకు కూడా కీడు చేసే దౌర్భాగ్యుని వదలకపోతే మాత్రం వాడు సర్వనాశనం అవుతాడు. అనగానే ఈ కృతజ్ఞుడు ఎలా వదిలించుకోవాలి, వాడి వల్ల వచ్చే నష్టం ఏమిటని ఈయన అడిగాడు. దానికి ఒక్క విశేషం చెబుతున్నాను విను. దీనికి కాశ్యప గౌతమాఖ్యానం అని పేరు. కృతజ్ఞుడి గురించి తెలుసుకుని వాడిని విడిచిపెట్టడం వల్ల వచ్చే లాభమును తెలియజేసే కథ. కృతజ్ఞుడని తెలిసి కూడా వాడిని నెత్తి మీదకు పెట్టుకుంటే వచ్చే నష్టాన్ని తెలియజేసే కథ ఇది. అంటే కృతజ్ఞులు ఇలా ఉంటారు, వీళ్లతో ఈ ప్రమాదం వస్తుంది అని భీష్ముడు ఇప్పుడు ధర్మరాజుకు చెబుతున్నాడు. చాలా కాలం క్రితం మధ్యదేశంలో అంటే మహారాష్ట్రలో ఒక ఆయన ఉండేవాట. విను ఒక బ్రాహ్మణుండు కుల వృత్తము పింపు దొరంగి బోయదాని నొకతనాలి చేసుకొని నెమ్మి కిరాతుల కూడి వేటకుంజను తిను మాంసమద్దురిత సక్తుడు భోగపురుండు కావునన్ ధనము ఘటింపగా తగు విధం బన్ని చూచి వణిజ్జనంబుతోన్. చాలా కాలం క్రితం ఒక విప్రుడు ఉండేవాడు మహారాష్ట్రలో, మధ్యదేశంలో ఉండేవాడు. మహారాష్ట్రని పూర్వం మధ్యదేశం అనేవారు. మధ్యదేశం వేరు, మధ్యప్రదేశ్ వేరు. సుమ మధ్యప్రదేశ్ అంటే ఇప్పుడు ఉజ్జయిని రాజధానిగా ఉజ్జయిని అనేటటువంటి ప్రాంతము భోపాలు ఉన్నదే అది మధ్యప్రదేశం. మహారాష్ట్రనేమో మధ్య రాష్ట్రం, మధ్యదేశం అనేవారు. అక్కడ ఒక విప్రుడు ఏ పూర్వజన్మ పాపం వల్ల ఒక పండితుడికి పుట్టి కూడా పాండిత్యం లేక భ్రష్టుడైపోయాడు. చిన్నప్పటి నుంచి సంధ్యావందనం లేదు, వేదములు చదవడం లేదు, పరమ వ్యసనాల పాలైపోయాడు, తాగాడు, తందనాలాడాడు. ఇవి సరిపోక ఒక బోయేదాన్ని పెళ్లి చేసుకున్నాడు. దానితో కలిసి బోయపల్లిలో కాపరం పెట్టాడు. దానితో కలిసి కళ్ళు తాగేవాడు. కళ్ళుతో పాటు కళ్ళులోకి కావలసిన మాంసం వేటాడి తీసుకొచ్చేవాట. మాంసమ దురిసక్సక్తుడు అన్నారు. ఈ కళ్ళుకి మాంసానికి విచిత్రమైన సంబంధం. అందుకని ఈ కళ్ళుతో పాటు రకరకాల మాంసాలను అంచుకు తినేవాడు. పరమ భోగపరుడు. ఇక విచ్చలవిడిగా తిరిగేశాడు. వాడికున్నంత వేశ్యాలోలత్వం ప్రపంచంలో మరెవడికి లేదు. వాడికి వేశ్యాలోలత్వం, మద్యపానం, మాంసాసక్తి. ఈ ప్రపంచంలో గోమాంసం, పిల్లి మాంసం అరుదుగా తింటారు. ఈ దౌర్భాగ్యుడు రెండూ కూడా తిన్నాడు చివరికి. ఈ విధంగా వాడి ఇష్టవతిడు తిరిగితే కొంతకాలానికి వాడి దగ్గర ఉన్న సంపద అంతా పోయింది. తల్లిదండ్రులు సంపాదించిన సంపాదన ఎంతకాలం ఉంటుంది? పైపెచ్చు తల్లిదండ్రులు విరక్తి చెంది తొందరగా చచ్చిపోవటం వల్ల ఇంకా తల్లిదండ్రుల వైపు నుంచి ఆదాయం పోయిందిట. వీడు దౌర్భాగ్యుడండి, చిన్నప్పుడే వ్యసనపరుడు అయ్యాడు. పాపం వాళ్ళ నాన్నగారు ఏదో కొంత 10 ఎకరాల పొలము, ఒక ఇల్లు సంపాదించి కొంత బంగారం ఇచ్చారట. కానీ వీడు వ్యసనపరుడు అవడం చూసి తల్లి తండ్రి బెంగ పెట్టుకుని, అయ్యో ఒక్క కొడుకు వేదవంశంలో పుట్టాడు, పవిత్ర వంశంలో పుట్టాడు, వీడికి గౌతముడిని కూడా పేరు పెట్టాం, పైగా ఇంత మంచి పేరు పెట్టుకున్న ఈ దౌర్భాగ్యుడు ఇలా అయిపోయాడు అని బెంగతో కురిసించి రోగంతో చచ్చిపోయారు తల్లిదండ్రులు. తల్లిదండ్రులు బ్రతుకుంటే ఇంకా ఆస్తి వచ్చేదేమో, వాళ్ళు అర్ధాంతరంగా చచ్చిపోవడంతో వీడు ఆస్తి అంతా తగలేసి ఈ బోయిదానికి పెట్టి మొత్తం వ్యసనాలకి ఆర్పేశాడు ఆస్తి అంతా. చివరికి పైసా లేకుండా పోయింది. ఆ బోయేదేమంది, డబ్బు తెస్తేనే నా ఇంట్లో ఉండనిస్తా లేకపోతే పో అంది. ఇలా కట్టుకున్న భార్య ఏమిటేమన్నా, లేక తల్లిదండ్రుల ఇంట్లో ఉంచుకోవడానికి పాపాత్మణ్ణి. దాంతో ఈ 10 ఎకరాలు పోయిందిగా, ఇల్లు అమ్మేసావుగా, బంగారం అంతా అంటగట్టావుగా, ఇంకేమైనా సంపాదించి పట్టుకురా. డబ్బు సంపాదించి తెచ్చావా, నా గుడిసెలోకి అడుగు పెట్టనిస్తాను, లేదా బడితి పూజ అందిట. వీడికేమో దాని మీద వ్యామోహం. పైగా తెచ్చిపెట్టే కళ్ళు కూడా దీని వీడికి బాగా ఘాటుగా ఉంటుంది చూడటం వారి కర్మయోగం. అందుకని ఆ కళ్ళు కోసం, ఆ స్త్రీ కోసం వీడు దొంగతనాల మీద పడ్డాడు. దాంతో చుట్టుపక్కల వాళ్ళు వీడు దొంగ అని రాజుగారికి ఓ హెచ్చరిక చేశారు. రాజుగారు వీడిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారట. దాంతో వీడికి భయం పట్టుకుంది. చిన్నప్పటి నుంచి నాకు చదువు లేదు, మద్యపానం, వేశ్యాలోలత్వం, జోదం ఇటువంటి దుర్వ్యసనములు తప్ప నాకు మాట వరసకి ఒక్క విద్య కూడా రాలేదు. కనీసం గణానాంతాండం కూడా రాదు దౌర్భాగ్యుణ్ణి. నేను చూస్తే బోయేది పెళ్ళం, అదేమో డబ్బు తెస్తే కానీ రానివ్వదు. దొంగతనాలు చేస్తే ఈ విషయాన్ని రాజుగారి దగ్గర ఎవరో అప్పుడే ఫిర్యాదు చేశారట, నేను దొంగననే విషయం రాజుగారి చెవుల దాకా వెళ్ళింది అంటే రేపో మాపో రాజుగారు నిఘావేసి నన్ను పట్టుకుంటాడు. ఇక్కడుంటే రాజుగారికి దొరకడం ఖాయం, దొరికానా ఉరిశిక్ష వేస్తాడు ఆయన. ఎందుకంటే వీడు హత్యలు చేసి మరీ సంపాదించాడు, అందుకని భయం వేసింది వీడికి. ఎలా ఈ బోయి దాని కోసం డబ్బు కావాలి, డబ్బు కావాలంటే దొంగతనం తప్ప మరేది చేత కాదు. దొంగతనం ఏమో ప్రాణానికి ముప్పు తెచ్చి పెడుతుందని ఆలోచిస్తూ ఉంటే ఆ ఊరి చుట్టుపక్కల ఉన్న కొంతమంది గ్రామాల్లో కొంతమంది వర్తకులు పొరుగు దేశానికి వర్తకానికి వెడుతున్నారు. పూర్వకాలంలో కాలినడకన కొంతమంది వర్తకులు గుంపు వాళ్ళు వెళ్ళి పొరుగు రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ వర్తకం చేసి వచ్చేవారట. వీడికి ఆ విషయం తెలిసింది. వెంటనే వీడు ఏం చేశాడు, వర్తకులు కొంతమంది కాలినడకన ఇక్కడి నుంచి వేరే ప్రాంతానికి వెడుతున్నారు, వ్యాపారానికి వెడుతున్నారు. వాళ్ళందరికీ బాగా డబ్బులు అవి ఉంటాయి. వాళ్ళతో వెళ్ళామంటే వాళ్ళు ఏదో ఇంత భోజనం పెడతారు, వాళ్ళకి ఏదైనా సేవ చేస్తే ఇంత డబ్బు ఇస్తారు. అవసరాన్ని బట్టి వాళ్ళ దగ్గర ఏదైనా కొంత మూటాములు లాక్కుని రహస్యంగా దొంగతనం చేసి దాంతో వ్యాపారం చేస్తే డబ్బు సంపాదించవచ్చు, ఇలా రకరకాల ఆలోచనలు చేసి వీడు వాళ్ళ దగ్గర చేరాడు. వాళ్ళు చాలా ఉత్తములు ఆ వర్తకులు, భక్తి లేనివాణ్ణి, వ్యసనపరుణ్ణి దగ్గరికి రానివ్వరు. అది వీడికి తెలిసింది. వర్తకులేమో మంచివాళ్ళని తప్ప రానివ్వరు. నా గురించి ఎవడన్నా ఆచూకీ ఇచ్చారా, వీళ్ళు తంతారు రానివ్వరు. ఎలాగని ఆలోచించి వీడు శుభ్రంగా స్నానం చేసి బాగా ఒళ్ళంతా విభూతి పూసేసుకుని, ఎప్పుడు యజ్ఞోపేత లేదు, కొత్త యజ్ఞోపేత ఒకటి మెళ్ళలో వేసేసుకుని బయలుదేరాడు వాళ్ళ దగ్గరికి. ఆహా, ఒక పండితుడు ఎవడో వస్తున్నాడు అనుకున్నారట. ఒక్కొక్కళ్ళకండి శరీరం బాగుంటుందండి, వాడు విభూతి పెట్టాడంటే కొంచెం దిట్టంగా ఉంటే కాస్త మంచి బొజ్జా గజ్జా ఉంటే చూడడానికి వీడు కవచ కొండలాలు వేసుకున్నట్టుగా ఇంత కొండలాలు పెట్టుకొచ్చేసరికి వీడు చూడడానికి పండితుడిలా కనబడ్డాడు. అందుకని బాబు తమరు ఎవరంటే, వీడు కాగితం మీద మౌన వ్రతం ఉన్నది, ఎందుకంత వీడు నోరెత్తాడంటే కంపు, వీడికి భాష లేదు కదా. అందుకని పొరపాటును నువ్వెవరివి అని అడిగితే ఆ వర్తకులకి సమాధానం చెబితే వీడు మాట్లాడితే వీడికి ఏమీ రాదు, వీడు పాపాత్ముడు వ్యసనపురుడు అని అర్థమవుతుంది. అది తెగ తాగేసిన కారణం చేత వాడు నాలుగు కూడా బాగా తడబడిపోతుందిట. అందుకని ఎందుకు వచ్చిందని వాడు ఒక కాగితం మీద, నేను మహాపండితుణ్ణి, నా పేరు గౌతముడు, గౌతమ సుగోత్రంలో పుట్టిన వాడిని, ఇదిగో నేను ప్రస్తుతం ఒక 6 నెలల పాటు మౌనవ్రతంలో ఉన్నాను, మీ కూడా ఉంటాను, మీకు అన్ని రకాలుగా భగవద్ అనుగ్రహం కలిగేలా మానసిక ప్రార్థన చేస్తా, లోపల లోపల జపం చేస్తాను, కెన్ఐ కమ్ విత్ యు అని బోర్డు పెట్టాడు. వాళ్ళకి బ్రాహ్మణ భక్తి ఎక్కువ, అందుకని వణిక్కులు ఏమనుకున్నారట, పాపం ఎవరో విభూతి పెట్టుకున్న పుణ్యాత్ముడు, మనతో తీసుకెళ్తే ఏముంది, మనతో పాటు ఇంత మంచి భోజనం పెడదాం, ఆయనకు రోజు ఇంత దక్షిణ ఇద్దాం, ఓ బ్రాహ్మడికి దానం చేసుకున్న పుణ్యం వస్తుంది, వ్యాపారంలో పుణ్యాత్ముడు ఇలాంటి వాడు లోపల లోపల జపం చేస్తే ఆ పుణ్యం మనల్ని కాపాడుతుంది, వ్యాపారంలో లాభం వస్తుంది అనుకుని రండి అన్నారట. వీడు చాలా జాగ్రత్త, ఎక్కడ మాట్లాడకుండా వాళ్లతో పాటు బయలుదేరాడు. పాపం నిజంగా వాళ్ళు ఎంతో గొప్పవాళ్ళు, వీడు దౌర్భాగ్యుడు. ఒక పరమ పాపాత్ముడు కూడా వెడితే ఎంత నష్టమో తెలియజేసే కథ ఇది. వీళ్ళంతా అడవికి వెళ్ళారు, అక్కడ రాత్రిపూట ఓ చెట్టు కింద మకాం పెట్టారు, అదో పెద్ద మర్రి చెట్టు. ఆ మర్రి చెట్టు దగ్గర ఓ చిన్న టెంట్ వేసుకుని వంటలు చేసుకుని భోజనం చేసి పడుకున్నారట. ఓరి దేవుడా, ఈ పాపాత్ముడి ప్రభావం వల్ల అర్ధరాత్రి వల్ల అడవి ఏనుగులు మందల కింద వచ్చి పడిపోయే వీళ్ళ మీద, భయంకరమైన ఏనుగులు. ఆ ఏనుగులు వచ్చి నిద్రపోతున్న వాళ్ళ మీద దాడి చేసి ఆ టెంట్లు పీకేస్తుంటే ఎవడికి వాడు అరిచేతులు ప్రాణాలు పెట్టుకుని పారిపోయారు తలోదారిన. అందులో ఒక ఏనుగు వీడిని కూడా తొండం తెల పట్టుకోబోయింది. వీడు బాబోయని ఒక కరుపరిచి ఒకటే పరిగెత్తాడు. పాపం కొంతమంది గాయాలయ్యే, ఒకళ్ళిద్దరు పోయారు, ఎక్కువ మంది పారిపోయారు, చల్లా చెదరైపోయారు. నిజానికి ఆ వర్తకులు ఎప్పుడూ అడవిలో వర్తకానికి వెళ్ళినా ఒక్కనాడు ఒక్క దెబ్బ తగలలేదట. ఇవాళ ఏనుగులు ఎందుకు దాడి చేశాయి, ఈ దౌర్భాగ్యుడు పాప ప్రభావం. అందుకే ఇందాక ఏం చెప్పాడు, పాపాత్ముడితోటి మనం ప్రయాణం చేస్తే వాడి పాపం మనకు కొడుతుంది, మన ప్రయాణంలో మహాత్ముల్ని వెంటబెట్టికెడితే శుభం కలుగుతుంది, ఇటువంటి నీచుడు వస్తే వాడి ఎఫెక్ట్ మన మీద కూడా ఉంటుంది. దాంతో వీడు ఒక్కడో ఒక రకంగా వెళ్ళిపోయారు, వాళ్ళంతా తలోదిక్కుపోయారు. పాపం ఒకళ్ళిద్దరైతే చచ్చిపోయారు కూడా ఏనుగుల కింద పడి. మొత్తం మీద ఎక్కువ మంది విధ్వస్తులై వెళ్ళిపోయారు ఎవరిదన్న వాళ్ళు. ఇప్పుడు వాడు ఆ రాత్రి కటిక చీకట్లో ఎటెడుతున్నాడో తెలియదు. ఆ ఏనుగు తొండం నుంచి తనను తాను కాపాడుకోవడానికి దిక్కులేక కీచురు బాతురు నరుస్తూ అలా వెళ్ళి 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 ఒక భయంకరమైన కేకారణ్యంలో వటవృక్షం దగ్గర చేరాడు. పెద్ద మర్రి చెట్టు అది, ఒక యోజనం పొడవున్నది, అది అంటే 8 మైళ్ళు పొడుగుందిట ఆ వైశాల్యం. ఇంకా కొమ్మలు శాఖోపశాఖలు అయిపోయాయి, పెద్ద పెద్ద ఓడలు కిందకి దిగి ఉన్నాయి, ఇంతంత ఆకులున్నాయి. అమ్మ బాబో ఇదేం మర్రి చెట్టురా బాబు, కొంపదీసి మర్రి చెట్టు మీద ఏ బ్రహ్మరాక్షసుడైనా లేడు కదా అని వీడికి కొనుక్కు కూడా వచ్చింది. అదృష్టం ఏమిటంటే ఆ మర్రి చెట్టు దగ్గరికి వెళ్లే సమయానికి క్రమంగా సూర్యుడు ఉదయిస్తున్నాడు తెల్లవారుతోంది. వీడికి చాలా నీరసం కూడా వచ్చేసింది. సూర్యుడు ఉదయిస్తున్నాడు, నాకు నీరసం వచ్చింది, రాత్రి హాయిగా తిని పడుకుందామంటే ఏనుగులు దాడి చేశాయి, నా తోటి వాళ్ళు ఏమయ్యారో తెలియదు, వాళ్లతో పెడితే 4 రూపాయలు వస్తాయనుకున్నాను అవి పోయాయి, పాడుదేవమా నాకెంత అన్యాయం చేసావు అనుకుంటూ ఇక కదలలేక ఈ చెట్టు కింద పడుంటాను, విశ్రాంతి తీసుకుంటాను, కాస్త చల్లగా కూడా ఉంది, ఈ చెట్టు దగ్గర ఉంటే పెద్దగా ఎండ కూడా రాదు, చూద్దాం దేవుడు నన్ను అనుగ్రహించబోతాడా అని కిందకు వచ్చి కూర్చున్నాడు వీడు. ఇప్పుడు వాడికి అయోమయం, ఈ అడవిలో ఎటెళ్లలో తెలియటం లేదు, దారి లేదు, తెన్ను లేదు, ఏ దిక్సూచులు లేవు, అంటే ఎక్కడికో వచ్చాడు వాడు, కేకారణ్యంలోకి వచ్చాడు, మారుమూలకు వచ్చాడనమాట. అందుకని భయపడ్డట. ఇంతలో టప్ప టప్ప శబ్దమయ్యింది. చూస్తే ఒక పెద్ద కొంగ, మంచి బలమైన ఒక కొంగ అలా రెక్కలు అలర్చుకుంటూ అక్కడికి ఎగురుకుంటూ వస్తుంది. అంత పెద్ద కొంగలు వీడు ఎప్పుడు చూడలేదు, మంచి పొతకలా ఉందన్నమాట ఆ కొంగ కూడా. ఆ కొంగకి నాడీజంగుడు, రాజధర్ముడు అని పేర్లు. చాలా గొప్ప కొంగ, మానవ భాష ఎరిగిన కొంగ, సంస్కృతంలో కవిత్వం చెప్పే కొంగ, 3 భాషల్లో చెప్పైనా 1 భాషలోనే అవధానం చేసిన కొంగ అది. అటువంటి కొంగ అక్కడికి వచ్చింది. ఆ చెట్టు మీద వాలి కిందన్న ఈయన్ని చూచింది. ఎవరో విభూతి పూసుకున్న ఒక పండితుడేమో అని అనుకుని జాలిపడి, ఎందుండి ఏమి పనికై ఎందుల కరిగెదవు భూసురేశ్వరా, ప్రీతి పొందితి నిన్ను గని తగియడు విందవయితి నాకు నీదు విధము జపుమా. ఓ బ్రాహ్మణోత్తమ, ఎక్కడి నుంచి ఎక్కడికి వెడుతున్నావు, నీ ఆకారాన్ని బట్టి చూస్తే నువ్వు విప్రుడివిలా కనపడుతున్నావు, చాలా అలిసిపోయినట్టున్నావు, నీ శరీరం అంతా చెమట కూడా పట్టింది, పాపం బాగా నీరసపడ్డావు కదా, ఎక్కడి నుంచి ఎక్కడికి వెడుతూ ఇక్కడికి వచ్చావో తెలియదు. సరే ఏమైతేనేం లే, నా చెట్టు దగ్గరకు వచ్చావు, ఈ చెట్టు నా ఇల్లు, ఇక్కడే నేను కాపురం ఉంటాను, చాలా కాలం నుంచి నేను ఇక్కడే ఉంటున్నాను, నా ఇంటికి వచ్చిన వాడిని పూజించడం నా కర్తవ్యం, అతిథి పూజ మా కొంగల యొక్క లక్షణం. ఇంతకీ నువ్వెవరు వినాయనా అంటే, అప్పుడు ఇతడు అన్నాడు, అయ్యా మీ దగ్గర అబద్ధం ఆడడం ఎందుకు, ఎంతో పూర్వం మౌనవ్రతం అని అబద్ధం ఆడడం వల్ల చాలా ఇబ్బందులు పడ్డాను, ఇప్పుడు ఆ మౌనవ్రతాన్ని విడిచిపెడుతున్నాను, నన్ను గౌతముడు అంటారు, ఒక పవిత్ర వంశంలో పుట్టాను, మహానుభావుడైన పండితుడి యొక్క కడుపునే పుట్టాను, కానీ నాకు చదువు పెద్దగా అబ్బలేదు, ఓ బోయిదాన్ని లంకించుకుని తాగి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి భ్రష్టుండి సర్వభ్రష్టుండి అయిపోయాను, పశ్చాత్తాప ఇప్పుడు నాకు కలుగుతుంది, అందువల్ల దుఃఖంతో చెబుతున్నాను, 1 2 నేను చేసిన పాపాలన్నీ నీకు హత్యలు చేశాను, భోజనాలు చేశాను, మాంసం తిన్నాను, అవి చేశాను, దొంగతనాలు చేశాను, ఇప్పుడు నీ దగ్గర నిజం చెప్పాలనిపిస్తోంది, ఇప్పుడు నాకు దిక్కు లేదు, కొంతమంది వర్తకులతో కలిసి వాళ్లతో పాటు బయలుదేరాను, నేను మౌనవ్రతంతో ఉన్నాను, అబద్ధం ఆడాను, పాప వాళ్ళు నన్ను రానిచ్చారు, నా పాపమో వాళ్ల పాపమో మొత్తం మీద ఏనుగులు మా మీద దాడి చేసే వాళ్ళేమయ్యారో నేనేమయ్యారో తెలియదు, ఇప్పుడు నేను ఎక్కడికి వచ్చానో ఎక్కడికి వెడుతున్నానో, అసలు తీరేమిటో తెన్నేమిటో దారేమిటో దిక్కేమిటో తెలియడంలా, దానికి దిగ్భ్రమ అంటే ఏ దిక్కేదో తెలియకపోతే దానికి దిగ్భ్రమ అని పేరు అనమాట. అది కలిగింది, ఆకలికి మాడిపోతున్నాను, వెర్రి నీరసం వస్తోంది, నాకేం చేయాలో తెలియటం లేదు అనగానే జాలి పడినటువంటి ఈ నాడీజంగుడు అన్నాడు, అయ్యో పాపం నాయన, నువ్వెవరివైతేనేం, నా ఇంటికి అతిథిగా వచ్చావు, ప్రాకృతుడైన అల్పుడైన మనకు అతిథిగా వస్తే అతిథిని గౌరవించాలని శాస్త్రాలు చెబుతున్నాయి, అతిథి కెల పూజారహ ప్రాకృతోపి విజానత, ప్రాకృత అంటే అల్పుడు అపి అయినప్పటికీ, ఒక వ్యక్తి మన ఇంటికి వచ్చాడంటే వాడు ఎంత అల్పుడైనా వాడిని అతిథిని పూజించి తీరాలి, ఇది సుందరకాండలో మైనాకుడు అంటాడు. ఇదే మాట కాశీఖండంలో కూడా మళ్ళీ వింధ్యపర్వతం అంటాడు, గృహాణం ఆయాంతం ఆలోక్య గురుం వా అగురుమేవ వా యోగురుర్ నమ్రతాంధత్తే సగురుర్ నగురుర్ గురుహు అంటాడు ఆయన. మన ఇంటికి ఎవరైనా ఒక అతిథి వచ్చాడనుకోండి, ఆ వ్యక్తిని చూడగానే గౌరవించాలి, వాడి సంపదని బట్టో లేకపోతే వాడి కీర్తిని బట్టో వాడి పదవిని బట్టో గౌరవించకూడదు, పదవి ఉంటే ఒక గౌరవం లేకపోతే ఒక గౌరవం, డబ్బుంటే ఒక గౌరవం లేకపోతే ఒక గౌరవం కాదట, అలా కాకుండా ఇంటికి వచ్చిన వాడు ఎటువంటి వాడైనా వాడిని గౌరవిస్తే అతడు గురువు గొప్పవాడు, గురువు అనే శబ్దానికి గొప్పవాడు అని కూడా అర్థం, వాడు గొప్పవాడు తప్ప ఊరికి ఆకారం గొప్పదైతే వాడు గొప్పవాడు కాదట. దాన్ని తెలుగులో చాలా అందంగా అనువాదం చేశాడు శ్రీనాథుడు, అతిథి కడునల్పుడైన అత్యధికుడైన అతిథి కడునల్పుడైన అత్యధికుడైన ఇంటికే తెంప ప్రియమందునెవ్వడే నివాని గౌరవమది గౌరవంబు కాని కాదు గౌరవమాకార గౌరవంబు. అతిథి అల్పుడైనా అధికుడైనా మన ఇంటికి వస్తే గౌరవించవడం మన కర్తవ్యం. అలా గౌరవిస్తే మనం గొప్పవాళ్ళం, అలా గౌరవించకపోతే అటువంటి వాడు ఎంత గొప్పవాడైనా వాడు గొప్పవాడు కాదని అర్థం అన్నమాట. నువ్వెవరువో నాకు అనవసరం, ఆకలితో ఉన్నావు, కాకపోతే నీకు పెట్టడానికి నా దగ్గర రెండు మూడు ఎండు పళ్ళు తప్ప మరేం లేవు. ఈ పక్కన గంగానది ఉన్నది, గంగానదిలో మంచి చేపలు ఉంటాయి, మరి నువ్వు బ్రాహ్మడువు కదా అంటే భలేవాడండి మీరు. అసలు నేను బతికిందే చేపలతో, నా చుట్టూ పాపలు చేపలు ఈ రెండూ తప్ప మరొకటి లేకుండా బ్రతికినాను, నాకేం పర్వాలేదండి, నాకు ఆకలిస్తుంది అబ్బే నాకేం నియమాలు లేవన్నట్ట. అదృష్టం ఉన్నది ఒప్పుకున్నాడు వాడు. అంతేగాని నాకు మడి ఆచారం అండి అని రహస్యంగా పక్క వెళ్ళి ఎక్కడ పడితే అక్కడ హోటల్లో తినొచ్చేవాడు కాదు వీడు. ఎప్పుడు కూడా ఉన్నది ఉన్నట్టుగా కొండ బదులు కొట్టాడు చెప్పడం లాభం. వెంటనే ఏం చేసింది అంటే ఈ కొంగ ఆ పక్కనే గంగానదిలోకి వెళ్ళి మంచి మంచి చేపలు పట్టుకొచ్చి నిప్పు పట్టుకొచ్చి దాని మీద చక్కగా కాల్చి ఏదో తేగలు కాల్చినట్టుగా మొక్కదొన్న పొత్తులు కాల్చినట్టుగా ఈ కాల్చిన మీనులు పెట్టుకుని పెట్టింది. వాడన్నాడు ఉట్టి చేపలు కాల్చినా తినలేమంటే కాస్త ఉప్పు కారం ఉంటే తినగలనన్నట్ట. దీనికోసం వెళ్ళి ఆ చుట్టుపక్కల ఎక్కడో పెడితే కొంగ చాలా వేగంగా పెడుతుందిలేండి. ఆ చుట్టుపక్కల ఎక్కడో పల్లెటూళ్ళకి వెళ్ళి మంచి కారం గీరం ఉప్పు పట్టుకొచ్చింది, దాంతోపాటు కొన్ని పళ్ళు పట్టుకొచ్చింది, ముక్కుతోటే నీరు కూడా పట్టుకొచ్చింది. వెంటనే ఆ నీరు ఏమో పట్టుకొచ్చి అక్కడ దొప్పల కింద తయారు చేసి ఆకులు ఆకు దొన్నెల్లో నీరు పోసింది. వీడు ఆనందపడిపోయి ఆహాహా గంగాజలం పట్టుకొచ్చింది ఈవిడ, ఎంత పవిత్ర జలం, పైగా కొంగ నోటితో పట్టుకొచ్చింది కదా, అందుకని తీర్థంలో ఉందిటి వాడికి. గోముఖంతో ఇచ్చినట్టు పంచపాత్రలో నీరు పట్టుకొచ్చినట్టు పట్టుకొచ్చావు, చాలా సంతోషం అని కృతజ్ఞత చెప్పి శుభ్రంగా పళ్ళు తిన్నాడు. అతెచ్చినటువంటి కాల్చిపెట్టిన చేపల్ని ఉప్పు కారం నంచుకుని శుభ్రంగా తిన్నాడు, పళ్ళు తిన్నాడు, మంచినీళ్ళు గడగడ తాగాడు. ప్రాణం లేచొచ్చింది, కడుపు నిండా భోజనం పెట్టావు. ఓ ప్రొఫెసర్ బకారావు, బక్కగా చచ్చిపోతున్న నాకు డొక్క నిండా అన్నం పెట్టిన నీ రుణం తీర్చుకోలేడు అనగానే ఆ కొంగ జారిపడి, నాయన ఇప్పుడు నీ కర్తవ్యం ఏమిటి, నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు, ఇప్పుడంటే నీకు అన్నం పెట్టాను ఏదో భోజనం పెట్టాను తిన్నావు, నువ్వు ఎటెడతావు, నీకేమన్నా దారి చూపించాలా, ఇంకేదన్నా ఉందా అంటే దారి తెన్ను లేదండి, నాకు ఓ భార్య ఉందండి, దాన్ని పోషించాలండి, డబ్బులు లేక ఏడుస్తున్నాను, డబ్బు కోసమేనే ఈ వర్తకులతో వచ్చాను, వాళ్ళు ఏమైపోయారో తెలియదు, ఇప్పుడు ఐ వాంట్ మనీ 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 అన్నట్ట. అనగానే వస్తే డబ్బు కోసం అని ఈ బాధ అంతా, ఇక్కడికి 14 యోజనముల దూరంలో, యోజనం అంటే 8 మైళ్ళు, 8 14లు అంటే 112 మైళ్ళు, అక్కడ విరూపాక్షుడు అని పేరు కలిగిన ఒక రాక్షసరాజు ఉన్నాడు, చాలా గొప్పవాడు, నా మిత్రుడు, రాక్షసులందరికీ రాజు, పేరుకు రాక్షసరాజే కాని ఆయన దేవతలకు కూడా పురాణాలు చెప్పేంత ధర్మాత్ముడు. ఆయన ఏకాదశి పూర్ణిమ ఉపవాసం ఉంటాడు, ప్రతి పూర్ణిమ నాడు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఉపవాసం ఉండి సూర్యాస్తమయం అయ్యాక చంద్రుణ్ణి దర్శనం చేసుకుని శివుణ్ణి ఆరాధించి 10,000 మంది బ్రాహ్మణులకి బంగారపు కంచాల్లో భోజనం పెడతాడు. ఆఖరణ ఆ కంచం కూడా ఇచ్చేస్తాట. సాధారణంగా కంచాల్లో భోజనం పెట్టాక కంచాలు అక్కడ వదిలేసిపోండి అంటారు ఎవరైనా, అందులో బంగారం కంచం వెండి కంచం అయితే వడిస్తాడు మీలాంటి పుణ్యాత్ములు తప్ప. కాబట్టి ఎందుకంటే ఆయన అలా కాదట, భోజనం పెట్టి కంచము ఇస్తాడు, కావలసిన దక్షిణ ఇస్తాడు. ఆయన పేరు విరూపాక్షుడు, రాక్షసరాజు, ఆయన నాకు మిత్రుడు. ఇప్పుడు రాబోతున్నది కార్తీక పూర్ణిమ, నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళు. కార్తీక మాసంలో మరీని ఉత్తరోజుల్లో పూర్ణిమ నాడు ఉంటాడు, ఏకాదశి నాడు ఉంటాడు, కానీ కార్తీక మాసంలో నెల్లాళ్ళు నక్తం ఉంటాడు ఆయన. నువ్వు చతుర్దశి నాటికల్లా అక్కడికి వెళ్ళు, నిన్ను గౌరవిస్తాడు. పూర్ణిమ నాడు ఉపవాసం అయ్యాక నీకు మంచి భోజనం పెడతాడు. నేను నీకు రికమెండేషన్ లెటర్ రాసిస్తాను, తాళపత్రం ఒక ఆకు తెచ్చి దాని మీద ఏమంటాను, ఇతడు నా మిత్రుడు, అందరిలా కాకుండా ఇతడు కొంచెం ఎక్కువ దక్షిణి అంటాను, ఆయన నీకు దక్షిణిచ్చి గౌరవిస్తాడు, వెళ్ళు, నీ దారిద్ర్యం తీరిపోతుంది. వెళ్ళేటప్పుడు మళ్ళీ ఇలాగే రా, నీకు మంచి రూట్ చూపిస్తాను, హాయిగా ఇంటికి పో, సుఖంగా బతకచ్చాను కానీ హాహాహా ఈ ప్రపంచంలో నీలాంటి ధర్మాత్ముడు మిత్రుడు ఎవరికి దొరుకుతారు, అందుకే సంపదలలో గొప్ప సంపద మిత్రుడు అన్నారు. డబ్బు లేకపోయినా పర్వాలేదు, మంచి మిత్రుడు దొరికితే వాడు గొప్ప సంపదట, సమయానికి ఆపదలో రక్షించేవాడు మిత్రుడు అని తెగ పొగిడేసి హాయిగా పడుకున్నాడు. ఈ కొంగ తెల్లవారులు వాడికి విసిరికర విసిరింది ఏంటండి, మళ్ళీని ఫ్యాన్లాగా రెక్కలతో విసిరింది వాడికి నిద్రపోయేలాగా. వాడు హాయిగా ఏ దోమలు కొట్టకుండా ఆ పగలంతా అక్కడ భోజనం చేశాడు, రాత్రి పడుకున్నాడు, పొద్దున్నే బయలుదేరతానన్నాడు. ఈ కొంగ ఒక కాగితం మీద ఒక ఆకు మీద ముక్కు పెట్టి చక్కగా రాసింది సంస్కృతంలో, ఇతడు నా మిత్రుడు, ఇతన్ని తగిన రీతిలో సత్కారం చెయ్యని. ఈ కాగితం పుచ్చుకుని ఆ కొంగ చూపించిన దారి వెంబడివాడు హుటాహుటిని నడుచుకుంటూ వెళ్ళాడు. మొత్తం మీద వీడి అదృష్టం చతుర్దశి నాటికి వెళ్ళమంటే త్రయోదశికి వెళ్ళిపోయాడు. అందులో డబ్బు మీద ఆశ కదా, వేగంగా వెళ్ళాడు. వెళ్ళగానే రాక్షస భటులు ఎవడవరా నువ్వు అన్నారు. ఎందుకంటే దారి పొడుగుతా ప్రయాణం చేసిన వీడి శరీరం అంతా చెమటతో కంపు కొట్టుకుంటూ పైగా బట్టలు చిరిగిపోయి మరీ దరిద్రంగా ఉన్నాడు వీడు. అందుకని వాడు కంగారు పడి ఎవరెవరా నువ్వు అంటే, నేనా అండి, అమ్మో నన్ను చంపకండి అని హడిలిపోయి ముందు అది రాక్షసులు చూడగానే ముందు గుండె ఆగిపోయినాయి. ఇంత పనే ఇంది వాడు ఎక్కడ ఇంత భయంకరంగా ఉన్నారు, పెద్ద పెద్ద పొట్టలతో కత్తులు వేసుకుని. అందుకని వణిగిపోతూ నేనా నేనా అని తడువుకుంటూ ఇదిగోనండి అని నడిచేవరికి ఆ చేతిలో ఉన్న ఆకు ఇచ్చేట. వీడి మాట ఎంత చండాలంగా ఉంది, మనిషి ఎంత చండాలంగా ఉన్నాడు, వీడు నోరిప్పితే ఇంత కంపు నోరేమిట్రా బాబు అంటే ఎక్కడ భాషలో సంస్కారం లేదన్నమాట. మరీ బొత్తిగా నీచమైన భాష అది. ఎంత చదువుకొని వాడైనా భాషైనా బాగుండాలి కదా అనుకుంటే భాష బాగాలేదు అనుకుని సర్లే మనకేం లేని వాడు ఇచ్చినటువంటి ఆకును చూశారు. ఆ ఆకు మీద కింద ఉత్తరం కింద నాడీ జంగుని యొక్క సంతకం ఉంది. అమ్మో మన రాజుగారి మిత్రుడు కొంగగారు నాడీ జంగుల వారు రాసిన ఉత్తరం ఇది, సంతకం కింద నాడీ జంగహ అని ఉన్నది. అమ్మో అని వెంటనే వెళ్ళి ఈతని తీసుకెళ్లి రాజుగారికి అప్పగించారు. మహారాజా, మీ మిత్రుడు నాడీ జంగుడు పంపగా వచ్చినటువంటి విట్ట వీడు వీడని. వెంటనే ఆ రాక్షసరాజు, నా మిత్రుడు నాడీజంగుడు నిన్ను పంపాడా, ఈరోజు ఎంత సుదినం, ఆ మహాత్ముడు పరమ పండితుడు పరమ పూజ్యుడు నిన్ను పంపాడంటే నువ్వు కూడా గొప్పవాడు అయి ఉంటావు, ఇంతకీ ఏం చదువుకున్నావు ఏమిటన్నట్ట. వీడేం చదువుతాడు, వీడేం మాట్లాడలేకపోతున్నాడు. ఏది ఒకసారి నువ్వు పురుష సూక్తం చెప్పు అన్నాడు. రాక్షసరాజు గారు పురుష సూక్తం శ్రీ సూక్తం అని చదువుకున్నాడు. నాలుగు వేదాలు చదువుకున్న పండితుడు ఉండే ఆయన, బలిచక్రవర్తి ప్రహ్లాదుడు టైపు వాడు ఆయన. ఆయన చదువు అనేసరికి వీడు అండ మొదలెట్టాడు. ఏమిటి నువ్వు అంటున్నావు అన్నాడు ఈయన. అప్పుడు అయ్యా అసత్యం ఆడటం ఎందుకండి, నేను పరమభ్రష్టుండండి, చిన్నప్పటి నుంచి అచ్చరం మొక్క నేర్చుకోలేదండి నా ముఖానికే అన్నాడు వాడు. ఇంకా వాడు అసలు భాష అంతా ఇప్పుడు చెప్పాడు అనమాట. ఇది ఈ భాష వాడిది, ఏదో కూకోయండి కూకోయండి అనుకుంటూ బతికిపోయానండి. మా నాన్న పండితుడండి, నాకేటి రాదండి. వాడు నాన్న ఘనాపాటి, వీడికి వీడే సాటి. అందుకని వీడు ఇలా చెప్పుకొస్తే వాడు విని ఇదేమిట్రా నీ నోరు అలాగే ఉంది, భాషా భయంకరం, అక్షరం ఒక్కరాదు, నువ్వు మా నాడీ జంగుడికి ఎలా మిత్రుడు అయ్యావంటే ఆయన మహాత్ముడు కదేటండి, ఆయన అలాగే అందరినీ మిత్రులుగా చేసుకుంటారన్నట్ట. సరే నీకు ఎటువంటి వాడివో ఏమిటో నీకేం వచ్చో రాదో నాకు అనవసరం, పరమ పూజ్యుడు నా మిత్రుడు నేను ఆదరించే నాడీజంగుడు నీకు ఉత్తరం రాసిచ్చి మరీ నా దగ్గర పంపాడు, సందేహం లేకుండా ముక్కుతో రాసిన ఈ రాత అతని రాతే. నా మిత్రుడు ఒక వ్యక్తిని అతిథిగా స్వీకరించమని, ఉపవాసానంతరం భోజనం పెట్టమని, ఆపై దక్షిణ ఇమ్మని చెప్పాడు. ఆయన మాట నాకు శిరోధార్యం. చతుర్దశి పూర్ణిమ హాయిగా నా అంతఃపురంలో గదిస్తాను, అందులో మకాం పెట్టు, శుభ్రంగా స్నానం చెయ్యి, స్వేచ్ఛగా కావలసినవి తిరుగు, కావలసినవి తిను, నా రాజ్యంలో ఏం కావలసి వచ్చినా వింతలు చూడు నీ ఇష్టం, కానీ నా రాజ్యంలో వ్యసనములు పనికిరావు, నా రాజ్యంలో పొరపాటును నువ్వు తాగినట్టు కనబడ్డావో చంపేస్తావు, అది మాత్రం నియమం. అందులో ఇది కార్తీక మాసం, మేము నక్తం ఉంటాం, మా రాక్షసులు ఉత్తప్పుడు నరమాంస భక్షణ చేసేవాళ్ళు కూడా ఈ నెలలాళ్ళు శివుణ్ణి పూజిస్తూ శివుడి యొక్క లింగాన్ని భస్మంతో గంగాజలంతో అభిషేకించి ఒంటిపూట భోంచేస్తారు, పచ్చి ఆకులు తప్ప మరేమి తినరువాడు, అటువంటి మహాత్ములు. కాబట్టి నా రాజ్యంలో వ్యసనాలకి ఏమాత్రం ఆస్కారం ఉండదు. జాగ్రత్త సుమ అంటే, లేదండి బాబా నేను అసలు ఎక్కడ మాట్వరసుకోవడం, ఈ రాజ్యంలో జాగ్రత్తగా ఉంటానండి, నాకు మాత్రం భోజనం పండితులతో పాటు పెట్టించండి, సాటి బ్రాహ్మలతో భోంచేస్తే ఎంతో బాగుంటుందన్నట్ట, ఏమైనా అలాగే పెడతానని అడిగిన మొత్తం మీద వీడు అక్కడ హాయిగా చతుర్దశి గడిపాడు, పూర్ణిమ గడిపాడు. ఆ ఊళ్ళో రాక్షసులు చిన్న పిల్లలు కూడా పగలంతా ఉపవాసం అండి, సూర్యాస్తమయం అయ్యాక సంధ్యా సమయంలో శివుణ్ణి అభిషేకించి తీర్థం తీసుకుని చంద్ర దర్శనం నక్షత్ర దర్శనం వేక భోంచేసేవారు. నక్షత్ర దర్శనానంతర భోజన నియమానికి నక్తమని పేరు. నక్తం అంటే రాత్రి, రాత్రి భోజనం చేయాలంటే నక్షత్రాలు చూడాలి. అంత నియమంతో ఉంటే వీడు మాత్రం ఏ నియమాలు లేవు, శుభ్రంగా పగల్లేదు రాత్రి లేదు కనిపించిన వాళ్ళ తింటూ బతికేశాడు. వీడికి ఉపవాసం ఉండలేడు అసలు వాడు. పూర్ణిమ వచ్చింది, ఈ పూర్ణిమ నాడు చేసేట విరూపాక్షుడు శివ పూజ, భూమండలంలో మానవమాత్రుడు చేరాడు అంత భక్తితోటి, పెద్ద లింగం బృహదీశ్వర లింగం అది, ఆ లింగాన్ని భస్మంతో అభిషేకించాడు ఆయన.
అభిషేకం ఆ ఘట్టాలు చాలా అద్భుతమైన గాథ ఇది. రేపు మళ్ళీ యథాప్రకారంగా 6:30కి మనం చెప్పుకుందాం.